విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్త్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఓం క్లీం కృష్ణాయ గోపీజనవల్లభాయ నమః. ధర్మరాజు గారు యజ్ఞస్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధానంలో అశ్వమేధ యాగాన్ని పూర్తి చేసి జగత్తంతా ప్రశంసిస్తూ ఉండగా భూమండలం దానం చేసి మళ్లీ వ్యాసుని యొక్క ఆజ్ఞని పరిపాలించి కోటి కోట్ల మాడలిచ్చి ఆ భూమిని వెనక్కి తీసుకున్నాడు. ఇప్పుడు వ్యాసుడు ఏం చేశాడు, మా భూమి అంతా తిరిగి నీ గమ్యం, ఆ కోటి కోట్ల మాడలు పట్టుకుపోయి అడవిలో నేనేదో ఆశ్రమం కట్టుకుంటానలేదు. ఆయన మొత్తం దాన్ని అక్కడ ఉన్న ఋత్విక్కులకి పంచిపెట్టేశాడు. మొత్తం 10,000 మంది ఋత్విక్కులు ఉన్నారు కదా, వారందరికీ పంచిపెట్టి ఒక వాటా తాను తీసుకున్నాడు. ఇక్కడ ఒక గొప్ప రహస్యం ఉందండి. సాధారణంగా ఋత్విక్కులకి నాయకత్వం వహించిన వారు కొంచెం ఎక్కువ తీసుకుంటారు. ఇప్పుడు వ్యాసుడు 10,000 మంది ఋత్విక్కులతో కలిసి ఒక మహాయజ్ఞ నిర్వహణ చేశాడు. లోకల్లో ఎప్పుడైనా మీరు చూడండి, కొంతమంది పురోహితులను లేక అర్చకులను తీసుకొచ్చిన ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడు అందరికంటే కొంచెం ఎక్కువ తీసుకోవడం ఒక ధర్మం. అది ఎంతనే చెప్పలేం కానీ ఓ 100,000 కాంట్రాక్ట్ అయితే అందులో 50,000 నాయకుడు తీసుకుని మిగతా 50,000 పంచిపెట్టచ్చు. ఒక్కోసారి 60,000 అవతలవాడికి రూపాయి పంచిపెట్టచ్చు. అది ఆయా వ్యక్తుల యొక్క చిత్త వృత్తిని బట్టి ఉంటుంది. ఇక్కడ వ్యాసుడు ఈ 10,000 మందికి తనకి అందరికీ సమానముగా ఈ ధనాన్ని వాటవేశాడు. ఎక్కడొక పైసా తాను ఎక్కువ తీసుకోలేదు. సరే ఇప్పుడు బాగానే ఉంది, ఆ ఋత్విక్కులంతా వాళ్ళ డబ్బు తీసుకున్నాక తన వాటా ఏం చేశాడు ఇప్పుడు వ్యాసుడు? దాన్ని తీసుకెళ్లి ఏ సరస్వతీ నదీ తీరంలోనూ ఆశ్రమానికి వినియోగించాడా? తన వాటా సొమ్ము కుంతీదేవిని పిలిచి, అమ్మాయి కోడల ఈ వాటా నీకోసం నేను తీసుకున్నాను, నాకెందుకు ఈ దక్షిణ అని కోడలకి ఇచ్చిపోయాడు. ఎందుకని, కుంతీదేవి పెళ్ళైన కొత్తల్లోనే భర్తను కోల్పోయింది పాపం, చాలా యాత్ర పడింది. పిల్లలేమో అరణ్యవాసం చేస్తున్నప్పుడు యాత్ర పడింది, ఇప్పుడు కూడా కొడుకుల మీద ఆధారపడడం ఏమిటి? ఈమెకి ఆర్థిక స్వాతంత్ర్యం కొంతకాలమైనా ఉండాలి అనిపించింది ఆయనకి. నిజానికి సామ్రాజ్యం అంతా కొడుకులదైతే అది తల్లిదే. పూర్వకాలంలో తల్లికి వాళ్ళకి ఇవ్వకుండా ఒక్క పైసా కూడా తామెవరూ అనుభవించేవారు కాదు, మహానుభావులేని వాళ్ళు. కానీ వేదవ్యాసుల వారికి కోడల మీద ఒక పక్షపాతం ఉంది కొంచెం. ఎందువల్ల ఆ పక్షపాతం కూడా, ధర్మమూర్తి కాబట్టి ఆయన, ఆవిడ అంత ధర్మస్వరూపిణి కాబట్టి. భారతం అంతా మహా అద్భుతమైన ధర్మం మీద నడిచింది. మన ఇతిహాసాల్లో ఏ ఘట్టం తీసుకున్నా ఎవరిని తీసుకున్నా వాళ్ళు ధర్మానికి చాలా పెద్ద పీట వేశారు. ఇప్పటికీ కూడా కొన్ని ఇళ్లల్లో తల్లిదండ్రుల చేతిలోనే డబ్బు పెట్టి మీరు ఎలా చెబితే అలా ఖర్చు పెడతామన్న వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ నేను మాత్రం యావత్ జీవితం మా అమ్మ చేతిలో పెట్టి అమ్మ దగ్గర నుంచే పుచ్చుకునేవాడిని నేను, ఆవిడ బతుకున్నంతకాలం. ఇప్పటి కొన్ని గృహాలలో అలాంటి వాళ్ళని చూశాను నేను. హైదరాబాద్ వంటి నగరాల్లో కూడా తమ ఆదాయం జీతం రాగానే తల్లికి తండ్రికి చేతిలో పెట్టి వాళ్ళ దగ్గర నుంచి 10 రూపాయలు చిల్లర కోసం లేకపోతే సినిమా కోసం తీసుకునే పిల్లలు ఉన్నారు. అది చాలా అద్భుతమైన సంప్రదాయం. తల్లిదండ్రులు పిల్లలు అంతా ధర్మాన్ని నిలబెట్టేటటువంటి మంచివాళ్ళు అవ్వాలని మనం కోరుకోవాలి. ఇక్కడ కుంతీదేవి మీద దీనికి ఎందుకు వాత్సల్యం? ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు ముగ్గురు వ్యాసుని సంతానమే. కానీ ధృతరాష్ట్రుడు మొదటి నుంచి కొంత పక్షపాతం వహించాడు కొడుకుల మీద, దానివల్ల పాండవులకి చాలా అన్యాయం జరిగింది. ఆ సమయములో కూడా కుంతీదేవి మాట వరసకు కూడా బావగారిని గాని లేక తోడికోడల్ని గాని ఏమీ అనకుండా వాళ్ళకి సేవ చేస్తూ అక్కడే ఉండిపోయింది. అటువంటి ఆ పుణ్యాత్మురాల మీద అభిమానం కొద్దీ దక్షిణలో తాను కూడా వాటా తీసుకుని తన వాటా సొమ్ముని ఆవిడకిచ్చాడు. ఇప్పుడు అది కూడా ఇంకా కొద్ది రోజుల్లో ఆవిడ అడవికి వెళ్ళిపోయే ముందు ఇక తక్కిన ఋత్యుక్కులంతా తమ సంపదలు తీసుకున్న మహానుభావుల ఋత్యుక్కులు వాళ్ళందరికీ కూడా స్వార్థం ఎక్కడుంది? ఏదో కొంత సొమ్ము తీసుకున్నారు, తమ గృహస్థ ఆశ్రమ నిర్వహణ కోసం కావలసినటువంటి దక్షిణ తీసుకుని మిగతా దాన్ని అక్కడికి వచ్చిన వాళ్ళకి పంచిపెట్టి వెళ్ళిపోయేవారు. వాళ్ళేం కూడా పట్టుకెళ్ళరా, వాళ్ళు కూడా ఏ రోజు సొమ్ముతో ఆ రోజే బతికేటటువంటి వాళ్ళు ఎక్కువ పోగేసుకునేవారు కాదు. అందుకని ఋత్యుక్కులు కూడా అందులో ముఖ్యంగా వైశంపాయనుడు, జైమిని, పైలుడు, సుమంతుడు లాంటి మహానుభావులైన ఋషులకి రేపటి గురించిన ఆలోచన కానీ, రేపటి కోసం బ్యాంకులో ఎఫ్డి వేసుకుందామని కానీ ఎక్కడుంటుంది, అలా వేసుకున్నటువంటి వాళ్ళు ఏసుకపడుతున్నారు. అందువల్ల అందరికీ పంచిపెట్టి ఏదో కమండలాలు దండాలు ఇటువంటి వాటికి కావలసిన సంపదని మాత్రం తీసుకుని వాళ్ళు వెళ్ళారు. ఇక్కడ తప్పకుండా ధర్మరాజ్యం చేశాడు. అట్లు విప్రులకిచ్చి అనంతరం రాజులకు వైశ్యులకు శూద్రరాజి కన్యజాతుల కొమ్ములేచ్చులకు ప్రభూత ధనము త్రవి తండంబులిచ్చే ఆ ధరణి విభుడు. కేవలం నృత్యుక్కులకే కాదు, యజ్ఞానికి ఎక్కడెక్కడి నుంచో చాలా మంది వచ్చారు. వచ్చిన వాళ్లలో పేదవాళ్లు ఉన్నారు, ఒక మాదిరి వాళ్ళు ఉన్నారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు. అందరినీ వారి వారి అర్హతలకి తగినట్లుగా దగ్గరకు తీసుకుని అందరికీ లెక్కలేనంత బంగారం ఇచ్చేట, త్రవ్వి తండంబులు అన్నాడు ఆయన. అసంఖ్యాకంగా ఇచ్చాడు దక్షిణ. నాయనలారా, సమస్త కులాల వాళ్ళు, సమస్త మతాల వాళ్ళు, స్త్రీలు పురుషులు అందరూ కూడా మీకు కావలసినంత పట్టుకెళ్ళండి. మీ అందరూ సమృద్ధిగా సంపదలతో సుఖజీవనం గడపడమే ఈ ధర్మరాజు గారికి ఆనందకరమైన విషయం. నా యజ్ఞం యొక్క ఉద్దేశ్యం ఏమిటి? మీ అందరూ సౌఖ్యంతో ఉండడం, తీసుకోండి సంపదలు అని అందరికీ కూడా కావలసినంత ఇచ్చాడు. ఇప్పుడు చూసేవాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? పూర్వం మరుత్తుడు అని ఒక రాజు ఉన్నాడని, ఆయన అశ్వమేధ యాగాన్ని మహావైభవంగా చేశాడని, ఆయన చేత ఆ యజ్ఞాన్ని పరమ పూజ్యుడు బృహస్పతి తమ్ముడు పండితుడు మహిమ కలిగిన వాడు అవధూత సంవర్తుడు చేయించాడని విన్నాం. ఆ సంవర్తుడికి బదులుగా ఇప్పుడు వేదవ్యాస మహర్షి తన శిష్యులతో వచ్చాడు. ఆనాటి మరుత్తుడు ఈ ధర్మరాజు రూపంలో కనపడుతున్నాడు. మరుత్తరాజు గారి యజ్ఞము కంటే ఇంకా ఎక్కువ వైభవము, ఎక్కువ మహిమ కలిగిన యజ్ఞమే కాని ఏ మాత్రము తీసిపోదన్నారటి వాళ్ళు. మరుత్తుడు యజ్ఞం చేసినప్పుడు ఉన్న కొందరు ఋషులు ఇక్కడ ఉన్నారు, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. చిరజీవులైన వశిష్ఠుడి లాంటి కొంతమంది ఉన్నారు, వాళ్ళు యుగయుగాలుగా ఎంతో మందిని చూసిన వాళ్ళు. వాళ్ళు ఉదాహరణకి జాబాలి అని ఒక ఆయన ఉన్నాడు, కాశ్యపుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు దాదాపుగా భూమి పుట్టినప్పటి నుంచి ఈనాటి వరకు ఎక్కడెక్కడ ఏ మూల ఎవరెవరు యజ్ఞాలు చేశారో చూశారు. ఈ యజ్ఞాలు చేసిన వాళ్ళందరిలోనూ కూడా కొందరు వైభవంతో చేస్తే, కొందరు భక్తితో చేశారు, కొందరు నిస్వార్థంగా చేశారు. కొందరి దగ్గర మంత్రశక్తి ఒక పక్కన, వైభవం మరో పక్కన, దీక్ష చిత్తశుద్ధి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్న ఎంతో మంది మహానుభావుల యొక్క యజ్ఞాలు చూశారు గనక వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారన్నమాట, సందేహం లేదు పూర్వరోజుల యజ్ఞమునకు ఇంకా ఎక్కువగా చేశాడు తప్ప ఏమాత్రం లోటుపాటు మాత్రం ధర్మరాజు గారి యజ్ఞంలో లేదు అన్నారట. అందులో ఒక ఆయనైతే, నేనిప్పటి వరకు 5000 అశ్వమేధ యాగములు చూశాను ఈ భూమండలం ఆరంభమయ్యాక. వాటన్నిటినీ చూసిన కళ్ళతో చెబుతున్నాను, ఆ యజ్ఞములలో పాల్గొన్న అనుభవంతో చెబుతున్నాను. 2వ మరుత్తుడే అప్పాండవ ముఖ్యుండు చేయు పరమ వితరణం బొండొక ఎడగల్గునే ఎన్నండును చూడవిన సజ్జన స్తుత చరిత. మరొక మరుత్తరాజు ఈయన. ఆనాటి మరుత్తరాజు గారు భూలోకంలో పుట్టాడేమో అనిపిస్తున్నది. ఎందుకంటే ఆయనకి కూడా యోగం పట్టింది. బృహస్పతి లాంటి వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చారు. ఇంద్రుడంతటి వాణ్ణి స్తంభింపజేసిన సంవర్తుడనేవాడు ఆయన యజ్ఞానికి రుత్యుక్కిగా ఉన్నాడు. ఇవాళ తగాదాలు లేకుండా ఇంకా ప్రశాంతంగా ఈ యజ్ఞం జరిగింది. అక్కడికి ఎక్కడికో తేడా ఏమిటి? రెండవ మరుత్తుడని ఎందుకుంటున్నావు? ఆయన ఈయన కూడా మరుత్తుడే అని పోల్చకుండా ఈయన మరొక మరుత్తుడు అండంలో ఒక చిన్న కిటుకు చెప్పాడు. ఆయన ఆనాడు కృతయుగంలో ఇక్ష్వాకు వంశస్థుడైన మరుత్తరాజు గారు యజ్ఞం చేశాడు. ఈనాడు చంద్రవంశ సంజాతుడైన ధర్మరాజు అశ్వమేధయాగం చేశాడు. అది అద్భుతమైన యజ్ఞమే, ఇది మహామహిమతో కూడిన యజ్ఞమే. కొంచెం డిఫరెన్స్ అట. ఏమిటది అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు స్వయముగా ఉన్నాడు, ఇంక అక్కడ లేడు. అది అక్కడ ఇంద్రుడున్నాడు కాదనండల్లా. ఇంద్రుడు ఎంత గొప్పవాడైనా ఉపేంద్రుడున్నాడు ఇక్కడ. ఇంద్రుడి కంటే ఉపేంద్రుడి యొక్క శక్తి శక్తే కదా. మరి శ్రీకృష్ణ పరమాత్ముడు యజ్ఞములో స్వయముగా ఆహూతుడై పూజింపబడ్డాడండి. ఆయనొక్కడుంటే ఇంక ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఉండక్కర్లా. ఈయనొక్కడు లేకపోతే మొత్తం ప్రపంచం అంతా అక్కడ ఉన్నది దండగ. అంతటి మహానుభావుడు శ్రీమన్నారాయణుడు స్వయముగా రూపముతో ఉన్నాడు. ఇప్పుడు పూర్వం యజ్ఞం చేసినప్పుడు కూడా విష్ణు ఉంటాడు. అసలు విష్ణుమూర్తి లేకుండా ఏ యజ్ఞమైనా ఉంటే అది యజ్ఞం కాదు. అది ఎందుకు పనికిరాని క్రియ. యజ్ఞో వై విష్ణు, అసలు యజ్ఞం అంటేనే విష్ణువు. వేద పఠనం జరిగింది అంటే అక్కడ విష్ణు ఉన్నట్టే, యజ్ఞం జరిగింది అక్కడ విష్ణు ఉన్నట్టే, రోజు శ్రీచక్రం వంటి అభిషేకాలు జరుగుతున్నాయి అక్కడ విష్ణు ఉన్నట్టే, ఇక్కడ ఇలాంటి పురాణములు జరుగుతున్నాయి అంటే విష్ణు ఉన్నట్టే. కానీ విష్ణు ఎలా ఉంటున్నాడు? అదృశ్య రూపంలో వ్యాపితుడై ఉంటాడు, సర్వవ్యాపితుడై ఉంటాడు. సర్వవ్యాపక అనంత శక్తి ప్రత్యక్షంగా కనపడడుగా. కానీ ధర్మరాజు గారి యజ్ఞంలో రూపముతో దర్శనమిచ్చాడు. అందువల్ల ఆ యజ్ఞం అంత గొప్పదయ్యింది అని పొగిడట్ట ఆయన. నేనెప్పుడు చూడలేదన్నాడు ఆయన. ఇంకా ఈ దానము, ఈ ధర్మము, ఈ మహిమ, ఇటువంటి యజ్ఞము ఒండొక ఎడ కలుగునే మరొక చోట లేదు. ఎన్నండును చూడ విన సజ్జన స్తుత చరిత. ఇటువంటి యజ్ఞం నేను భూమి పుట్టాక చూడలేదు. ఇలాంటి యజ్ఞమును కళ్ళారా చూడలేదు. సరే ఎవరన్నా చేసినప్పుడు చేశారని చెప్పుకుంటుంటే వింటాంగా, నేను వినలేదు, వినలేదు, కనలేదు. అన్నిటికీ మూల కారణం చెప్పాడంతే. ఒకటేమో ధర్మరాజు గారి ధర్మం, ఆ ధర్మానికి పరాకాష్ఠ అయిన గోవింద స్వరూపం, ఈ రెండింటితో కూడిన పరమ పవిత్ర యజ్ఞం. ఇక్కడ ఎంతమంది విష్ణువులండి? ఒకటి, నా విష్ణు పృథివీపతి. విష్ణువు కాకపోతే మహారాజు కాడు. ధర్మాత్ముడైన ధర్మరాజు విష్ణుస్వరూపుడు. విష్ణుస్వరూపుడే కాకపోతే అంతటి హస్తినాపుర సింహాసనాన్ని ఇంతమంది మెచ్చుకునేలాగా పాలించలేడు. ఎప్పుడైనా అధికారంలోకి వచ్చాడంటే అతనిలో విష్ణు ఉంటాడని శాస్త్రం. అందుకనే వేదములో ఒక మంత్రం ఏమనున్నది, నా విష్ణు పృథివీపతి. పృథివీపతి అంటే మహారాజు. అవిష్ణు విష్ణువు కాకపోతే నా పృథివీపతి రాజు కాడు. అతనిలో విష్ణువు యొక్క అంశ లేకపోతే అతడు రాజు కాలేడు. ఎంత భూమండలాన్ని చక్రవర్తిగా పరిపాలించాలంటే ఆ రాజులో విష్ణు ఉండాలి. కాబట్టి ధర్మరాజు విష్ణువు. ఇంకో విష్ణు ఎవరు? అసలు యజ్ఞం నడిపించే వేదవ్యాసుడు, ఆయన విష్ణుడు. వ్యాసో నారాయణో హరిహి. వ్యాసుడంటేనే నారాయణుడు. కాబట్టి విష్ణువు యొక్క అవతారములలో ఒకటైన వ్యాసుడు ఋత్విక్కు. చేసేవాడు విష్ణువు, చేయించేవాడు విష్ణువు. ఈ యజ్ఞ ఫలితం ఎవరికి సమర్పణ చేస్తున్నామో ఆ విష్ణువు అక్కడున్నాడు. ఇంకా చూడడానికి వచ్చిన సభ్యులందరూ నిరంతరం గోవింద 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 అని గోవిందనామస్మరణ చేయటం వల్ల చూసేవాళ్ళు విష్ణువే. ఈ విధంగా సర్వం విష్ణుమయం జగత్ అన్నట్టుగా ఉందిట. ఇందువల్ల ఆ యజ్ఞం వంటి యజ్ఞం ఎంతో పూర్వం ఎక్కడా చూడలేదు, వినలేదు అని అందరూ పొగిడారు, మహానుభావులైన వాళ్ళు. తదనంతరం వ్యాసుడు తన వాటాసొమ్మంతా కుంతీదేవి చేతిలో పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ఆవిడేం చేసింది, మామగారు ఇచ్చారు కదా ఇదంతా ఖజానాలో తెచ్చుకుందాం, ఎవరక్కడ నాకు 1000 నగలు చేయించండి అలా. వెంటనే రకరకాల జ్యువెలరీ షాపుల్లోకి వెళ్ళలేదు, బ్రాడీపేటకి రైల్పేటకి వెళ్ళలేదు ఆవిడ. పరుగు పరుగున ఆ మొత్తం సొమ్మంతా పుచ్చుకుని అక్కడికి వచ్చిన అర్ధిజనాలను పిలిచి ఇలా రండి రండి అని పనివాళ్లకి, దాసదాసీ జనానికి, భిక్షుకులకి ఒక్క పైసా తన దగ్గర అట్టే పెట్టుకోకుండా దానం చేసేసింది. ఆ దాతృత్వాన్ని చూసి ఇంకా వ్యాసుడు తెల్లబోయాడు. అసలు కుంతి వంటి ఒక అపూర్వమైన చరిత్ర కలిగినటువంటి భక్తులు చాలా అరుదుగా ఉంటారండి. నిజం చెప్పాలంటే పాండవులు 5 కంటే కూడా ఎక్కువ భక్తి కలిగింది కుంతే. నాకు కష్టాలు ఇమ్మని కోరింది ఆవిడ ఒక్కతే తెలిసిన. ఈ ప్రపంచంలో భగవంతుడు కనపడితే ఎవరైనా నాకు మోక్షం ఇయ్యి సంపద ఇచ్చేయి అంటారు. మాట వరుసకైనా సరే నాకు కష్టాలు కావాలని కోరుకుని ఎవరన్నా ఇక్కడ భగవంతుడిని పూజిస్తారా? కానీ ఆవిడ నారాయణ శ్రీకృష్ణ వీలున్నప్పుడల్లా నాకు ఇన్ని కష్టాలు పారాయి, ఎందుకంటే కష్టంలో ఉంటే నిన్ను స్మరిస్తాను, సుఖంగా ఉంటే నిన్ను స్మరించను, అందుకని నాకు కష్టాలు ఇయ్యంది ఆవిడ. కష్టం వస్తే గ్యారంటీగా ప్రతివాడికి భగవంతుడు గుర్తుకొస్తాడు గనక. ఇంత గొప్ప విచిత్రమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. అటువంటి మహాత్పురాలకి ఈ సొమ్ముల మీద ఒక ఆశ ఉంటుందా? ఏమీ లేదు గనక అందరికీ దానం చేసేసింది. ఇప్పుడు ధర్మరాజు గారు, తండ్రి తదనంతర కర్తవ్యం ఏమిటి? ఇక్కడికి దాన ధర్మాలు అయ్యాయి, పూర్ణాహుతి అయ్యింది, తదనంతర కర్తవ్యం ఏమిటి అంటే అవబృత స్నానం అన్నాడు ఆయన. అందరం యమునా నదికి రండి, అక్కడికి పోదాం, అక్కడికి వెళ్ళి పవిత్రంగా అవబృత స్నానం చెయ్యాలని ఈ దంపతుల్ని ఇంకా తక్కినటువంటి ఋత్విక్కుల్ని వెంట పెట్టుకెళ్ళి యమునా నదిలో కూర్చోబెట్టి నెత్తి మీద చక్కని చెల్లుదల్లుడు ఒకటి పెడతారు, మంత్రపూర్వకంగా నీళ్లు నెత్తి మీద పోసి స్నానం చేయిస్తారు. మొత్తం 88,000 నదుల యొక్క జలములను ఒక కలశములోకి ఆవాహన చేసి తీసుకొచ్చి వ్యాసుడు ఆ నీరు యమునలో కూర్చోబెట్టి ఈ నెత్తి మీద పోసి ఇటు యమునా స్నానం, ఇటు 88,000 నదీ జలాల స్నానము చేయించాడు. ఇది పవిత్రమైన అవబృత స్నానం అంటే. ఆ ధర్మరాజు గారి యొక్క ఒత్తైన గిరజాల జుట్టు ఆ నీళ్లతో తడిసి ముద్దై ఆయన పవిత్రమైన శోభతో కనబడ్డాడు, అందంగా కనబడ్డాడు. అందం కూడా పవిత్రమైన అందం. అందం చాలా మంది దగ్గర ఉంటుంది. యాంకర్లు కూడా మొహానికి ఎంత మందు పూసుకున్నట్టుగా పూసుకుంటారు, ఫేస్ పౌడర్లు రంగులును. అలాంటి మేకప్ చేసుకోవడం వల్ల వచ్చే అందం కృత్రిమమైన అందం. ఒక్కసారి అలా తుడుచుకోమనండి, ఏ దూదితోటి మేకప్ తుడుచుకుంటే ఆ తర్వాత మొగుడే చూసి మా ఆవిడ అది మా ఆవిడేది అన్నాడు ఒక ఆయన. వాళ్ళ ఆవిడి పాపం పెళ్లి చూపుల్లో చూశాడు, తాళి కట్టేటప్పుడు చూశాడు, ఆ తర్వాత మళ్ళీ ఆవిడ ఒక రోజు నా దగ్గరకు వచ్చిందిట, మా ఆవిడికి తాళి కట్టాను, మా ఆవిడ ఎక్కడుందని ఈఎంఐని అడిగాడు, నేనేనండి అంది. అంటే ఆ మొహం మీద ఉన్నటువంటి రంగులు తుడిచేస్తే వాళ్ళ ఆవిడ ఆయనకి అలా కనపడిందిట పాపం, ఆ బయట చేట్ల పట్టు కూర్చున్న ఆవిడలా కనపడిందిట, అందుకని హడిలిపోయాడు ఆయన. కాబట్టి ఒక్కోసారి ఎలా ఉంటాయి పెళ్లి చూపుల్లో మేకప్ మ్యాన్ ఎందుకు పెట్టుకుంటారు అనుకుంటున్నారు మరి దీనివల్ల. కానీ భగవంతుడు చాలా గొప్ప శక్తి మంత్రజలానికి ఇచ్చారు. అసలే ధర్మరాజు సహజ సుందరుడు. ఆ సౌందర్యానికి నెత్తిమీద ఈ అవబృత స్నాన సమయంలో పడిన జలముల వల్ల ఆయన ముఖంలో ఒక మంచి వర్చస్సు, పవిత్రమైన వర్చస్సు, పవిత్ర సౌందర్యం కనబడ్డాయి. అప్పుడు ధర్మరాజు కులపతి అయిన వ్యాసుడికి నమస్కరించాడు. మునీనాం దశ సాహస్రం యోన్నదానాది పోషణాత్ అధ్యాపయతి విప్ర ఋషి అసౌ కులపతి స్మృత. 10,000 మంది శిష్యులకి మకామిచ్చి అంటే వసతి కల్పించి భోజనం పెట్టి పైసా వాళ్ళ దగ్గర దక్షిణ ఆశించకుండా వాళ్ళు ఇస్తే స్వీకరించి తాను మాత్రం అడగకుండా ఉండేటటువంటి వ్యక్తి అంటే ఓ పక్కన ఆసరా చూపించాలి, వసతి చూపించాలి, భోజనం పెట్టాలి, పాఠం చెప్పాలి, అలా 10,000 మంది శిష్యుల్ని తయారు చేసే మహానుభావులకి కులపతి అని పేరు. వ్యాసుడు అటువంటి మహాత్ముడండి. ఆ రోజులలో అడవులలో గురుకులాలు స్థాపించి ఎంతో మందికి తన మహామహిమతో అన్నం పెట్టి పాఠం చెప్పిన మహాత్ముడు ఆయన. అటువంటి వ్యాసుడికి భక్తితో నమస్కరించి ఇంకేమైనా పనులున్నాయంటే ఇంకేముంటాయినాయన, చెయ్యవలసినవన్నీ చేసావు, దానము ధర్మములలో మళ్ళీ ధర్మరాజు గారికి సాటి వచ్చేవాడు మరొకడు లేడు అనిపించుకున్నావు నీవు, ఇంక నీకు ఏమీ కొరత లేదు, అనగా మిగిలిన పని లేదు, అన్ని పనులు అయ్యాయి. పాప ఎప్పటికప్పుడు మళ్ళీ ధర్మరాజు గారికి ఒక అనుమానం, నేనేమైనా పొరపాటు చేశానా, ఇంకేమైనా చెయ్యాలా, తెలిసి కాని తెలియక కాని నా వల్ల ఏదైనా అపచారం జరిగిందా అని ఎప్పటికప్పుడు వ్యాసుని అడిగేవాట. అది చేదస్తం కాస్తుమా, ఏమో మనలో తప్పు ఉంటే ఆయనకి చెబితే, ఆయన మనకు ఆ తప్పేమిటో చెబితే తప్పు దిద్దుకుందామనే ఉద్దేశ్యంతో ఉంటారు మహాత్ములు. ఇన్నిసార్లు అడుగుతాడేమిటి, ఇదికేమన్నా చేదస్తం అనుకోకండి. ధర్మరాజు గారు ధర్మాత్ముడు, ధర్మాత్ములు ఎప్పుడు పెద్దవాళ్ళని ఏమంటారన్నమాట కార్యక్రమం అంతయ్యాక, అయ్యా ఇంకేమన్నా పనులు మిగిలాయా, ఏదన్నా కొరత ఉన్నదా, నా వల్ల ఏమైనా లోటుపాట్లు జరిగాయా, అపచారములు జరిగాయా అని ఒకటికి రెండు సార్లు అడిగి అవతల వాళ్ళ ద్వారా లేదనిపించుకున్నాక అప్పుడు తన ఇంటికి వెళ్ళాలి. అంతేగాని మనకు మనమే అన్ని పనులు అయిపోయాయి, నేను బాగా చేశాను కదండి, నేను బాగా చేశాను కదండి అని అనరు కదా మహాత్ములు. అందువల్ల వ్యాసుడిని ఇన్నిసార్లు అడిగాడు. అప్పుడు వ్యాసుడు ఎప్పుడైనా ఒకటే మాట చెప్పాడు, నాయన నీ వల్ల మాట వరస కూడా ఏ అపచారము ఎవ్వరికీ జరగదు, నీ దగ్గర లోటుపాటు ఉండదు, నువ్వు చేయవలసినవి పూర్తిగా చేసావు, నీకు తెలియకుండా ఈ ప్రకృతిలో జరిగే వాటికి నువ్వు బాధ్యుడివి కాదు, అని అదృశ్యుడైపోయాడు శిష్య సమూహంతో. అప్పుడు ప్రేమతోటి బభ్రువాహనుణ్ణి పిలిపించాడు ధర్మరాజు. బభ్రువాహనున్నకు పరమ విశేషంబు మెర్రయ్యగా రవించి మేలి వస్తుకోటుల సగి ప్రీతి కూరిన మనముతో అతని తత్పురమున కరుగబనీచే. బభ్రువాహనుండి పిలిచిన ఆయన, మా వంశంలో ఉన్న కొడుకులంతా పోయారని బెంగబెట్టుకున్న సమయంలో యజ్ఞమునకు నువ్వు కూడా రాబట్టి ఎంతో శోభ ఈ యజ్ఞమునకు చేకూరింది. ఒక్క కొడుకైనా ఉండాలి, అందొచ్చిన కొడుకు, కాస్త పెద్దవాడైన కొడుకు, యజ్ఞం జరుగుతూ ఉంటే ఉండాలి. పిల్లలంతా పోయిన సమయంలో ఎన్ని యజ్ఞాలు చేసినా ఆ యజ్ఞంలో ఏదో ఒక లోటు ఉంటుంది. నువ్వెక్కడో దూరంగా ఉండడం, మహాపరాక్రమవంతుడివి, మహిమ కలిగిన వాడివి అవడం వల్ల మా అదృష్టవశాత్తు నువ్వు మిగిలేవు. చంటిపిల్లాడైన పరీక్షిత్తు మనవడొక్కడే ఉన్నాడు, ఆ సమయంలో నువ్వు కూడా కొడుకు రావడం వల్ల మాకు ఆనందం కలిగింది. ఇదిగో కావలసిన వస్తువులు తీసుకొని, మంచి మంచి వస్తువులు, గొప్ప గొప్ప వస్తువులు, మహిమ కలిగినవి, మణులు, మాణిక్యాలు, ఏనుగులు, ఇలాంటివన్నీ ఏరి కోరి ఇచ్చి, ఇక నీ పరివారంతో నువ్వు నీ నగరానికి వెళ్ళు. ఎక్కువ కాలం ఎక్కడ ఉండిపోతే నీ నగరమును రక్షించే వాళ్ళు ఉండరు, ఎవరి రాజ్యాన్ని వాళ్ళు కాపాడుకోవాలి, వెళ్ళిరా అనగానే, మా అమ్మ, మా పెద్దమ్మ, వీళ్ళందరినీ కూడా వెంటబెట్టుకు పోతానన్నాడు ఆయన. వాళ్ళు రామ పొమ్మన్నారట, ఏదో పెళ్ళయిన కొత్తల్లో నేను మణిపురంలో ఉండిపోయాను, ఈ ఉలూచి నాగలోకంలో ఉండిపోయింది. ఇప్పటికీ పాండవులకి ఈ సమస్త సామ్రాజ్యం చేకూరింది. ఇప్పుడైనా భర్తల దగ్గర ఉండి సేవ చేసుకుంటాం, ఎందుకు వచ్చింది, కుమారా నీ దారి నువ్వు వెళ్ళిపో అందిటి చిత్రం కదా. కొడుకంటే ఇష్టం, కొడుకుతో వెళ్ళిపోతారంటారా? ఎప్పటికీ భార్యలకి భర్తతోటి ఎక్కువ అనుబంధం, అంటే పూర్వం పతివ్రతలు ఉండేవారు కదా, అందువల్ల వాళ్ళు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో భర్తను వదిలి ఉండేవారు కాదు. అందుకని చిత్రాంగదయు ఉలూచియు వృత్రాది తనూజుపాల విభవ మహితలై గోత్రావర నిలువగ అర్ధాత్రీసుడు చనియ సంమదం బెలరారం. చిత్రాంగద, ఉలూచి ఇక్కడే అర్జునుడి దగ్గరే ఉండిపోయారు. ఆ అర్జునుడు అనకుండా వృత్రారి తనూజుపాల అన్నారు ఇక్కడ. పూర్వం వృత్రుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుడు ఉండేవాడు, ఆ వృత్రాసురుణ్ణి ఇంద్రుడు సంహరించాడు. ఆ ఇంద్రుడు కొడుకీన, అంటే ఇవాళ అశ్వమేధయాగం చేసిన ఈయన ఇంద్రవైభవంతో వెలిగిపోతున్నాడు. అటువంటి మహానుభావుడి దగ్గర చిత్రాంగద, ఉలూచి మేము ఉండిపోతామన్నారు. అది ధర్మమే అని బభ్రువాహనుడు తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఇంకప్పటి నుంచి అర్జునుడు శరీరము విడిచిపెట్టేంత వరకు వాళ్ళిద్దరు అక్కడే ఉన్నారట. ఈ చిత్రాంగద, ఉలూచి, సుభద్ర, ద్రౌపది నలుగురు కూడా హస్తినాపురంలో ఉన్నారు. ఈ నలుగురు కోడళ్లని ఏకకాలంలో చూసుకుని మురిసిపోయింది పుణ్యాత్మురాలు కుంతీదేవి. ధర్మరాజు గారి పట్టు, సైంధవుడి భార్య, దుర్యోధనుడికి తమకి కూడా చెల్లెలైన దుశ్శలను పిలిచాడు. ఆమెను కూడా ప్రేమతో ఆదరించి మంచి కానుకలిచ్చాడు. దుశ్శల కొడుకు పోయాడుగా, గుండెకి చచ్చిపోయాడు, హార్ట్ పేషెంట్ అని చెప్పుకున్నాను నిన్న మనం. అర్జునుడు వచ్చాడు అని తెలియడంతో గుండెకి చచ్చిపోయిన పిరికివాడు వాడు. అందుకని ఇప్పుడు మనవడు ఉన్నాడు, ఆ మనవడి నెత్తి మీద బుల్లి కిరీటం చేయించి పెట్టి వీడే భవిష్యత్తులో ఈ సింధు దేశానికి, పాకిస్తాన్కి వీడే రాజు అన్నారట. పాపం వాడు బతుకున్న బాగుండేది, ఆ పాకిస్తాన్ వాళ్ళ చేత కొట్టేవాడు. ఏం చేస్తాం, వాళ్ళంతా పోయారు, దౌర్భాగ్యులు మిగిలారు. ఈ విధంగా ఆ బుల్లెండి కూడా పట్టాభిషిక్తుడు చేశాడు. తర్వాత యుద్ధరంగంలో పాల్గొన్న రాజుల యొక్క సంతానం ఉంటారు కదా, కొందరు కొడుకులు ఉన్నారు, కొందరు మనవలు ఉన్నారు, వాళ్ళందరినీ పిలిచి, మీ మీ రాజ్యములు మీవే, మీ తాతలో తండ్రులో సంపాదించిన రాజ్యముల్లో మీరే ఉండండి, మాకు మాత్రం కాస్త ట్యాక్స్ కడుతూ ఉండండి, జిఎస్టీ ఒకటి అమలు చేయండి జాగ్రత్త, ఎందుకంటే మరి మొత్తం సామ్రాజ్యం నడవాలి కదా. ధర్మరాజు గారు సెంట్రల్ గవర్నమెంట్ గుర్తుపెట్టుకోండి, అది చక్రవర్తి ఆయన. సామంతరాజులు అంటే స్టేట్స్ లాంటివి అనమాట. ఆ రోజుల్లో చిన్న చిన్న ఈ సామ్రాజ్యాలన్నిటినీ కలిపి ఒక చక్రవర్తి తన అధీనంలో పెట్టుకునేవాడు. అటువంటి చక్రవర్తికి సమ్రాట్ అని పేరు అనమాట. సామ్రాట్ అనకూడదు, సుమ సా దీర్ఘం ఉండదు. ఇవన్నీ పెద్ద గొడవ, భాష రాపోవటం వల్ల వచ్చిన ఇబ్బందులు. సమ్ అనేది ఒక ఉపసర్గ, ప్రదాయము, దానికి సమ్ చేరితే సంప్రదాయం అవుతుంది కానీ సాంప్రదాయం కాదు. మాయిదారిది ఒకటి రెండు సార్లు సాంప్రదాయం సాంప్రదాయం అని చెవులకి సీసం కరిగించి పోసినట్టుగా ఈ భాషలో దోషాలు పలిగితే మాలాంటి వాళ్ళ గిజగిజలాడిపోతున్న వాడి చెవి. ఒక అపశబ్దం వస్తే ఆ అపశబ్దం ఎలా ఉంటుందో తెలుసా, చెవిలో ఏ అగ్గిపొల్లో గీసి పెట్టినట్టో, సీసం కరిగించి పోసినట్టో ఉంటుంది. సమ్ రాట్ రాట్ అంటే రాజు, సమ్ అనే ఉపసర్గ వల్ల గొప్ప రాజు చక్రవర్తి అని అర్థం, సమ్రాట్ సమ్రాట్ అనమాట. అలాగే ప్రదాయము సంప్రదాయము, కాబట్టి సాంప్రదాయము అని ఉండదు. ఈ సమ్ అనేదానికి ఉపసర్గ అని పేరు అనమాట, సమ్ము వి ఇలాంటి వాటి అన్నిటికీ ఉపసర్గలని పేరు. ఇవన్నీ సహజంగా ఉంటాయి, ఉచితం సముచితం. అలాగే శేషం విశేషం, ఈ వి అన్న సమ్మన్న అన్నన్న ఇవన్నీ కూడా ఉపసర్గలు. ఆయా ఉపసర్గల వల్ల ఒక్కోసారి గొప్ప అర్థం వస్తుంది, ఒక్కోసారి వ్యతిరేకార్థం వస్తుంది, ఒక్కోసారి వ్యతిరేకార్థం కూడా వస్తుంది. ఇవి కొంచెం భాష వల్ల వస్తాయి. మొత్తం మీద ఈయన సమ్రాట్ తక్కిన వాళ్ళంతా సామంతులు వాళ్ళందరినీ పంపించాడు. ఇక ఆఖరణ శ్రీకృష్ణ పరమాత్మని తన సింహాసనం మీద కూర్చోబెట్టి విశేష పూజ చేశాడు. రాజసూయాగంలో చేసిన పూజ అది ఒక మాదిరి పూజ, ఇప్పుడు చేసిన పూజ మామూలు పూజ కాదట. 16 రకాల సుగంధ ద్రవ్యాలతో ఆ భగవంతుణ్ణి అభిషేకం చేసి పుష్పాలతో పూజ చేసి పూర్తిగా పూలతో నింపేశాడు ఆయన. అయితే ఒక సుఖం ఉంది, శ్రీకృష్ణుడు లాల్చీ వేసుకోడు కాబట్టి లాల్చీ లేని ఆయన మీద ఎన్ని పువ్వులు వేసినా ఆయనకి ఇబ్బంది లేదు. నాలాంటి లాల్చీ వేసుకున్న వాడి మీద పువ్వులు వేస్తే ఈ లాల్చీ ఇంటికి వెళ్ళాక ఎందుకు మనకి రాకుండా పోతుంది? అందుకని ఈ మధ్యన పువ్వులు దండొద్దు బాబు అని తీసేయడంలో అసలు కారణం అది కూడాను. కొన్ని పూలదండ వేశాక వారానికి ఓ లాల్చీ ఎక్కడ కుట్టించను నేను అంటే అది అస్తమాటు లాల్చీ కోసం గుంటూరు ఎక్కడొస్తాం. అందుకని ఈ మధ్యకాలంలో కొత్త లాల్చీ వేసుకుని సన్మానం రోజు రావాలంటే ప్రాణం గెజగెజలాడిపోతుంది, ఉన్న విషయం చెప్పేస్తే గొడవ వదిలిపోతుంది. కనుక ఓ గులాబీ దండ వేశారు ఈ మధ్యన, ఈ గులాబీ దండ వేయగాని ఈ మొత్తం లాల్చీ అంతా రంగు అంటుకుంది. ఇంటికి వెళ్ళగానే ఆవిడ అంటుంది, ఎవరండి ఈ కొంక అంటించింది అంటుంది ఆవిడ. ఆవిడ ఉతకలేక ఆవిడ అనుమానం వచ్చి నానా గొడవ, ఈ బాధలు పడలేక ఎందుకు వచ్చిందని చెప్పి దండలు వేయించుకోవడం మానేస్తున్నాం. పాపం వీళ్ళేమంటారు, మేము కష్టపడి 4-5 గంటలేమో దండ కడుతున్నావా, ఓ 100 రూపాయలు పెట్టో 1000 రూపాయలు పెట్టో కొనుక్కొస్తున్నావా, వెయ్యిగానే తీసేస్తారంటారు వీళ్ళు. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవంటివి అనమాట. సరే మొత్తం మీద ఏమైనా శ్రీకృష్ణ పరమాత్మని ఆపాదమస్తకం ఒక్క కంఠస్థానం దాకా తల ముయ్యలేదు గాని మిగతాన్ని పువ్వులతో ముంచారట. అంత పుష్పాభిషేకం చేసి ఆయన పూజించారు. పుష్పప్రియుడు ఆయన, కుసుమప్రియుడు ఆయన. అన్నిటికీ మించి తులసిదళం ఒక్కటి వేస్తే ఆ భగవంతుడు కృష్ణుడు పొందే ఆనందం అంతా ఎంత కదా. ఆయనకి తులసి అంటే విశేషమైన అభిమానం. తులసి ఆయన ప్రాణములో ఒక ప్రాణం. అటువంటి తులసి దళాలతో వాటితో భక్తితో శ్రీకృష్ణుడిని పూజించాడు ధర్మరాజు. ఇంకా శ్రీకృష్ణుడి యొక్క పూజ ఎప్పుడైతే సంపూర్ణమైందో ఇంకా యజ్ఞంలో ఒకవేళ ఏదైనా తెలియక పొరపాటున ఇంత పెసరులోటు ఉంటే అవి కూడా కొట్టుకుపోతాయి అన్నమాట. అప్పుడు జనమేజయుడికి ఒక అనుమానం వచ్చింది, ఇంత మహాయజ్ఞం జరిగింది కదా, అన్నదానం జరిగిందంటావు, భూదానం జరిగిందన్నావు, గోదానం జరిగిందన్నావు, పరమాత్ముడిని పూజించావన్నావు, ఇంతమందిలో ఒక్కళ్ళు కూడా యజ్ఞాన్ని పొగిడిన వాళ్లే కానీ తిట్టిన వాళ్ళు లేరా అన్నాడు ఆయన. అంటే జనమేజయుడికి కొంచెం బాగా అనుభవం ఎక్కువ, ఎంత గొప్పగా పనిచేయనివ్వండి, ఎక్కడో చోట ఎవడో చోట ఓ వంక పెడతాడు. ఈ సృష్టిలో మానవులకున్న ఒక నైజం ఏమిటంటే మీరు ఎంత బాగా చేయండి అక్కడ ఏదో వంక వెతికేవాడు ఒకడు వస్తాడనమాట. బాగా పురాణం జరిగిందనుకోండి, బాగానే జరిగింది కానండి అబ్బా అక్కడ ఒక చోట లోటు ఉందండి అంటాడు వీడు. పోని వీడు చేయమన్నాడు తోత, వీడు 5 నిమిషాలు ఆ పని చేయలేడు. ఒక సభ నిర్వహించాలన్నా, 2-3 గంటల ఉపన్యాసం చెప్పాలన్నా, ఇలా 54 రోజులు మాట్లాడాలన్నా వినాలన్నా, ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలంటే మాటలు కాదు, మంది మార్బలం చిత్తశుద్ధి ఇన్నుంటే కానీ అవ్వవు. డబ్బుంటే అవ్వదు, దాంతోపాటు జనం ఉండాలి. జనమున్నా అవ్వదు చిత్తశుద్ధి లేకపోతే, ధర్మం లేకపోతే. ఇవన్నీ ఉన్న విశేషమైన దైవానుగ్రహం సద్గురువుల కటాక్షం ఇవేమీ లేకుండా అంత తేలిక ఏ పనులు అవ్వవు. కాబట్టి ఒక పని జరిగినప్పుడు మహాత్ములు ఎప్పుడూ కూడా వంక పెట్టరు, అందులో లోటుపాట్లు వెతకరు, అందులో ఎప్పుడూ కూడా మంచినే వాళ్ళు గ్రహిస్తారు. హంసల్ లాంటి వాళ్ళు మహాత్ములు. కానీ అప్పుడప్పుడు కొంతమంది ఉంటారంటే మీరు ఏం చెయ్యండి, ఒక ఆయన ఉండేవాడు, ఉపన్యాసం అద్భుతం అండి కానీ మీరు పలానా చోట లోటు చేశారండి. ఎప్పుడు లోటు తప్ప మంచి చెప్పేవాడు కదా ఆయన. ఏమిట్రా లోటు అంటే వాడికి ఆ లోటు ఏమిటో కూడా వాడికి తెలియదు, అది ఏమిటో నేను చెప్పలేను కానీ ఏదో లోటు అండి అంటాడు. చక్కగా ఆర్గనైజేషన్ జరిగిందని మీరు అందరూ తెగబడతారు అనుకోండి హరిగారని, ఎవడో వాడికి లోపల బానే ఉంది కానండి హరిగారండి కూర్చున్నప్పుడు కుడి చేతి మీద చెయ్యేసుకున్నారండి. కుడి చేతి మీద చెయ్యేసుకోవడం ఏంటండి, కుడి చెయ్యి ఏమిటి చెయ్యేసుకోవడం ఏమిటి అంటే వాడు ఏదో అనాలి కాబట్టి అంటాడనమాట. కాబట్టి కుడి నాకు చాలా నవ్వొస్తున్నాడు ఒకడు అలా అన్నాడు. హరిగారి పేరు సరదాగా ఎత్తాను కానీ నేను, ఒక ఆయన అద్భుతంగా కార్యక్రమం చేశాక ఏమండి కార్యక్రమంలో ఏమైనా లోటు ఉన్నాయంటూ ఉందండి, మీరు ఎప్పుడు చూసినా కుడి చేతి మీద చేసుకుంటారండి అన్నాడు. ఇదంతా విన నేను కుడి చేయి మీద చేసుకోవడం ఏమిటన్నాను. ఆయన తర్వాత ఆయన గుర్తొచ్చింది, కుడి తొడ మీద చేసుకుంటాడు ఆయన. ఈ 2 గంటల ఉపన్యాసం వినేవాడు కుడి తోడ మీదో ఎడం తోడ మీదో లేకపోతే ఒళ్ళోనో చేయిపెట్టుకోకుండా అస్మాటు నెత్తిమే చేతులెట్టుకుంటాడా? మీరు ఎందుకండి ఎప్పుడు చూసారో తొడమే చేయట్టుకు పురాణం వింటారు అంటాడు. అంటే ఇంకెంత జ్ఞానులు ఉంటారా అనిపించింది నాకన్నమాట. ఏదో ఒక వ్యక్తిలో ఏదో ఒక లోపం వెతకడానికి, ఒక మహాత్ముడిలో లోపం వెతకడానికి ప్రయత్నించే వాళ్ళు ఇలా ఉంటారన్నమాట. మీరు ఏం చేయండి, పురాణం బాగా జరిగింది కానీ ఆవిడ ఎప్పుడు చూశానండి వెండం మానేసి రాస్తోందండి అంటాడు వాడు. ఆవిడ రాసుకుంటే వీడి సొమ్మేం పోయింది, పాపం ఆవిడ ఇంటికి వెళ్ళాక మళ్ళీ గుర్తు తెచ్చుకుందామని రాసింది అనుకోండి. వింటుందండి, కానీ వింటున్నప్పుడు వినికిడి మీద కంటే రాత మీద ఎక్కువ దృష్టి పెడుతుందండి అంటాడు ఒకడు. ఈ విధముగా మిమ్మల్ని ఈ ప్రపంచంలో మేము మెప్పించలేము అని అరసికులతోటి ఒకప్పుడు వ్యాసుడు అన్నాడు. అరసికులు అంటే ఏమిటనమాట, ఎంత గొప్పవాళ్లలో అయినా మంచి వెతకకుండా చెడ్డే వెతుకుతారు. వాళ్ళకి అవతల వాళ్ళు ఎన్ని చాకిరీలు చేసినా ఎంత సేవ చేసినా వీళ్ళకి సంతృప్తి కలగదు. అలా సంతృప్తి లేని మూర్ఖులని మనం రంజింప చెయ్యలేము. అందుకే చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. తవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, తివిరి ఇసుమున తైలంబు దీయవచ్చు. ఇసుకలోంచి తైలం తీయచ్చట. నిజంగానే ఇప్పుడు ఇసుకలోంచి పెట్రోలియం తీయట్లే, ఆనాడు రాశారు ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, ప్రయత్నించి ఇసుకలో నుంచి ఆయిల్స్ బయటికి తీయచ్చు. కుందేలు కొమ్ముండదు కానీ కుందేటి కొమ్ము సాధింపవచ్చు, కుందేలు కొమ్ము కూడా తేవచ్చు. మృగతృష్ణ అంటే ఎండమావి, ఎండమావిలో నీళ్లు మనకి దొరుకుతాయా? ఎండమావిలో నీళ్లు కూడా తాగొచ్చు కానీ మూర్ఖుణ్ణి మాత్రం మార్చలేము, వాడికి ఆనందం కలిగించలేము అన్నారు. అందువల్ల ఎట్టి పరిస్థితులలోనూ ఎంత గొప్ప కార్యక్రమం జరిగినా మనం అవతల వాళ్ళకి ఎంత ఆనందం కలిగించినా అందులో ఎంత ధర్మం ఉన్నా ఎన్ని దానాలు జరిగినా ఎవడు ఒక్కడైనా లోపం వెతికేవాడు ఉంటాడు. అలా లోపం వెతికిన వాడెవడైనా ధర్మరాజు గారి యజ్ఞములో ఉన్నాడా? నాకు అనుభవం కాబట్టి చెబుతున్నాను అన్నాడు ఈయన. అన్నాక మత్ పితామహుని అశ్వమేధయాగంబు సమయమున కరంబు విస్మయంబు చేయదాలు నట్టిది ఏమేని కలిగనేని వినగవల్లతు జపుమా. మా పితామహుడు ధర్మరాజు గారు చేసిన యజ్ఞంలో ఆశ్చర్యం కలిగించే విషయం ఏదైనా జరిగిందా? అంత గొప్ప యజ్ఞంలో లోపం వెతికిన వాడు ఎవడన్నా ఉన్నాడా చెప్పమంటే అప్పుడు వైశంపాయనుడు చెప్పాడు, మంచి ప్రశ్న వేశావు, నేనే చెబుదాం అనుకున్నాను నువ్వే అడిగావు. జగత్తంతా ధర్మరాజు గారి యజ్ఞమునకు బ్రహ్మానందం పొందింది. ఇంచుమించుగా ధర్మరాజు గారి యజ్ఞాన్ని ప్రతి వ్యక్తి ప్రశంసించాడు. వాళ్ళు వీళ్ళు ప్రశంసించడం కాదటండి, పంచభూతాలు ప్రశంసించాయట. భూదేవి, అహో ధర్మరాజా నీవంటి వాడు నన్ను పరిపాలించడం నా అదృష్టం అంది. వాయుదేవుడు, అబ్బో అబ్బో ధర్మరాజు గారి ధర్మాన్ని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదని వాయువు ప్రశంసించాడు. మీరు నేను ప్రశంసించడం కాదు, మనం మనుష్యులం మనం ప్రశంసిస్తాం. పంచభూతాలు అంత తేలిగ్గా ఎవరిని ఈ ప్రపంచంలో ప్రశంసించవు. భూదేవికి ఏం కావాలి, ఆయన వల్ల ఏమైనా స్వార్థం ఉందా? భూదేవికి ధర్మరాజు చేయగలిగే ఉపకారం ఏముంది? వాయుదేవుడికి ధర్మరాజు గారి వల్ల ప్రయోజనం ఏముంది? ఆకాశానికి ధర్మరాజు గారి వల్ల ప్రయోజనం ఏముంది? అగ్నిహోత్రుడికి ధర్మరాజు గారి వల్ల ఏం పనవ్వాలి? జలాధిదేవతకి ధర్మరాజు గారి వల్ల ఏమి స్వార్థం ఉన్నది? కానీ మొత్తం పంచభూతాలు, ఇటు భూదేవి, ఇటు వాయుదేవుడు, అగ్నిదేవుడు, ఆకాశం, జలం, అన్నీ కూడా ముక్తకంఠంతో ధర్మరాజు గారు చేసినటువంటి యజ్ఞము వంటి యజ్ఞం మేము ఎప్పుడు చూడలేదు. అసలు పంచభూతాలం మేము పుట్టాక చూడలేదన్నారంటే ఆ యజ్ఞం ఎంత గొప్పదో ఆలోచించండి మీరు. ఇంకా మనిషికి సాక్ష్యం పంచభూతాలే కదా, మనం ఉండేదే భూమి మీద. భూమికి తెలియకుండా ఏ వ్యక్తి భూమి మీద ఉండడు, వాయువుకి తెలియకుండా ఏ వ్యక్తి ఉండడు, అగ్నికి తెలియకుండా ఏ యజ్ఞము జరగదు, జలమునకు తెలియకుండా ఏ యజ్ఞము జరగదు, ఆకాశం చూడకుండా ఎవడు ఏ పని చేయలేడు. అటువంటిది ఆ పంచభూతములే ఆనందపడ్డాయట. అఖిల జన్మములు అచ్చరువంద ధర్మనందనుని మానసమున ఆనందములయ్య అతనిపై మకరంద ధారాభిశోభి కుసుమ వర్షంబు పెళ్ళుగా కురిసెనధిప. ఆకాశంలో నిలబడి భూదేవి, అగ్నిహోత్రుడు, వరుణదేవుడు, ఆకాశం, ఈ విధంగా వాయుదేవుడు, పంచభూతాలు కూడా ఒక రూపాలు ధరించి తక్కిన దిక్పాలకులతో కలిసి, అనగా ఓ పక్కన పంచభూతాలు, ఇవి కాకుండా తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పశ్చిమం, వాయవ్యం, ఉత్తరం, ఈశానమని పిలువబడే ఎనిమిది దిక్కులు వాళ్ళు, ఐదు భూతాలు, పైన ఉన్నటువంటి ఊర్ధ్వ దిశ, అధో దిశ, మొత్తం వీళ్ళంతా కలిసి ఆకాశంలో నిలబడ్డారు. దేవతలతో కలిసి ధర్మరాజు గారి మీద మకరందధారాభిశోభి కుసుమ వర్షం అన్నారు. పువ్వుల వర్షం కురిపించారు అంటే చాలుగా, ధర్మరాజు గారి యజ్ఞం పూర్తయింది. ఆయన మీద దేవతలు, పంచభూతాలు, దిక్పాలకులు అంతా కలిసి పువ్వుల వర్షం కురిపించారన్నలా మకరందధారాభి శోభి కుసుమ వర్షంట. అంటే ఆ పువ్వులలో పూర్తిగా తేనె ఉన్నది. తేనెతో కూడిన పువ్వులు కేవలం స్వర్గలోకంలోనే ఉంటాయి. పూర్తిగా తేనెతో నిండిపోయినటువంటి పవిత్రమైన పారిజాత పుష్పవర్షం కురిపించారట. ఎంత ప్రేమ అండి వాళ్ళకి. ఆయన ఎంత గొప్పవాడై ఉండకపోతే అంత అద్భుతంగా వాళ్ళు ఆ వర్షం కురిపిస్తారు. ఈ విధంగా వాళ్ళంతా ఆ వర్షం కురిపిస్తూ ఉంటే ధర్మరాజు గారు ఒక క్షణకాలం తెల్లబోయి, దేవతలు మహాత్ములు, నేను చేసింది ఏముంది, చేయించింది కృష్ణుడు, మరో పక్కన వేదవ్యాసుడు, సోదరులు, వీళ్ళంతా యజ్ఞం చేయిస్తే నా మీద పూల వర్షం కురిపిస్తారేమిటి అనుకున్నట్టు ఆయన. అప్పుడు పంచభూతాలు, ఈ అష్టదిక్పాలకులు అందరూ కూడా, నాయన వీళ్ళంతా నీ దగ్గరికి ఎందుకు వచ్చారు, నువ్వు నీ సోదరులు చేయించారు, వ్యాసుడు చేయించాడు, కృష్ణుడు చేయించాడు అంటున్నావే, నీలో ధర్మం ఉంది గనక, నీవు మాత్రమే ఉత్తమోత్తముడవు గనక ఇంతమంది నీ దగ్గరికి చేరారు, లేకపోతే చేరతారటండి ధర్మరాజు పాదాలకి కృష్ణుడు దండం పెట్టడమా, ఇంత పరాక్రమవంతులు ఆయన సేవించడమా, వ్యాసుడంతటి వాడు పక్కన కూర్చుని నువ్వు నిష్కల్మష హృదయుడువు నాయన, నువ్వే ఈ యజ్ఞం చెయ్యాలండవా, ఎందుకన్నారు అంటే నీవు సంపూర్ణమైన ధర్మస్వరూపుడివి, మూర్తీభవించిన ధర్మస్వరూపుడివి. ఇప్పుడు మనకి దీన్ని బట్టి తెలుస్తుంది కదా ధర్మరాజు ఎంత గొప్పవాడు. ఇంతమంది మహానుభావులు ముక్త కంఠంతో ధర్మము నీ రూపములో ఉన్నది అన్నది అని పొగిడారు. అటువంటి ధర్మాత్ముణ్ణి కొంతమంది దౌర్భాగ్యులు సినిమాల్లో పనికి మాలిన వాడి కింద చిత్రీకరిస్తూ ఉంటేది మహాపాపం కదా. యావత్ భారత కథంతా కూడా ధర్మరాజు గారి ధర్మనిష్టని తెగ ప్రశంసించింది. ఆయన ఒక్కడే అందుకే శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు అటువంటి మహాత్ముడు. సరిగ్గా ఆ సమయంలో మొత్తం బ్రాహ్మణోత్తములంతా అవబృత స్థానానికి ఈయన్ని తీసుకెడుతున్న సమయములో ఒక ముంగిస అక్కడికి వచ్చింది. ఆ ముంగిస అక్కడికి వచ్చి చాలు చాలు లండాయ్, దిక్పాలకులు పొగిడారు, పంచభూతాలు పొగిడాయి, ఈ కృష్ణుడు పొగిడాడు, ఈ వ్యాసుడు పొగిడాడు, మీరంతా పొగిడారు, ఏమని పొగిడారు, ధర్మరాజు గారి యజ్ఞం గొప్పగా ఉంది, ఈ ప్రపంచంలో ఎంత గొప్ప యజ్ఞం, మరెవరూ చెయ్యలేదో చెయ్యలో ఏదో అని మీరంతా మీకు మీరే బాకాలు కొట్టుకుంటున్నారు. మీరు బాకాలూది మీ యజ్ఞాన్ని మీరే ప్రశంసించుకున్నంత మాత్రం చేత ఈ యజ్ఞం ఏం గొప్ప యజ్ఞం కాదు. కురుక్షేత్రంలో సత్తుప్రస్థుడనేటటువంటి ఒక బ్రాహ్మడు చేసిన పూజ ముందు ఈ పూజ లెక్క అంది. అనగానే ఈ మొత్తం వచ్చిన ఋత్విక్కులు అందరూ ఒక్క క్షణకాలం నిశ్చేష్లైపోయారు. ధర్మరాజు తెల్లబోయాడు, ఇంత యజ్ఞంలో ఏదో లోపం ఉందేమో, ఆ లోపం ఏమిటో తెలియక పాపం బాధపడిపోయి అలా ఉండిపోయాడు. అప్పుడు ఒక ఆయన లేచి, ఏం ముంగిసా, ధర్మరాజు గారి యజ్ఞంలో ఏ లోపం ఉన్నది, నువ్వు చెప్పిన ఆ సత్తుప్రస్థుడు ఎవరు అంటే చెబుతున్నా వినండి. కురుక్షేత్రంలో ఒక ఆయన ఉన్నాడు, మంచి వేద పండితుడు ఆయన. ఆయన బాగా యజ్ఞాలు చేసిన వాడు, ధర్మాత్ముడు, కటిక దరిద్రంతో ఉన్నాడు ఆయన. ఎవరి దగ్గరికి వెళ్ళి యాచించి ధనం తెచ్చుకోడు ఆయన. తన ఎంత తాను లభించిన సంపదతో మాత్రమే బ్రతుకుతాడు. ఎప్పుడూ కూడా ఇతరుల దగ్గరికి వెళ్ళి నేను ఇల్లు కట్టుకుంటాను, ఇంకోటి కావాలి నాకు, లేకపోతే భోజనానికి కావాలి, లేక వస్త్రాలకు కావాలి అని చెయ్యి చాచి యాచించేటటువంటి దౌర్భాగ్యపు బుద్ధి లేని వాడు, దుర్బుద్ధి లేని మహానుభావుడు ఆయన. అటువంటి పరమ పూజ్యుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఒక భార్య, కొడుకు, కోడలు, ఈ నలుగురు కలిసి కురుక్షేత్రంలో ఉంచవృత్తితో బ్రతికేవారట. ఉంచవృత్తి అంటే ఏమిటంటే, పొలాల్లో పూర్వం పంట కోసేశాక ఆ పొలాల కంకుల్లో కొన్ని ధాన్యములు కిందకి రాలతాయి, ఆ ధాన్యపు కంకుల్ని ఏరుగు తెచ్చుకునేవారు అనమాట. ఇప్పుడంటే ఇంకా అసలు మనం పొలాల్లోకి పరాయి వాడిని అడుగు పెట్టనిస్తున్నామా, పొరపాటున అడుగు పెడితే చంపేస్తారు. కానీ పూర్వం పొలం కోసేశాక ఇటువంటి మహానుభావుల్ని ఆ పొలాల్లోకి వెళ్ళనిచ్చేవారు. ఈ పొలం కోస్తున్నప్పుడు ఏమవుతుంది, కొన్ని గింజలు రాలతాయి కదా ఆ పొలంలో, ఆ రాలిన గింజల్ని ఏరుగు తీసుకెళ్లేటటువంటి కొంతమంది ఋషులు ఉండేవారు అనమాట. అది ఉంచ వృత్తి అంటారు. అది ఒక ధర్మంగా ఆ రోజుల్లో పెట్టుకున్నారు. ఒక్క గింజైనా అక్కడ రాల్చాలన్నమాట, పొలములో ఉన్న అన్ని గింజలు ఊడ్చి పట్టుకుపోకూడదు. అందువల్ల ఇటువంటి మహానుభావులు ఏం చేసేవారు అన్నమాట, పొలంలో కోతలైపోయాక వెళ్ళి అక్కడ రాలిపోయినటువంటి ఆ ఎండిపోయినటువంటి పొలంలో రాలినటువంటి గింజలని ఒక్కొక్క గింజ ఓ డబ్బాయో సంచో పట్టుకెళ్ళి ఓ బిందో పట్టుకెళ్ళి ఓ కొండో పట్టుకెళ్ళి అందులో వేసుకునేవారు. అవన్నీ సాయంకాలం దాకా పోగేసుకున్నంతసేపు కూడా భగవన్నామం చేయాలి, ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అనుకుంటూ. ఇది ఒక తపస్సు అన్నమాట. నారాయణ స్మరణ శివస్మరణ చెయ్యాలి, దాంతోపాటు బతకాలి కనుక ఆహారం కావాలి కనుక గింజలు ఏరుకునేవారు. ఎన్ని గింజలు దొరుకుతున్నాయో ఆ గింజలు ఇంటికి తెచ్చుకునేవారు. తెచ్చుకున్న తర్వాత వాటి పొట్టులు చేసుకుని అది బియ్యం అయితే అన్నం వండుకు తినేవారు, ఏ గోధుమలు అయితే వాటిని వేయించి పిండి చేసుకునేవారు. పేల పిండి కింద తయారు చేసుకుని ఆ పిండిలో కాసిన నీళ్లు పోసుకుని ఇంత పంచదార ఉప్పు వేసుకుని తినేవారట. అలా బ్రతికిన మహానుభావులు ఉన్నారు, వారికి ఉంచ వృత్తి మునులు అని పేరు. అలా ఏరుకు తెచ్చుకున్న పిండితో బ్రతికే మహానుభావుల్ని ఉంచజీవులు అనేవారన్నమాట. అలాంటి ఉంచ వృత్తితో ఒక ఆయన తాను తన భార్య తన కొడుకు తన కోడలు నలుగురు బతికేవారు. ఇలా ఉండగా వరుసగా ఒకసారి 2 సంవత్సరముల కాలం వర్షం చుక్కపడలేదట కురుక్షేత్ర ప్రాంతంలో. ఇది ఎప్పుడో జరిగిన కథ కదా, ఇప్పుడు ధర్మరాజు కాలంలో కథ కాదు, చాలా కాలం క్రితం జరిగిన కథనే ఇప్పుడు ముంగిస చెబుతోంది. చాలా కాలం క్రితం 2 సంవత్సరాల కాలం ఏకధాటిగా వర్షం కురవకపోవటం వల్ల పంటలు సరిగ్గా లేవు, దాంతో ప్రజలెవరు కోతలు కొయ్యలేదు. అసలు ఊడ్పులంటూ ఉంటే కదా కోతలు కోసేది, కోతలు లేకపోవటం వల్ల ఏమైంది, ఈ ఉంచ వృత్తితో బ్రతికే వాళ్ళకి గింజలు లేకుండా పోయాయి. అతి కష్టం మీద వీళ్ళు ఎక్కడన్నా ఏమైనా దొరుకుతుందేమోనని అడవుల్లో తిరిగారు, కొండలు ఎక్కారు, కోనలు ఎక్కారు, తిరిగారు, ఏం దొరకలేదు, ఆకులు మాత్రమే దొరికేవి, చింతాకులు చిగుళ్ళు ఇలాంటి వాటితో బ్రతికారు కొంతకాలం. ఇలా వాళ్ళు తిరుగుతూ ఉండగా ఒకనాడు ఒక ప్రాంతంలో కొంతమంది రైతులు పంట వేసుకుని భూగర్భ జలాల ద్వారా పంట పండించారు. అంటే నూతులు తవ్వి అందులో ఉన్న నీరు ఏతాంతో తోడి ఆ నీళ్లతోటి పంట పండించుకుని పంట కోసుకెళ్లారట. ఆ కొయ్యగా కొన్ని తృణధాన్యములు అక్కడ రాలే, కొన్ని గింజలు, అవి గోధుమలు పెసలు ఎవలు మొదలైన 4-5 రకాల ధాన్యములు. ఈ ధాన్యము గింజలని ఆ యజమానుల యొక్క అనుమతితో మేము కిందన్న ఏరుకోవచ్చా అని వాళ్ళని అడిగి, వాళ్ళు ఏరుకోవచ్చును, మీలాంటి మహానుభావులు మా పొలాల్లో పడి 4 గింజలు ఏరుకొని పట్టుకెళ్ళి వండుకు తింటే అది మాకు అదృష్టం, చూస్తూ చూస్తూ మేము దానం చేయలేకపోతున్నాం, ఎందుకంటే ప్రస్తుతం కరువు కాలం కనుక మీరు గింజలు ఏరుకుపోవచ్చు అన్నారట వాళ్ళు. వీళ్ళు వెళ్ళి నానా యాత్ర పడ్డారట. మొత్తం మీద 4 మానికలు, ఆ రోజుల్లో దాన్ని కొంచెం అన్నారు సంస్కృతంలో, ఒక కుంచెడు ధాన్యం తెచ్చుకున్నారు. ఈ కుంచెడు ధాన్యాన్ని ఇంటికి తెచ్చారు. రకరకాల ధాన్యాలు కదా ఇవి, తృణధాన్యాలు, పెసలున్నాయి, ఎవలున్నాయి, గోధుమలున్నాయి, ఇవన్నీ కలిపి ఇంటికి తీసుకొచ్చి విసిరారు తిరగలలో వేసి. పూర్వం తిరగలని ఒకటి ఉండేదిలేండి, ఆ తిరగలలో వేసి ఇలా గిర్రని విసిరేవారు అనమాట. మా చిన్నప్పుడు చక్కగా మేము మా అమ్మ కోసం అలాగా బియ్యం విసిరి ఆ రవ్వ ఆవిడికి ఇస్తే ఆవిడ శుభ్రంగా ఎంతో ఉప్పుడు పిండి చేస్తే, ఓహో అరి బాబో ఉప్పుడు పిండి తింటే ఆ రోజుల్లో ఏం రుచిగా చేసేదండి బాబు, అసలు ఆ రుచులు అవన్నీ పోయాయి ఇప్పుడు, అసలు ఏమి తినడానికి లేదు, రుచి లేదు, పచ్చి లేదు, అంత పచ్చగడ్డి కింద తయారైపోయింది ఇప్పుడు. అరే యాపిల్ పండు తింటే కూడా కసకసలాడుతున్నాయి, రుచి పోయింది, అది ప్లాస్టిక్ ముక్కలు తిన్నట్టు అనిపిస్తుంది అనమాట. కానీ చక్కగా పిండి విసిరి మెత్తని పిండి తయారు చేశారట. ఈ పిండిలో ఉడికించినటువంటి నీళ్లు కాస్త ఉప్పు అవి కలిపి ఓ ముద్ద తయారు చేశారు. ఆ ముద్దని 4 భాగాలు చేశారు. సరిగ్గా మధ్యాహ్న సమయానికి ఈ 4 ముద్దల్ని కూడా ఈశ్వరుడికి నివేదన చేశారు. 4 ఆకులు తెచ్చుకుని ముందు యజమాని గారు తిన్నాక ఆయన భార్య తినాలి, భార్య తిన్నాక కొడుకు, కొడుకు తిన్నాక కోడలు. అప్పట్లో వాళ్ళ నియమం అలాంటిది, అందుకే 4 విస్తరాకులు తెచ్చుకుని 4 ముద్దలు పెట్టుకున్నారట. సరిగ్గా 4 ముద్దలు పెట్టుకున్నాక ముందు పెద్ద ఆయన, ఇహ నేను తింటాను, తిన్నాక భార్యను తినాలి, భార్య తిన్నాక కొడుకు, కొడుకు తిన్నాక కోడలు తినాలని ఒక నియమం చేసి తినడానికి కూర్చున్న సమయంలో వాళ్ళ గుడిసి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. అయ్య బాబోయ్ నీరసం, చచ్చిపోతున్నాను బాబోయ్, చచ్చిపోతున్నాను, రావడమే చచ్చిపోతున్నాను అంటూ వచ్చాట. ఎప్పటికీ 7 రోజులుగా తిండి లేక మలమలమాడిపోతున్నాను, ఈ మాయదారి కురుక్షేత్రం ధర్మక్షేత్రం అన్నారు, కాని మాట వరసకు కూడా నాయన అతిథి మా ఇంటికి రా, ఇంత అన్నం పెడతాం లేక చపాతీ పెడతాం లేక పులిహార పెడతాం అన్నవాడు ఒక్కళ్ళేడు. ఈ 7 రోజులుగా తిండి లేక మల్ల మాడిపోతున్నాను, సమయానికి మీ ఇంట్లో కొంచెం సువాసన వచ్చింది, పేలపిండి సత్తు ప్రస్థం ఉన్నట్టుందే అన్నట్ట. పాపం రకరకాల ధాన్యాలు విసిరినటువంటి ఆ పిండికి పేలపిండి అని పేరు అనమాట. ఈ పేలపిండి దూరం నుంచే ఆయన ముక్కుల్లోకి వెళ్ళి వాసన, ఆ పేలపిండి వాసనకి పరుగెత్తుకొచ్చేట్టు వీడు. భలే ఉంది, భలే ఉందని నాలిగ బయట పెట్టుకుంటూ నాక్కుంటూ, నాకు ఆకలి వేస్తోంది, 7 రోజులుగా తిండి లేదు, సమయానికి ముద్దలు కనబడుతున్నాయి, ఆ ముద్ద నా నోటికి ఇస్తే నేను ఇంత ముద్ద తింటా, పెడతారా అన్నట్ట. ఆ దూరం నుంచి ఆకలో ఆకలో అని వస్తున్న అతిథిని చూడగానే పెద్ద ఆయన ఏం చేసేట, ఎవరక్కడ, ముందు ఆయన లోపలికి తీసుకురండి అని కొడుకుని పిలిచి ఆ వచ్చిన అతిథికి కాళ్ళు కడిగించి ప్రేమతో లోపలికి ఆహ్వానం చేయించి తన పీట మీద కూర్చోబెట్టాడు. అతిథి మీద తన దగ్గర ఉన్న పువ్వులు పెట్టి పూజించాడు. ఇదిగోనండి, ఇది నా విస్తరండి, నా వాటా పిండి ముద్దండి, తినండి అన్నట్ట. శుభ్రంగా తినేశాడు ఆయన. తిన్నాక అయ్యో అయ్యో అంటున్నట్ట. ఏది, దాదాపు 4 కేజీలు పిండిది, 1 కేజీ పిండి తిన్నాడు ఈయన. కేజీ పిండి తిన్నవాడు కూడా ఏమాత్రం లోపల కనీసం మాట వరుస ఎల్కేజీ చదివిన కుర్రాళ్ళ తేరేయాడు ఈయన. ఇంకా నీరసంగానే పెట్టాట మొహం. అప్పుడు ఆయన ఇంటి ఆయన, నా వాటా పిండి అంతా పెట్టేశాను, తిని కూడా ఈయన ముఖంలో ఎక్కడా సంతృప్తి లేదు, ఇప్పుడు ఏం చేయను, ఇంకేముంది ఇంట్లో పెట్టడానికి, మనకిక్కడ ఒక అనుమానం రావచ్చు, ఇంకా పిండి ఉంది కదా అని. అది తన పిండి కాదుగా, తన వాటా అంటే తాను సంతృప్తిగా పెట్టాడు. ఇంకో వాటా ఉంది, ఒక విస్తరాకులో పిండి, అది భార్యది. మరో విస్తరాకులో ఉన్న పిండి ముద్దేమో కొడుకుది. ఇంకో విస్తట్లో ఉన్న పిండి ముద్దేమో కోడలిది. వాళ్ళు తినవలసిన ఆహారం ఈ అతిథికి పెట్టండి అని ఆజ్ఞాపించడం ఎలాగా. అందులో సహజంగా భర్తలకు ఒక లక్షణం ఉంటుంది, తాను తినకపోయినా పర్వాలేదు, భార్య తింటే వాడికి ఎంతో ఆనందం. పూర్వకాలంలో భార్యను అంత ప్రేమగా చూసేవారండి. అరి ఏనుగులు కూడా అంతే తెలిసిన. గజరాజు గారి కథలో ఏముంది, గజరాజు పైనుంచి కిందకి దబదబా ప్రవహిస్తున్నటువంటి సెలయేళ్ల దగ్గరికి వెళ్ళి, నేను తాగడం, మీరు తాగండి, మీరు తాగండి, మీరు తాగాక నేను తాగుతాననేవాట. ఆ మధ్యలో పెళ్లికి వెళ్ళాం, ఒక ఆయన పెళ్ళాన్ని పిలిచి, తొందరగా వెళ్ళవే బాబు, అక్కడికి వెళ్ళి కాఫీ ముందు తాగేయి, ఆ మిగతా వాళ్ళంతా వచ్చి మొత్తం డ్రమ్ములంతా వంపు తాగుతారు, తాగవే నీ మొహం తగలయ్యా అన్నాడు. అంటే ప్రేమ, ఆ మొహం తగలయ్యా అంటే కూడా తిట్టడం కష్టమా. ఈవిడ కొంచెం మెల్లిగా పెడుతోంది, తక్కిన వాళ్ళ భార్యలంతా తాగేస్తున్నారట, వాళ్ళ భార్యలు తాగేస్తారు, నువ్వు తాగవే బాబోయ్ బాబోయ్ అని 2 గ్లాసులు ఇచ్చి, ఆవిడ నాకు ఒక గ్లాస్ చాలంటే, నీకు తెలీదు మళ్ళీ ఎప్పటికొస్తుందో కాఫీ, తాగని బతిమాలి ఇక్కడ దాకా పోసాడు కాఫీ ఆవిడ. కాబట్టి భార్య వెళ్ళి తొందర తొందరగా ఆ డ్రమ్ము దగ్గర ఆ ప్లాస్టిక్ గ్లాస్ తోటి కాఫీ తెచ్చుకు తాగితే ఈ భర్తకి ఎంత ఆనందమో, ఆయనకి అశ్వమేధ యాగం చేయడం కంటే ఎక్కువ ఆనందం పాపం. ఏం చేస్తాం, ఇది ఒక బలహీనత. ఈ బలహీనత అంతో ఎంతో అందరికీ ఉంటుంది, ఇంచుమించుకుని నాకు ఉంది. కాబట్టి చెప్పబోతుంది ఏంటంటే, సహజంగా సృష్టి రహస్యం కనుక ఈయన, నేనంటే నా ఆహారాన్ని ఆకలితో ఉన్నప్పటికీ తట్టుకొని అతిథికి ఇచ్చాను, ఇక మిగిలింది ఏమిటి, నా భార్యది, నా భార్య యొక్క ఆహారాన్ని అతిథికి ఎలా పెడతాననుకుని ఎలా ఈయనకి ఆకలిస్తోంది అని లోపల లోపల గజగజలాడుతున్నాడు. ఇది కనిపెట్టింది భార్య, ఏమండి మీకంటే నేనేమన్నా ఎక్కువదన్నా, మీరే ఇప్పటికీ దాదాపు 7 రోజులుగా తిండి లేకపోయినా మలమల మాడిపోతున్నా, మీ నోటి దగ్గర ఉన్న ఆహారం తీరా తినబోతున్న సమయంలో వచ్చిన అతిథికి పెట్టేశారు, అలాగే నేను పెడతాను, నేను ఉపవాసం ఉంటాను. అసలు భర్త తినకుండా ఏ భార్య తింటుంది, ఆ భర్త గారు ఉపవాసం ఉంటే నా వాట ఆహారాన్ని తింటానంటానా, ఇది పెట్టేయండి అంటే అప్పుడు ఆయన ఎంత బాధపడ్డాడో తెలుసా. పిచ్చుకలు, పిల్లులు, కాకులు కూడా మగవి ఆహారం పట్టుకొచ్చి తమ భార్యలకు పెడతాయి. మన ఇంటి ఎదురుగుండా ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు నేరేడు చెట్టు, ఆ నా నేరేడు చెట్టు మీద ఉన్నటువంటి మగ కోయిల పండు పట్టుకొచ్చి ఆడకోయిల నోట్లో పెడుతుంటే చూశాను నేను. ఆఖరికి మగపిల్లి కూడా ఆడపిల్లికి ఇంత ఆహారం పెడుతోంది. కాకులు వచ్చి భర్త కాకులు భార్య కాకులకి, భార్యాభర్తలు కాకుల్లో కూడా ఉంటారండి, అందుకని ఈ మగకాకి ఆడకాకి అన్నం పెడుతుంటే చూశాను. అటువంటిది నేను పురుషుణ్ణి, మానవుణ్ణి, చదువుకున్న పండితుణ్ణి, భార్య నోటి దగ్గర ఆహారం పట్టుకొచ్చి ఎవరో అతిథికి పెట్టి ఆమెను చంపేస్తానా, ఎలా పెట్టను అని బాధపడ్డాడు ఆయన. బాధపడకండి, అతిథి కిల పూజారహ ప్రకృతోపి విజానత అని శాస్త్రం చెబుతున్నది. అతిథిని పూజించి తీరాలి. అతిథి పూజ కంటే ఈ సృష్టిలో గొప్ప ధర్మం మరొకటి లేదు. మన అతిథి సంతృప్తి పొందడం కంటే నాకు వేరే యజ్ఞం లేదు, వేరే పుణ్యం లేదు, వేరే ఆహారం లేదు. అతిథి నా ఆహారం తిన్నాక సంతోషపడితే అప్పుడు నాకు బోలెడంత ఆహారం తిన్న ఆనందం నాకు అన్నదట. ఎంత గొప్పదావిడ. నాకు ఎప్పుడు కడుపు నిండుతుందో తెలుసా, మన ఇంటికి వచ్చిన అతిథి నా అన్నం తిని సంతోషంగా సంతృప్తిగా ఉంటే అమ్మయ్య అని నా కడుపు నిండిపోతుంది. పూర్వకాలంలో అలాగే ఉండేవారు నిజంగానే. తాము తినకపోయినా అతిథులు తిన్నారంటే, అతిథులు సంతృప్తి పొందారంటే మా కడుపు నిండింది అని ఆనందించే మహానుభావులు ఉండేవారు. అందుకని ఆవిడ నా ఆహారం పెట్టిండి అని కానీ ఇంకా ఆవిడ మాట కాదనకుండా ఆవిడ విస్తరాకు కూడా పట్టుకొచ్చి, అయ్యా మీ ముఖం అసంతృప్తిగా ఉంది, మీ కడుపు నిండినట్లేదు, ఇదిగో నా భార్య వాటా తినండి అని పెట్టాడు. ఆయన మొత్తం గుటుక్కును ఒక్కసారి మొత్తం రోట్లో పెట్టుకుని అమ్మని మింగేసి చెంబు నీళ్లు తాగి మళ్ళీ నీరసంగా మొహం పెట్టాట. ఎంత తినేసి కూడా మళ్ళీ నీరసం నీరసం అంటుంటే అప్పుడు కొడుకు వచ్చాడు, నాన్నగారు మీ ఇద్దరు అంటే అమ్మ నాన్న ఇద్దరూ కూడా మీ వాటా ఆహారాన్ని అతిథికి పెట్టారు. ఆయనకి ఇంకా సంతోషం కలగలేదు, ఆయన కడుపు నిండలేదు. నాకు మాత్రం అతిథికి పెట్టడం కంటే వేరే సంతృప్తి ఏమన్నది, నేను మీ కొడుకుని ఆత్మావై పుత్రనామాసి అని వేదం చెబుతోంది. తండ్రి కొడుకు రూపంలో పుడతాడు, తండ్రికి పేరు తెచ్చి పెట్టడం, తండ్రి మార్గంలో నడుచుకోవటం పిల్లల కర్తవ్యం. తండ్రి ఎంత గొప్ప ధర్మ మార్గంలో ఉన్నాడో కొడుకు కూడా అలాంటి మార్గంలో ఉంటే ఆ వంశం తరిస్తుంది, తండ్రికి బ్రహ్మానందం కలుగుతుంది, దేవతలు ఆశీర్వదిస్తారు. నా వాట ఆహారాన్ని పట్టుకుపండి, అతిథికి పెట్టేయండి అన్నాడు. లేదు నాయన, నువ్వు మా వంశాన్ని నిలబెట్టాలి, ఇంకా పెళ్ళి ఈ మధ్యనే నువ్వు కాపురానికి వచ్చినటువంటి కోడలతో ఉన్నావు, అంటే కొడుకు కూడా ఈ మధ్యనే పెళ్ళయింది, ఆమె కూడా ఈ మధ్యనే కాపురానికి వచ్చింది, నువ్వు తిండి మానేసి చచ్చిపోతే రేపొద్దున వంశాభివృద్ధి ఎలా జరుగుతుంది, నువ్వు కొంచెం బలంగా ఉండాలి, మన కుటుంబాన్ని అభివృద్ధి చెయ్యాలి, వారసుల్ని మాకివ్వాలి, అందుకని నువ్వు తినాలి ఆహారం. అంటే వారసులంటే ఏదో మన శరీరం నుంచి పుట్టిన పిల్లలు కాదు, ధర్మమే నిజమైన వారసత్వం. నీ దగ్గరున్న ధర్మాన్ని నేను అనుసరించి ఇంటికొచ్చిన అతిథి ప్రాణం నిలబెడితే ఆ ధర్మమే మన కుటుంబానికి సంతానం అవుతుంది. సంతానం అంటే ధర్మ సంతానమే, అనగా ధర్మ కర్మ ఆచరణమే. ధర్మకర్మాచరణ కంటే వేరే సంతానం ఎక్కడున్నది, ఇచ్చే ఈయన ఆహారం అన్నట్ట. ఇంకా కొడుకు మాట కాదనలేక పైగా అతిథి ఏమో ఏడుస్తున్నాడు అక్కడ పక్కన వెర్రిమొహం పెట్టుకుని, ఆకలో ఇంకా ఉంటే పెట్టండో ఏంటో అంటే ఇంకా వాదో పోదాలు ఎందుకని కొడుకు ఆహారం కూడా పెట్టాడు. ఇది గుటుక్కుని తిన్నాడు. తిని అబ్బే ఏమిటండి మరీ బొత్తిగా ఎంతంత ముద్దలు పెడుతున్నారు, ఒకేసారి ఇంత పెట్టచ్చుగా అన్నట్టు వీళ్ళ దగ్గర ఏదో ఉన్నట్టుగా. అనగానే ఇప్పుడు కోడలు వచ్చింది, మావయ్య గారు నా ఆహారం కూడా పెట్టేయండి అందిట. అలా ఎలా అమ్మ, కొడుకంటే నా కొడుకు కాబట్టి నాకు అధికారం ఉన్నది, నువ్వు వెర్రి తల్లివి ఎక్కడి నుంచో వచ్చావు, పైగా ఈ మధ్యనే పెళ్ళయింది, బంగారం లాంటి దానివి, కోడలకి ఇంత అన్నం పెట్టలేని దౌర్భాగ్యపు మామగారిని, మా వంశంలోకి ఎందుకు వచ్చావా అని బాధపడుతున్నాను. అందుకే సహజంగా ఆడవాళ్ళని ఏదన్నా ఇంటి నుంచి మన ఇంటికి తెచ్చుకున్నప్పుడు కన్న కూతురి కంటే ఎక్కువగా చూడాలి, అసలు కోడలికి ఎక్కువ ప్రేమ చూపించవలసిన బాధ్యత మామగారి మీద ఉందిట. అది శాస్త్రాల్లో చెప్పారన్నమాట, ఇది భారతంలో చెబుతున్నమాట. కన్న తల్లి తండ్రి ఇంకా ఆ రోజు నుంచి పెళ్ళయ్యాక సంబంధం లేదు, వాళ్ళు ఎలా చూసినా చూడకపోయినా పర్వాలేదట, నా కోడలు నా కూతురి కంటే ఎక్కువ, ఆస్తి అంతా ఆవిడదే, పెత్తనమంతా ఆవిడదే, ఆవిడ జాగ్రత్తగా చూడాలి అని అత్తామామలు ఆ రోజు నుంచి పెళ్ళయ్యాక అనుకోవాలి. కలియుగం కాబట్టి ఈ మధ్యలాగా చస్తున్నాం, కానీ పూర్వకాలంలో అని అనుకునేవారు. ఎక్కడో సూర్యకాంతం, ఛాయాదేవి, లే పాపం ఇలాంటి వాళ్ళు ఉంటారు, కానీ ఆ పాత్రలు నిజంగా సూర్యకాంతం వంటి మంచిది లేదు తెలిసిన మీకు. నేను ఎరుగుదును పాపం, నాకు దద్వోజనం పెట్టింది ఆవిడ, ఆవిడ దద్వోజనం ఎంత బాగా చేస్తుందో తెలిసిన, ఆవిడ మాకు దూరబంధువు కూడాను పాపం. అందువల్ల ఏంటంటే ఆ కాకినాడలో ఉండేది మా నాన్నగారికి బాగా పరిచయం, చిన్నప్పుడు కొన్ని ఇబ్బందులు పడిపోయి బతకడానికి సినిమాల్లోకి వెళ్ళింది ఆవిడ. అంత మంచి మనుషులు ఉంటారండి బాబు, అసలు సినిమా ఫీల్డ్లో అందరూ ఆవిడ పొగుడతారు, రోజు పులిహేర దద్వోజనం పట్టుకొచ్చి మొత్తం సంపాదన అంతా వచ్చిన వాళ్ళకి పెట్టిపోయింది ఆవిడ పాపం. అటువంటి మహాత్మురాలకి కర్మయోగం ఏంటంటే సినిమాలో మాత్రం భయంకరంగా కనబడుతుంది. షూటింగ్ లోకి వెళ్ళిందా ఇలా జుట్టు ఉచ్చుకొచ్చేసింది, నేను వెళ్లే సమయానికి విజయ నిర్మల జుట్టు ఉచ్చుకొచ్చి సీన్ చూపించారు నా చిన్నప్పుడు. నేను బుల్లివాణ్ణి, హడిలిపోయా, హడిలిపోయాక ఒర్రే ఇలా రారా అంది. అనగానే నన్ను కూడా జుట్టుచ్చుకులు అవుతున్నామో అంటే అంత పులిహార పెట్టింది ఆవిడ. ఆవిడ పెట్టిన పులిహార లాంటి పులిహారం మళ్ళీ ఎవడం తినలేము, అంత మడిగట్టుకుని ఆచారంతో ఉంటుంది తెలిసిన ఆవిడ. అందుకు చెబుతున్నాను ఆవిడ ఒక గొప్ప మహాత్మురాలు, ఆవిడ చూసి తీరవలసిందే. ఇంచుమించుగా ఆవిడ పోయేప్పుడే 20 ఏళ్ళు అయిపోయింది అనుకుంటాం కదా. ఎందుకు చెప్తానంటే ఎందుకో గానీ ఆవిడకి మాత్రం గయ్యాడిగా మరి పాత్రలు అలా వచ్చాయి. సరే అదో పక్కన పెడితే సహజంగా అత్తమామలు కోడల్ని పీడించకుండా చాలా గౌరవంగా నిలబెట్టాలి, ఎందుకంటే వంశం నిలబెట్టే బాధ్యత కోడలిది. అటువంటి కోడలివి నీకు 4 మేడలు ఇవ్వలేకపోయినా 4 గోడలు ఇవ్వకపోయినా కనీసం ఇంత అన్నమైనా పెట్టకపోతే ఎలాగా, నీ వాట ఆహారం ఎలా తీసుకుంటానంటే మా ఆయనేమో తన ఆహారాన్ని అతిథికి త్యాగం చేశాడా, మీరిద్దరూ మీ ఆహారాన్ని అతిథి కోసం సమర్పించి ఉపవాసం ఉన్నారా? అటువంటిది నేను మాత్రం ఈ పిండి తినేసి మొండిదల్లా బతుకుతానా? నాకు అక్కర్లా, ఇది కూడా పెట్టేయండి అంది. ఆహా, నా అదృష్టం కాకపోతే నాకంటే ధర్మం తెలిసిన భార్య నాకు దొరికింది, నన్ను మించిన ధర్మాత్ముడైన కొడుకు దొరికాడు. ఆ కొడుకు కంటే ఏడు ఆకులు ఎక్కువ చదువుకున్న పరమధర్మస్వరూపిణి కోడలు దొరికింది. ఇంతకంటే సంపద ఏమిటని పొంగిపోయాయినా, ఈ పిండి కూడా పట్టుకెళ్ళి ఆఖరిన కోడలి పిండి కూడా సమర్పించేశాట. ఇప్పుడు ఆయన పుచ్చుకుని, ఇచ్చిన ప్రీతి పుచ్చుకొని ఇంపెసలార భుజిల్చి తృప్తిమై అచ్చుపడంగమెచ్చున్న ముఖాంబురుగం బలరంగ ఇట్లను పొచ్చములేక అయ్యతిథి భూరి గుణోత్తర నిన్ను చూడగా వచ్చితి నేను ధర్ముడ భవద్వ్రతశీలత చూచి మెచ్చి తిన్. ఇవ్వగానే మొత్తం తిని ఆ తర్వాత వాడు ముఖాలకే చూశాడు. ఆ చూడడంలో ఎలా చూశాడనమాట, నలుగురు తమ నోటి దగ్గర ఉన్న ఆహారమును నాకు పెడుతున్నప్పుడు వీళ్ల ముఖంలో రవ్వంతయైనా వికారముందా, బాధ ఉందా, నీరసముందా? ఎంత తప్పనిసరి ఇచ్చినా లోపల ఎంతో కొంత బాధ ఉండాలి. అలా బాధ ఉందా చూస్తే వాళ్ళు సంతృప్తిగా, ఆహా, అతిథి మా ఇంటికి వచ్చాడు, సాక్షాత్తు విష్ణుస్వరూపుడు, తిన్నాడని ఆనందంతో పొంగిపోతున్నారు తప్ప ఇంత విచారం లేదట, నీరసం లేదట వాళ్ళ ముఖంలో. వెంటనే ఆ అతిథి కాస్త యమధర్మరాజుగా మారిపోయాడు, ధర్మదేవతగా మారిపోయాడు ఆయన. వీళ్ళు తెల్లబోయారు. ఎవరంటుంటే, నేను ధర్ముడా, ధర్మదేవతని నేను, ఈ చరాచర జగత్తులో ధర్మం నిలబెట్టేవాణ్ణి నేను, నాకు మిమ్మల్ని పరీక్షించాలనిపించింది, మీరు చాలా ధర్మాత్ములని, ఉంచ వృత్తితో బ్రతుకుతారని మహాత్ములని పెద్దలు చెప్పారు, నారదుడు చెప్పాడు. అప్పుడు నేను అన్నాను, నారద ఎంత గొప్పవాడైనా ఆకలి వేసినప్పుడు ఔచిత్యం మర్చిపోతాడు, ఆకలి భయంకరమైనది, బుభుక్షిత కిం న కరోతి పాపం అని వేదం ఒక మాట అన్నదండి. అంటే ఆకలి కొన్నవాడు ఎంత పాపమునకైనా సిద్ధపడతాట. ఆకలి చేయించే పాపాలు అన్నీ నీకవు. అప్పటి వరకు ఎన్ని కబుర్లని చెబుతాం కానీ, మధ్యాహ్నం 1 గంట అయ్యిందంటే కడుపులో గ్యాస్ ట్రబుల్ తన్నేస్తూ ఉంటే, గిజగిజలాడిపోతూ ఉంటే, అప్పుడు ఆ మనిషికి అన్నం పడకపోతే వాడికి వస్తుంది బాధ, ఇంకా వాడు తెగతిట్టేస్తాడు ఎంత వాడినైనా సరే. ఈ మాట ఎవరో చెప్పినందుకు వ్యాసుడే కాశీకి వెళ్ళాక తిండి లేక గిజగిజలాడిపోయాడు. ఎవడైనా బాధపడతాడు. 8:30 దాకా ఒగ్గబట్టు కూర్చుంటారు కానీ ఆఫ్టర్ 8:30 ఒక 10 నిమిషాలు ఎక్కువ తీసుకున్నావా, ఇంకా అక్కడి నుంచి ఎప్పుడు వదులుతాడు, ఎప్పుడు వదులుతాడు రా బాబు, ఆ వెళ్లేలోపు ఎంత పులిహార ముందు నోట్లో పడుతుంది అనిపిస్తుంది మీకు కూడా. మీరు మహాత్ములు అనుకోండి, అనుకుంటే అనుకుంటారు, పైకి అనపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఆకలి ఉన్నదే ఒక సమయం దాటిందంటే ఏ వ్యక్తినైనా సరే బాధ పెడుతుంది. ఆ బాధతో వాడు ఏదన్నా చేస్తాడు. ఆకలికి తట్టుకోలేక ఎంతో మంది ఎన్నో పాపాలు చేశారు. లేకపోతే వేదమే బుభుక్షిత కిం న కరోతి పాపం అనగా, ఆకలి వేసి అన్నం తినాలనుకున్నవాడు ఎంత పాపానికైనా ఒడిగడతాడు అని చెప్పారు. నారదుడంతటి వాడు ఒకసారి విష్ణుమాయలో పడి ఆడదైపోయాడు. 20 మంది కొడుకులు పుట్టారు. ఆయన ఒకసారి సవాల్ చేశాట విష్ణువుతోటి, ఆకలి గొప్ప ఏమిటి, అన్నిటికంటే కూడా మనిషికి ధర్మమే గొప్ప, నేనైతే ఆకలిని జయిస్తాను అని బస్తీమే సవాల్ అన్నాడు విష్ణువుతోటి. అన్నిటికంటే ఆకలే గొప్పది అన్నట్టు విష్ణువు. అప్పుడు వైకుంఠంలో సభ జరిగింది. వైకుంఠంలో చాలా అద్భుతమైన సభ జరిగింది. ఆ సభలో అన్నిటిలోకి గొప్ప దుఃఖమేమిటి అని వేదవ్యాసులు వారు అడిగారు. వ్యాసుడు కావాలని కొంటెగా దుఃఖాల్లో కల్లా గొప్ప దుఃఖం ఏమిటంటే అందరూ తలోడి చెప్పారట. ఒకడేమో దరిద్రం దుఃఖం అన్నాడు, ఒకడేమో పెళ్ళం రాకపోతే అంటే పెళ్ళి అవ్వకపోతే దుఃఖం అన్నాడు. అంటే వాడు పాపం రిటైర్ అయిపోయినా పెళ్ళి అవ్వలేదట, అందుకని పెళ్ళి అవ్వకపోతే దుఃఖం అని ఒకడు, సంతానం లేకపోతే దుఃఖం అని ఒకళ్ళు, అందరూ తలో మాట అంటే నారదుడు అన్నాడు పుత్రశోకం మహాదుఖం అన్నాడు. అన్నిటికంటే పుత్రశోకం మహాబాధ. ఒక వయస్సు వచ్చాక మంచి బలంగా ఎదుగుతున్న కొడుకు, యవ్వనంలోకి వస్తున్న కొడుకు తన కళ్ళ ముందు చచ్చిపోతే తల్లి తండ్రి తట్టుకోలేరు, కాబట్టి దుఃఖాల్లో కల్లా పుత్రశోకమే గొప్ప దుఃఖం అన్నాడు. అనగానే ఆఖరినప్పుడు విష్ణు అన్నాడు, పుత్రశోకము అన్ని దుఃఖాలే, కానీ అన్నిటికంటే క్షుధ గొప్ప దుఃఖం, ఆకలి కంటే గొప్ప దుఃఖం మరొకట్లేదన్నాడు. అనగానే నేను విష్ణువుతో కూడా సవాల్ చేస్తున్నాను, ఆకలి కంటే పుత్రశోకమే దుఃఖం అన్నట. వెంటనే విష్ణు ఏం చేశాడు, ఈయన్ని ఏం మాట్లాడకుండా భూలోకంలో తీర్థయాత్రలకు వెడదాను రా అని తీసుకెళ్లి ఓ నది దగ్గరికి తీసుకెళ్లి ఆ నదిలో బుడుంగును ములుగన్నాడు. మహతి లాక్కుని మరీ ముంచాడు. మహతి చేతిలో ఉంటే ఈయనకేమయ్యా అంటదు, అందుకని ఆ మహతి చేత్తో పుచ్చుకుని ఓ ముంచు ముంచాడు. ములగ్గానే నారదుడు కాస్త అందమైన స్త్రీగా మారిపోయి అహా ఓహో అంటూ జుట్టు వెళ్లాడేసుకుని చీర కట్టుకుని సుందరీమణి అయిపోయాడు. ఈ సుందరీమణిని ఒక రాజుగారు పెళ్లి చేసుకున్నారు, మలయద్ధుడనే రాజుగారు. ఈ రాజుగారికి సుందరీమణికి 20 మంది కొడుకులు పుట్టారు, 20 మంది కోడళ్ళు వచ్చారు, 80 మంది మనవలు వచ్చారు, 90 మంది మనవరాళ్ళు వచ్చారు. ఈసారి ఏమైందో, శత్రురాజు వచ్చి యుద్ధం మీద యుద్ధం చేశాడు ఈ నారదుడి యొక్క రాజ్యం మీద. స్త్రీ రూపంలో ఉన్న నారద సామ్రాజ్యం మీద ఒక శత్రురాజు వచ్చి పడ్డాడు. మీరు చూడండి, దేవీ భాగవతంలో ఉంటుంది కదా, ఇంకో చోట ఇంకో చోట కూడా కాదు, కళ్ళ ముందు. దేవీ భాగవతం అద్భుతమైన ఘట్టం అండి బాబు అది. అందులో ఈ శత్రురాజులు వచ్చి దాడి చేయగానే ఒక్క నారదుడు, స్త్రీ రూపంలో ఉన్న నారదుడు, ఆ నారదుని భర్త తప్ప మిగతా వాళ్ళంతా కొడుకులు మనవలు ఆ మనవరాళ్ళంతా చచ్చిపోయారండి యుద్ధంలో. అమ్మ బావో, 20 మంది కొడుకులు, ఇంతమంది మనవలు యుద్ధంలో చచ్చిపోతే బావు బావు అని గుండెలు బాదుకుంటూ స్త్రీ రూపంలో ఉన్న నారదుడు అక్కడికి వచ్చాడు. ఈ పుత్ర శోకం తట్టుకోలేకపోయాడు. కాసేపు ఏడ్చాక కడుపులో కర 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 మంది ఆకలి. ఈ ఏడుపులో కూడా కాస్త ఏదైనా కడుపులో పడితే కానీ ఏడవలేరు కదండి ఎవరైనా. అందుకని అటు ఇటు చూస్తే ఎక్కడ ఏ ఆహారం దొరకట్లేదు. ఎదురుగుండో మామిడి చెట్టు కనపడింది. ఆ మామిడి చెట్టుకు ఒకే ఒక్క పండు ఉంది, ఆ పండు చిటారు కొమ్మనుంది. ఈవిడేమో స్త్రీ చెట్టు ఎక్కలేదు పాపం, ఎక్కేవాడు అక్కడ్లేడు. అందుకని ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆకలి తట్టుకోలేక ఈ ఏడుపులో కూడా కొడుకోయ్ ఆకలోయ్ కొడుకోయ్ ఆకలోయ్. ఎన్ని కబుర్లు చెబుతావా, మా ఆయన అంటే ఎంత ఇష్టం అంటారా, ఈ ఆయన కోసం ఏడుస్తుంది ఇలా చెవిడి తీసి పక్కన పారేసి ఎవర్రా కాఫీ ఇవ్వండి బాబు చచ్చిపోతున్నాను అని కాఫీ పుచ్చుకు తాగి అప్పుడు మళ్ళీ ఏమండోయ్ మీరు లేకపోతే ఎలా ఉంటానండి, 4 ఇడ్లీ వేయంటారు బాబు చచ్చిపోతున్నాను అని మళ్ళీ 4 ఇడ్లీ చట్నీ ఇవి వేసుకుంటే కానీ ఏడవద్దు. అందువల్ల ఆకలి ఎంత కష్టమో ఇక్కడ నారదులు వారు చూపించారు. మామిడికాయ కోసం వెతికిందిటి పాపం, ఆ ఎక్కడో ఎత్తుగా చిటారు కొమ్మ మీద మామిడి పండు, ఆ మామిడి పండు కోసం పైకి కిందకి ఎగిరి దూకితే ఆ మామిడి పండు అందలేదు. అప్పుడు ఏం చేసిందో తెలుసా, ఈ కొడుకుల శవాలు ఒకదాని మీద ఒకటి, 20 మంది కొడుకులు శవం మీద శవం శవం మీద శవం కష్టపడి ఎత్తి పెట్టి ఈ శవాల గుట్ట మీద నిలబడి మామిడి పండు కోసుకుంది. అంటే ఆకలి ఎంత భయంకరమో ఒకసారి ఆలోచించండి. నా కొడుకులు లేకపోతే ఉండలేను బాబోయని ఏడుస్తున్న ఆవిడ పండు అందుకోవడం కోసం అక్కడ నిచ్చెన లేకపోతే ఒక కొడుకు శవం మీద ఇంకో కొడుకు, ఆ కొడుకు శవం మీద ఇంకో కొడుకు శవాన్ని పెట్టి 20 మందిని శవాలను గుట్టగా పెట్టి ఆ గుట్ట మీద ఎత్తు గుట్ట మీదకెక్కి అప్పుడు ఆ పండు కోసుకుని తింటూ ఉండగా విష్ణుమూర్తి అక్కడికి వచ్చి ఆకలి ఎక్కువ దుఃఖమా పుత్ర శోకం మహా దుఃఖమా అన్నాడు ఆయన. అప్పటికి అర్థమైంది, నీకు బుర్ర కొక్కున్నాడు అనమాట ఎదురుగుండా వచ్చినటువంటి విష్ణువుని చూసి. ఇదంతా నా మాయా, వెళ్ళి ఆ చెరువులో మునిగి వెళ్ళి బయటికి రా అనగానే చెరువులో మునిగి బయటికి రాగానే నారదుడు నారదుడు అయిపోయాడు. ఇప్పుడు పాపం ఆడదగా ఉన్న నారదుని యొక్క భర్త గారు ఉన్నారుగా మలయధ్వజ మహారాజు గారు, ఆయన పరుగు పరుగును వచ్చి ఎప్పటిదాకా ఈ పిల్లల కోసం ఏడుస్తున్నమ్మా ఆవిడేదండి అన్నట్ట. మీ ఆవిడ కావిడ బద్దేసుకు పోయింది లేవయ్యా, ఏడవకలే ఈ పిల్లలకి తగ దహన సంస్కారం చేయని చెప్పకుండా విష్ణువు పట్టుకుపోయాడు, అది వేరే విషయం. అద్భుతమైన కథలో క్లుప్తంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆకలి అంత భయంకరమైనది. కొడుకు చచ్చిపోయినా భర్త చచ్చిపోయినా ఇంకొకటి చచ్చిపోయినా బాధ ఉంటుంది, బాధ లేదని కాదు, కానీ ఆ సమయంలో కడుపు కరకరలాడిపోతుంటే కళ్ళు బైర్లు గమ్ముతూ ఉంటే వీళ్ల కోసం ఏడుస్తారా తిండి కోసం ఏడుస్తారా అంటే ముందు తిండి పడాలి. తిండి పడ్డాక మళ్ళీ కావాలంటే ఏడవగలుగుతారు, తిండి పడకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఏడవలేరు. కాసేపు మాత్రం అనిపిస్తున్నట్టు నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను అంటే కానీ ఎక్కడ చస్తామండి, ఎవడు చావడు, ఎవడి కోసం ఎవడు చావడు. వాళ్ళు ఆయన పోయిన 50 ఏళ్ల తర్వాత కూడా ఎప్పటికి కూడా హాయిగా ఇంట్లో కూర్చుని గారెలు ఆవడా వేసుకు తింటున్నావాడిని మనం చూడలా. కాబట్టి మహాభయంకరమైనది క్షుధ. అటువంటి చుత్తుని మీ కుటుంబం జయించింది, ఈ చుత్తుని మీరు జయిస్తారు అని నారదుడు చెబితే జయించలేరు అని నేను శపథం చేశాను. అప్పుడు నారదుడు, నేను పోటీ పడి నిన్ను పరీక్షించడానికి వచ్చాం, నేను ధర్మదేవతని, ధర్మదేవతని నేను అతిథి రూపంలో వచ్చి ఆకలితో మాడిపోతున్న మిమ్మల్ని 3 రోజుల నుంచి పరిశీలిస్తున్నాను. మీరు నానాయాతన పడి ధాన్యాలు ఎరుగు తేవడం, దాన్ని పిండి చేయడం, ఆ పిండిని నైవేద్యం పెట్టుకు తినడానికి సిద్ధపడడం చూసి నేను మీ గుమ్మం దగ్గరకు వచ్చాను. మీరు ఏమాత్రం విసుక్కోకుండా, ఏమాత్రం ఆకలికి పీడింపబడుతున్నటువంటి వాళ్ల ముఖంలో ఉన్న దుఃఖం కనబడనివ్వకుండా, అంటే ముఖంలో ఎక్స్ప్రెషన్ కూడా లేదనమాట, నన్ను ఆహ్వానించి మీ ఆహారం పెట్టారు, పోని భర్త పెడితే పెట్టాడు, భార్య ఎందుకు పెట్టాలి, భార్య పెట్టింది, భార్య పెడితే కొడుకు ఎందుకు పెట్టాలి, కొడుకు పెట్టాడు, కొడుకుతో పాటు ఆ కోడలు పెట్టింది. ఆ నలుగురు ఒక్క మాట మీద నిలబడి ఆకలిని జయించి నోటి దగ్గర ఆహారం నాకు పెట్టారు, అబ్బా మీలాంటి ధర్మమూర్తుల్ని నేను చూడలేదు. అందుకే ఆయన ఏమన్నాడు, భూరి గుణోత్తర మహాగుణములలో సద్గుణములలో మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు, సద్గుణాల రాసులు మీరు, సమస్త ధర్మగుణములు మీలో చేరాయి, అందుకే నేను ఆనందంతో పొంగిపోతున్నాను. ఇదిగో చూడండి, భక్తియు వినయము శ్రద్ధాయుక్తియును తాల్మితోడి యొప్పును కరుణాసక్తియు అతి తులయడ అనురక్తియు నీయంద సుస్థిరత్వము పొందెన్. ఒక గుణం ఉంటే మరొక గుణం ఉండదు చాలా మందిలో. నీలో, నీ కుటుంబంలో ముందు భక్తి, వినయం, శ్రద్ధ, శ్రద్ధతో కూడిన పనుల ఆచరణ, తాల్మి అంటే ఓర్పు, ఓర్పు చాలా గొప్పది, అటువంటి ఓర్పు, కరుణ, అతిథుల ఎడ అనురక్తి, ఇవన్నీ నీలో సుస్థిరత్వముతో ఉన్నాయి. ఇదిగో చూడు చూడు అంటూ ఉండగా పైనుంచి దేవతలు దుందుబులు మ్రోగించారు. పైకి చూడు అంటున్నాడు యమధర్మరాజు. ఈయన పైకి చూసేలోపు పైన దేవతలంతా వచ్చి డబా 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 వాళ్ళ దగ్గర ఉన్న ఢంకాలు మోగించారు, దుందుబులు మ్రోగించారు, పుష్పవర్షం అలా కురుస్తూనే ఉంది పైనుంచి. అప్పుడు యముడు అన్నాడు, నాయన నీకొక మహాయోగం పట్టింది, నేను నిన్ను పరీక్షించడానికి వచ్చే ముందు బ్రహ్మదేవుడు నా దగ్గరకు వచ్చాడు. యమధర్మరాజా, మారువేషంలో వెళ్ళి ఆ కుటుంబాన్ని పరీక్షించు, ఆ పరీక్షలో వాళ్ళు విజయం సాధిస్తే నోటి దగ్గర ఆహారాన్ని నీకు నిర్వికారముగా ఏ బాధ లేకుండా పెడితే వాళ్ళని శాశ్వతంగా నా బ్రహ్మలోకానికి పట్టుకుపోవాలని నేను అనుకున్నాను అన్నాడు. ఆ మాట నువ్వు నిజం చేసావు అంటే బ్రహ్మదేవుడు నిన్ను తన లోకానికి తీసుకువెళ్ళడానికి కావలసిన పెట్టిన పరీక్షలో నువ్వు నెగ్గావు. నిన్ను చూచువేడ్క ఏడువురు మునుల మనంబుల సమగ్రముగ గదిరెడు సజ్జన కీర్తనీయ దివికిందనుదెమ్ము ప్రియా సుతస్నుషా సహితముగన్ క్షుధహరించు ప్రజ్ఞాపరిశోభనతల తృష్ణకుందించు కృప నీవు తెలిపివాని ననగ నిర్జించి తాలుబిడ్డనక అతిథి పూజనం విట్లు నడపిన పుణ్యమునకు. ధర్మరాజు గారు ఈ మహానుభావుల యొక్క ధర్మమునకు పొంగిపోయి ఎన్నన్నాడండి. ఇదిగో చూడు, దేవతలు పైన నిలబడ్డారు, దుందుబులు మోగించారు, ఇంద్రాది దేవతలు దుందుబులు మ్రోగించాక పువ్వుల వర్షం కురిపిస్తున్నారు నీ మీద. ఇంకా నిన్ను చూచే వేడుకతో మునులు ఏడుగురు అంటే సప్త ఋషులు వచ్చారు అని సప్త ఋషులు చూపించాడు. సప్త ఋషులు కూడా వచ్చారటండి వాళ్ళకి దర్శనం ఇవ్వడానికి. ఎందుకని, వాళ్ళు చేసింది పెద్ద బంగారమా, వెండ ఏమీ కాదు, చావడానికి సిద్ధంగా ఉన్న సమయంలో తినడానికి తెచ్చుకున్న ఆహారం దానం చేయటం వల్ల నిన్ను చూడడానికి సప్త ఋషులు వేయించేశారు. నాయన ఇక నీ కోసం బ్రహ్మలోకం నుంచి ఒక విమానం వస్తుంది, నీవు, నీ భార్య, నీ కొడుకు, నీ కోడలు, మీ నలుగురు బ్రహ్మదేవుడు పంపించే పవిత్రమైన దివ్య విమానం ఎక్కి శరీరముతో విడుదరుగాని. క్షుధ అంటే ఆకలి, హరించు ప్రజ్ఞా పరిశోభనతల, ఎంత గొప్పవాడి జ్ఞానాన్నైనా ఆకలి హరిస్తుంది, తెలివితేటలు పోతాయి, కోపం పెరిగిపోతుంది, శాంతం తొలగిపోతుంది, ఆగ్రహం అంతకంతకీ అగ్గలమైపోతుంది ఆకలి ఎక్కువైతే. ఆకలి ఎంత గొప్ప సుగుణమైనా పాడు చేస్తుంది. మహానుభావుడు అనుకున్నవాడు కూడా ఆకలి సమయంలో పాడైపోతాడట. ఉపవాసం ఉన్నప్పుడు మనకి ఎంత విసుగొస్తుందో తెలిసిన ఒక్కోసారి, బాగా ఆకలికి మాడిపోతున్నప్పుడు, ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నప్పుడు పిల్లలు అలర్ చేస్తే అలర్ చేయకుండా చచ్చిపోతాను అంటాడు వీడు. అంత చచ్చిపోతున్నప్పుడు అసలు ఉపవాసం ఉండమని ఎవడు చెప్పాడు అంటే, మనలో బలాత్కారంగా ఉపవాసం ఉండమని ఒక లక్షణం ఉన్నది. ఉపవాసం అంటే ఏమిటో తెలుసినా మీకు? ఉపవాసం ఉంటున్నప్పుడు మాట వరస కూడా ముఖం చిట్లించకుండా ఉండడం, నోటి నుంచి నేను చస్తున్నాననే మాట రాకుండా ఉండడం, ఆ సమయంలో పిల్లలు పక్కనున్న వాళ్ళు ఎంత గందరగోళం చేసినా విసుక్కోకుండా ఉండడం, ఉపవాసంతో ఉన్నప్పుడు అభిషేకం చేస్తున్నప్పుడు నాకు కళ్ళు తిరుగుతున్నాయి తప్పుకోండి నేను తట్టుకోలేకపోతున్నానని తిట్టకుండా ఉండడం, అది అసలైన ఉపవాసం. అంటే కేవలం తిండి మానడం కాదు, నీవు తిండి మానినప్పుడు కోపాన్ని జయించాలి, తిండి మానినప్పుడు పిల్లల పరీక్షను తట్టుకోవాలి. అదేంటి అప్పుడే వచ్చి పిల్లల మీద పడతారండి, మనం ఉపవాసం చేస్తున్నప్పుడు ఇంట్లో పిల్లలు చేసే అంత అల్లరి అంత ఇంత కాదు, పైగా ఆ పిల్లలు కూడా అప్పుడే మినపట్లు
గారెలు ఇవన్నీ తీసుకొచ్చి, తాతయ్య ఉపవాసం ఉన్నావా, ఇవాళ గారె ఎంత బాగా చేసిందో మా అమ్మ అని తిని చూపిస్తాడు వాడు. ఇక ఎక్కడి నుంచి వీడు గొళ్ళు మండిపోతూ ఉంటుంది. ఒరే నన్ను ఏడు తెచ్చుకుంటారా, దూరంగా పండరా అంటాడు. లేదా బఠానీలు తెచ్చుకు తింటాడు, చేగోడీలు తెచ్చుకు తింటాడు. ఎక్కడ పిండి వంటలు, కోడలు కూడా ఆ రోజే చేస్తుంది. మామగారు ఉపవాసం ఉన్నప్పుడు ఏడు పెంచడానికి కోడళ్ళు కొంతమంది జంతికలు ఇవన్నీ చేస్తారు, పులిహార చేస్తారు, ఏవో రకరకాలైనటువంటి పదార్థాలు తయారు చేస్తారు. అప్పుడు మనం ఆగ్రహించకుండా, దాని మీద వ్యామోహం చెందకుండా, పిల్లల మీద విసుక్కోకుండా, కసుక్కోకుండా, ముఖములో మాట వరసకు కూడా చిట్లించడం అనే లక్షణం లేకుండా చూసుకోగలిగితే దానికి ఉపవాసము అని నిర్వచనం చెప్పారు పురాణాల్లో. అది నీ దగ్గర ఉన్నది, నీలో ప్రజ్ఞ పరిశోభ తగ్గలేదు, ఇంకా తృష్ణ ఉన్నదే కోరిక దాహం, అది మనిషిని నాశనం చేస్తుంది, దానిని నువ్వు జయించావు. నువ్వొక్కడవే కాదు, ఆలు బిడ్డ అంతా కలిసి ఈ క్షుధని అదుపులో పెట్టారు. అతిథి పూజనమును కుటుంబ సమేతంగా, కుటుంబ సమేతంగా, కుటుంబంలో అందరితో కలిసి నిర్వహించువారు ఎక్కడుంటారు నాయన అని పొగిడి, వినపడుతోందా నీకు శబ్దం అన్నట్ట అనేలోపు జామ్మంటూ ఓం అంటూ ఓ హుంకారం చేసుకుంటూ ఒక నాదము చేసుకుంటూ బ్రహ్మలోకం నుంచి దివ్య విమానం వచ్చింది. ఆ నలుగురు భక్తితో దానికి ప్రదక్షిణ చేసి అందులో ఎక్కారు. మళ్ళీ వాళ్ళు ఇప్పటి నుంచి బ్రహ్మలోకానికి ఎలా వెళ్ళిపోతామండి, ఇంకా భూలోకంలో మాకు కొన్ని పనులు ఉన్నాయండి అనలా. కర్మయోగం సరిగ్గా లేకపోతేట భగవంతుడు మన కోసం విమానం పంపించినా అప్పుడు ఎక్కడండి, ఇంకొక 10 ఇయర్స్ తర్వాత వస్తే బాగుంటుందండి అంటట. ఇప్పుడు తండ్రి అంటే పెద్దవాడు, ఆయన భార్య పెద్దది, పిల్లలు కూడా వెళ్ళిపోతున్నారంటే వాళ్ళకి సంస్కారం ఉన్నది. నిజంగా చెబుతున్నాను నేను, అలా జరిగింది కూడా. హిమాలయ పర్వతాలలో కొంతమంది యోగులు అప్పుడప్పుడు మనబోటి వాళ్ళకి దర్శనమిస్తారు. నాతో పాటు ఒక శిష్యుడిని తీసుకెళ్ళాను. ఆ శిష్యుడికి ఆయన కావాలని పరీక్షగా ఒక యోగి ఏమన్నాడు తెలుసా, స్వర్గానికి పంపిస్తాను పెడతామంటే ఎప్పుడెక్కడండి, నాకు ఈ మధ్యనే పెళ్ళయింది, ఇంకా చాలా కాలం ఉండాలండి, ఓ 50 ఏళ్ల తర్వాత అప్పుడు స్వర్గానికి పంపించండి అంటే ఆయన మాయమైపోయి 50 ఏళ్ల తర్వాత నీకు కనపడతాను రా పో అన్నాడు. అంతే, వాడు వచ్చి పాపం ఏలూరులో స్వర్గంలో ఉన్నాడు, వేరే స్వర్గంలో, రాత్రి అయ్యేసరికల్ వేరే స్వర్గంలోకి వెళ్ళాడు. ఏం చేస్తాం, యోగులో మాట కాదన్నాడు, దురభ్యాసాలకు గురైపోయాడు. కళ్ళ ముందు ఒక సాధకుడు ఎలా భ్రష్టుడవుతాడో ఆ నా శిష్యుడిని చూశాను నేను. అంతపూర్వం గురువుగారు గురువుగారు అని పాదాల మీద పడి నమస్కరించేవాడు, ఇప్పుడు అవన్నీ పోయాయి. సాయంకాలం అయ్యేసరికల్లా అమృతపానంలో పడిపోయాడు. అందువల్ల ఎప్పుడూ కూడా మనం ఒక్కొక్కసారి కర్మ పరిపక్వత లేకపోతే అంతటి భగవంతుడు వచ్చి నాతో వస్తావా అంటే రావంటంట. కానీ నలుగురు అలా కాదు, ఆ బ్రహ్మ పంపించిన దివ్యమానం దగ్గరకు రాగానే ప్రదక్షిణ చేసి దాని మీద ఎక్కారు. వాళ్ళు పైకి వెళ్ళిపోయారు. అప్పుడు నేను ఆ ఇంట్లోకి వెళ్ళాను. ఎవరు చెబుతున్నదంత ముంగీస, అది మర్చిపోకండి, ధర్మరాజు గారి యజ్ఞంలో ఋషులకి ముంగీస ఈ విషయం చెబుతోంది. అప్పుడు ఏం జరిగిందిట, ఈ అతిథికి భోజనం పెట్టే ముందు ఇంట్లో వాళ్ళు కాళ్ళు కడిగారు. ఆ కాళ్ళు కడిగిన నీళ్లలో వాడు చేతులు కడుక్కుంటున్నప్పుడు వచ్చిన పిండి కూడా పడిందిట. చేత్తో పిండి ముద్ద కింద చేసుకు తిన్నాడు ఆయన. సప్తుప్రస్థం కదా అది, పేలపిండి. ఆ పిండిని చేత్తో తిన్నాడు. తిన్నాక చెయ్యి కడుక్కోవాలి. ఈ చెయ్యి కడుక్కున్నప్పుడు కొంత పిండి నేల మీద ఉన్నది. ఆ పిండి, ఆయన కాళ్ళు కడగడం వల్ల వచ్చిన నీళ్లు, ఇవన్నీ అక్కడ చోట ముద్ద కింద ఉన్నాయట. ఆ ముద్దలో పడిందిటి వెళ్ళి ఈ ముంగేస పడగానే ఈ ఎడం వేపు భాగం అంతా బంగారం అయిపోయింది ఆ ముంగేసకి. ఎందువల్ల, అత్యద్భుత దానం గనక ఒక మహానుభావుడు యమధర్మరాజు గారు కాళ్ళు కడగ వచ్చిన నీళ్లు, ఆ తర్వాత యముడు ఎంగిలి చేయగడుక్కోగా వచ్చినటువంటి పిండి నీళ్లు, ఈ నీళ్లలో ఈ ముంగేస యొక్క శరీరం అలా తడవగానే ఆ శరీరం అంతా పూర్తి బంగారం అయిపోయింది. ఆ తర్వాత నేను, అరే రే ఎడంవైపు అంతా బంగారం అయ్యింది, కుడివైపు కూడా బంగారం అయితే బాగుండని చూస్తే అక్కడ నీళ్లు పిండి ఇంక లేవు, ఆ పిండి అంతా ఆ నీరంతా ఎడంవైపుకు సరిపోయింది. ఆ తర్వాత ఇక కుడివైపు తడుపుకోవడానికి అక్కడ ఒక్క చుక్క నీరు లేకుండా నీరు ఎండిపోయింది. ఇంకక్కడి నుంచి నేను ఏం చేయడం మొదలెట్టాను, ఎక్కడైనా ఇలాంటి మహానుభావులు దానం చేసిన వాళ్ళు, ధర్మాలు చేసిన వాళ్ళు, యజ్ఞాలు చేసిన వాళ్ళు ఉన్న చోటకి వెడదామని వెళ్ళా. వెళ్ళి చాలామంది యజ్ఞాలు చేశారు. ఇదంతా ఎప్పుడో జరిగింది, కృతయుగంలో జరిగింది. కృతయుగం నుంచి ద్వాపరయుగం వరకు యజ్ఞములు జరుగుతున్న చోటకి, దానములు జరుగుతున్న చోటకి వెళ్ళి అక్కడ వాళ్ళు పూజలు చేశాక ఆ నీళ్లలోనో ఆ పిండిలోనో ఎంగిలోనో కుడివైపు తడుపుకోవడం మొదలెట్టా. ఈ కుడివైపు ఎంత తడిపినా ఇది బంగారం అవడంలా. దాదాపుగా నేను త్రేతాయుగం చివరి పాదం నుంచి మొదలెట్టిందిట. త్రేతాయుగం చివరి పాదం నుంచి ఇది ద్వాపరయుగం చివరి పాదం, అంటే ఇంచుమించు ఒక యుగ కాలం నుంచి నేను ఈ పాటలు పడుతున్నాను. పడుతున్నా ఎక్కడ ఎడంవేపే కాని ఈ కుడివేపు భాగం బంగారం కాలేదు. అనగా ఆనాడు ఆ సప్తుప్రస్థ చరిత్రుడు చేసినటువంటి పుణ్యము వంటి పుణ్యము ఇక్కడ ఇంతవరకు ఎవరూ చెయ్యలేదని అర్థం. సరే, ధర్మరాజు గారు యజ్ఞం చేస్తున్నారు కదా, ఎక్కడైనా నేను ఈ నీళ్లలోనో పిండిలోనో వదిలితే నా కుడివైపు బంగారం అవుతుందేమోనని వచ్చా, ఇక్కడ ఈ కృష్ణుడి కాళ్ళు గడగ వచ్చిన నీళ్లు ఇంకా తక్కిన వాళ్ళ కాళ్ళు గడగ వచ్చిన నీళ్లలో ఈ కుడివైపు శరీరాన్ని దొల్లించాను, అయినా ఇది బంగారం కాలేదు, ఇంకా నా శరీరం బంగారం కానప్పుడు ఇది పెద్ద యజ్ఞమా అని మాయమైపోయింది. అది ఇక్కడ మనకు అనుమానం రావాలి కదా, అక్కడ యమధర్మరాజు గారి కాళ్ళు కడగ వచ్చిన నీళ్లలో ముంగిసి పెడితే దాని శరీరం బంగారం అయింది, ఇక్కడ కృష్ణుడు కాళ్ళు కడగ వచ్చిన నీళ్లలోకి వచ్చిన ముంగేసుకి బంగారం అవలా, ఎందుకు అవ్వలేదు? ఈ అనుమానం జనమేజయ మహారాజు గారికి వచ్చింది. అసలు ఈ ముంగిస ఎందుకు అలా అంది? ముంగిస మానవులు మాట్లాడినట్టుగా సంస్కృత భాషలో మాట్లాడడం ఏమిటి, ఈ కథ ఏమిటి, కమామిషం ఏమిటి అనగా, అప్పుడు అసలు రహస్యం చెబుతున్నాను విను, అక్కడ ముంగిస తప్పు కాదు లేకపోతే ఇంకోటి తప్పు కాదు, యజ్ఞాలలో ఉంచ వృత్తితో చేసినటువంటి అహింసాపూర్వకమైన యజ్ఞం చాలా గొప్పది. ఉంచ వృత్తి అయిన ఉర్వీసురొత్తముండట్లు ప్రాణరక్షకై ఘటించి స్వజనములను తాను భుజయింప నుండి ఆ సక్తువు అతిథికిచ్చే చనదే పొగడ. నిజానికి ధర్మరాజు గారు అద్భుతమైన యజ్ఞం చేశాడు, అందులో ఏం లోపం లేదు, కానీ ప్రాణాపాయ స్థితిలో తినడం కోసం తెచ్చుకున్న పిండిని ఇతరులకు పెట్టడం చాలా కష్టం, దాన్ని ప్రశంసించడానికి ముంగిస అలా పొగిడింది. అదే కాకుండా ఈ ఘట్టం జరగగానే ధర్మరాజు వెంటనే వ్యాసుణ్ణి, ఋత్విక్కుల్ని, కృష్ణుణ్ణి, ఇప్పుడు నా యజ్ఞంలో ఏమిటి లోటు ఉందో చెప్పండి, ఈ ముంగిస ఇలా అంది కదా అనగానే అప్పుడు వాళ్ళు చెప్పారు, నీ యజ్ఞంలో లోటు కాదు, నిజంగా యజ్ఞంలో లోటు ఉంటే కృష్ణుడు ఎక్కడ ఉండడు, కృష్ణుడి కాళ్ళు కడగ్గా వచ్చిన నీళ్లలో ముంగిస పొల్లిందంటే పొల్లి పొంగి పొలి పొంగిలిన వెంటనే దాని శరీరం ఏమవ్వాలి, బంగారం అవ్వాలిగా అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే ఆ ముంగిస అనే కథలో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందిట. ఈ ముంగిస సామాన్యమైన ముంగిస కాదు. పూర్వం పరశురాముడి తండ్రి జమదగ్ని త్రేతాయుగం చివరి పాదములో పితృదేవతలకి కార్యక్రమం చెయ్యాలి అనుకున్నాడు, అంటే శ్రాద్ధం పెట్టాలనుకున్నాడు. ఈ జమదగ్ని యొక్క పితృదేవతలంతా యమలోకం దగ్గర పితృలోకం అని ఒక లోకం ఉన్నది, ఆ లోకంలో ఉండేటటువంటి దేవతలు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. అప్పుడప్పుడు పర్వకాలములలో మంచి తిథులలో వాళ్ళంతా జమదగ్గరికి వచ్చి, జమదగ్ని ఈరోజు పితృతిథి, అమావాస్య లేక పర్వదినం, మాకేదన్నా ఆహారం పెట్టు అనేవారట. ఈ జమదగ్గర కూడా విసుక్కోకుండా ఎంతో శ్రద్ధతో ఈ పితృదేవతలకి కార్యక్రమాలు చేసేవాడు. ఇక్కడ ఇంకో రహస్యం, ఇప్పుడు ఒక వ్యక్తి ఎవరన్నా ఏ విధి అన్నాడో తల్లి చచ్చిపోయింది అనుకోండి, ఆ విధి సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా, ఆ రోజు పెట్టేదానికి తద్దినము అని పేరు. తద్దినమే కాకుండా పితృదేవతలకి శ్రాద్ధం తరచుగా పెట్టాలి, అమావాస్యలకి పర్వదినాలకి పెట్టాలి. ఆ కార్యక్రమం ఇప్పుడు జమదగ్ని చేసే పని అన్నమాట. జమదగ్ని పితృకార్య సంకల్పమత్యంత నియతాత్ముడై చేసి నిష్ఠయొప్ప చారునూతన కలశంబున హోమధేనువు దాన పితికి గారవముతోడ ఇమ్మైన యడ పదిలమ్ముగాడించిన అతని చిత్తము తెరంగరయు బుద్ధి సాకార వృత్తి క్రోధాది దైవము వచ్చి ప్రామాదికంబను భంగిదోప కొండతోడి పాలు కూల్చిన కినియక ఓరకుండే ఆ సముజ్జలాత్ముడు అప్పుడు ఆత్మ మెచ్చి అద్దైవమ తనికి ఇట్టులనియ కురుమహీశవర్యా. ఒకసారి ఒక అమావాస్య నాడు పితృదేవతలు, రేపు అమావాస్య, రేపు మధ్యాహ్న సమయానికి మేమంతా నీ ఆశ్రమానికి వస్తాం, నువ్వు ఆవు పాలతో మాకు పితృకార్యం చెయ్యి, అనగా ఆవు పాలు బాగా కాచి అందులో పటికి బెల్లం కలిపి దానిలో పేలపిండి ముద్ద చేసి ఆ మూడు ముద్దలు పిండములుగా విడిచిపెట్టి దానిమీద ఆవు పాలు నువ్వులు కలిపి విడిచిపెట్టు, ఆ తర్వాత నీళ్లు పోయి దర్భలియ్యి, ఈ కార్యక్రమం మాకు ఇష్టం అని చెప్పారట. అందుకే నేనేం చేశాడు, అమావాస్య రాగానే తన దొడ్లో ఉన్న కామధేనువు దగ్గరికి వెళ్ళాడు. కామధేనువు పాలు తానే స్వయముగా కొత్త కుండలోకి పితికాడు. ఎప్పుడూ కూడా పితృకార్యములు చేసేటప్పుడు కొత్త పాత్ర తెచ్చుకోమన్నారు. వెండి బంగారాలు అయితే పర్వాలేదు, కానీ తక్కిన పదార్థాలు అయితే కొత్తగా తెచ్చుకోవాలి. సాధారణంగా వెండి పాత్రలతోటి పితృకార్యక్రమం చేస్తే చాలా మంచిది. వెండికి పాత కొత్త అనే భేదం లేదు,
దేవతలకి బంగారం, పితృదేవతలకి వెండి చాలా మంచివి. అలా కాకుండా అడవుల్లో ఉన్న వాళ్ళు ఏం చేసేవారు, కుండలతో చేసేవారు. కొండ ఎప్పుడు కొత్త కొండ తెచ్చుకోవాలి. ఒకవేళ ఎత్తడి గిన్నెనైనా అంతే, కొత్త తెచ్చుకోవలసిందే. ఒక్క దర్భలకి మాత్రం పాత కొత్త ఉండదు, కానీ మిగతావన్నీ కూడా కొత్తవి తెచ్చుకోవాలి. పో రోజు వాడుకునే ఆచమన పాత్రలవి ఆ రోజు పనికిరావని ఒక కఠోర నియమం ఉండేది. ఇప్పుడు కలియుగంలో అది కుదరక మనం ఏం చేస్తున్నాం, ఏమండో తద్దినం కోసం ప్రతి తద్దినానికి ఎక్కడ తెస్తామండి పంచపాత్ర అరివేణాలని, దాన్ని తట్టుకోలేక ఒకప్పుడు వ్యాసుని అడిగారు, కొత్త పాత్రతోటే పిండ ప్రదానం చెయ్యాలంటావు, ఆచమర పాత్రలవి కొత్తవి తెచ్చుకోవడం మాకు కష్టం, దీనికి కలియుగంలో వాళ్ళం ఏం చెయ్యాలి అని జనమేజయుడి దగ్గర నుంచి అందరూ అడిగితే, అప్పుడు ఆయన ఏం చేశాడు, ఆవు పేడతో పంచపాత్రని అరివేణాన్ని ఉద్ధరణిని తోమేశామంటే అది కొత్త పాత్రతో సమానం, ఆవు పేడగా శక్తి ఉందన్నాడు. అందువల్ల ఇప్పుడు మీరు బెంగెట్టుకొక్కర్లా, అనవసరంగా ఈయన కొంపించాడు బాబు భారతానికి వచ్చాము మేము, ప్రతి తద్దినానికి కొత్త పాత్ర కొనమంటాడు, కొత్త పాత్ర కొనలేము అని బెంగ పెట్టుకోవలసిన అవసరం లేకుండా సులభోపాయాన్ని వ్యాసుల వారు మనకు అందించారు. ఏమిటది, మన ఇంటిలో ఉన్న పంచపాత్రని ఆవు పేడతో ఒకసారి తొలిచేసామంటే అప్పుడు ఆ పాత్ర కొత్త పాత్రతో సమానము, నూతన రజత పాత్ర, నూతనమైన తామ్ర పాత్ర, నూతనమైన సువర్ణ పాత్రతో సమానం. ఆవు పేడ ఎంత గొప్పతో ఆలోచించండి, ఎన్ని చండాలపు పనులు ఆ గిన్నెతో చేసిన. ఈ మాట ఎందుకంటున్నారో తెలిసిన, ఒక్కొక్క చెంబు మలమూత్ర విసర్జనకి పట్టుకెళ్లేవారు పూర్వం, అవునా, ఆ చెంబు కూడా ఆవు పేడతో శుద్ధి చేస్తే అది అద్భుతమైన కొత్త పాత్రతో సమానం, యజ్ఞానికి పనికొస్తున్నాడు అండి అది. అంటే ఆ ఆవు పేడ అంత గొప్పదనమాట. ఈయన ఈ బాధ అంతా పడలేక ఒక కొత్త కుండ కొనుక్కు తెచ్చాడు. ఆ కుండతోటి సురభి యొక్క పాలు పితికాడు, ఆ పాలు తన గుడిసెలో పెట్టాడు, ఆశ్రమంలో పెట్టాడు. ఉదయమే పాలు పితికి అక్కడ పెట్టాడు, మధ్యాహ్నం చేయాలి కదా మరి కార్యక్రమం. ఆ సమయంలో ఆ గుడిసెలోకి ఒక అందగత్తె వచ్చింది, ఓ సుందరీమణి వచ్చింది. తద్దినం రోజు మాట వరసకు కూడా కోపం తెచ్చుకోకూడదని ఒక కఠోర నియమం తెలుసు కదా మీకు, మీకు రేపు పొద్దున పంచిపెట్టేవాటిలో కూడా రాశాం, శ్రాద్ధమునందు వర్జనీయములు కొన్నున్నాయి అంటే అవి విడిచిపెట్టి తీరాలి. ఏమేంటి అందులో, కినుక కోపం, వేగిరపాటు తొందరగా చేయమండం, ఏమై తొందర కాని అనకూడదు బ్రహ్మగారిని. అపరబ్రహ్మగారిని మాట వరసకు కూడా తొందరగా చేయమనడానికి వీల్లేదు. ఆ పూట ఇంటిలో ఎవరి మీద కోపగించకూడదు. దోస, ఉల్లిపాయ, మునగ ఇవన్నీ వర్జనీయాలు, పెండలం పనికిరాదు. కఠోర నియమాలు శ్రాద్ధములో ఇవన్నీ. అందువల్ల సుందరీమణి తన ఆశ్రమంలోకి వస్తే అది కూడా పితృదేవతల కోసం కొండతో పెట్టినటువంటి పాల దగ్గరికి వెడుతూ ఉంటే ఈయన నిశ్శబ్దంగా ఊరుకున్నట్ట. ఇదే ఉత్తపడితే, ఏమమ్మో ఆ పాలు చాలా పవిత్రమైనవి, నేను దేవతల కోసం తెచ్చాను లేదా పితృదేవతల కోసం తెచ్చాను, ముట్టుకోవద్దనన్నా చెప్పేవాడు. ఈ పూట మౌనంగా ఉండాలి, మాట్లాడకూడదు, కోపగించకూడదనే ఉద్దేశంతో ఎవరో ఒక ఆవిడ ఇంట్లోకి వచ్చినా ఈయన పట్టించుకోలేదు. ఆ సుందరీమణి వయ్యారాలు బాగా ఉలకబోస్తూ జమ దగ్గర చూస్తూ ఉండగా రకరకాల మూలుగులు మూలిగింది, అంది ఆ అంది, వికారాలు చూపించింది. అసలే పితృ కార్యక్రమం, ఆ సమయంలో ఈ వికారాలకి ఆయన లొంగుతాడా, లొంగలేదు. ఎంతలో ఆవిడ ఏం చేసిందిట, కొండ దగ్గరికి వెళ్ళింది, ఎడంకాలతో కొండను ఒక్క తన్ను దన్నింది, కొండ పళ్ళను పగిలిపోయింది, మొత్తం పాలన్నీ కిందకి ఒలిగిపోయాయి. నిజం చెప్పాలంటే తద్దినం కోసం, శ్రాద్ధం కోసం, పితృదేవతల కోసం తెచ్చిన పాలు ఒలిగిపోవటం పరమదోషం. అటువంటిప్పుడు ఎంతవాడికైనా ఆగ్రహం వస్తుంది. అయినా కినియక ఊర్రకుండెన సముజ్జలాత్ముడు ఆయన కోపగించలేదు, శాంతంగా ఉన్నాడు. పరశురాముడి కంటే కోపం ఉంది కానీ వాళ్ళ నాన్నగారికి జమ దగ్గరికి కోపం ఉండదు, అందుకని మాట్లాడుకోరుకున్నట్ట. ఆ సుందరీమణి ఈయన ఏమన్నా అంటాడేమోనని చూసింది. పాలకుండ పగలగొట్టాను, పాలు నేల మీద ఒలకబోశాను, ఈయన ఏమంటాడానని చూస్తే అస్సలు ఆయన మాట్లాడటం లేదు, అలా సౌమ్యంగా ఉన్నాడు. వెంటనే ఆ సుందరి కాస్త ఒక దేవతగా మారిపోయింది. నాయనా జమదగ్ని, నేనెవరినో తెలిసిన అన్నది, ఎవరివి తల్లి అన్నాడు. నేను క్రోధదేవతని, కోపదేవతని, నా పేరే కోపం. నేను జనాన్ని పట్టుకుంటే ఇంక అవతలవాడు ఎంత గొప్పవాడైనా పద్మాకర్ గారు అంత శాంతిమూర్తి అయినా కోపిస్తాడు.
సహజంగా ఈ సృష్టిలో ఈ క్రోధదేవత పట్టుకున్నవాడు ఇంక అవతలవాడు ఎంత గొప్పవాడైనా ఎంత తపస్శాలి అయినా సరే కోపిస్తాడట. మీరు ఇంత శాంతమూర్తులా? అసలు మీ అంత శాంతమూర్తులు ఎక్కడ ఉండరు నాకు తెలిసి. అసలు మాట వరుసకు కూడా ఉపన్యాసంలో ఒక్కసారి గొనగరు, ఒక్కసారి కూడా సెల్ ఫోన్ మాట్లాడరు. అంత మంచి మనుషులైన మీరు కూడా పొరపాటున క్రోధదేవత ఆవహిస్తే మాత్రం కోపం వచ్చేస్తుంది. ఆ దేవత లక్షణం ఏంటి ఏమిటనమాట, నేను ఆవహించినప్పుడు వీడు కంట్రోల్లో ఉంటాడా లేదా అని పరిశీలిస్తూ ఉంటుందిట. అందువల్ల దేవుడి దేవల్ల ఉపన్యాసంలో ఉండగా క్రోధదేవత మిమ్మల్ని ఆవహించకుండా ఉండుగాక. మీ ఇళ్లకు వెళ్ళాక అప్పుడు ఆవహించినా మీరు తట్టుకుంటారు, కానీ మేము తట్టుకోవాలి కనుక ఆవహించొద్దన్నాను. క్రోధదేవత ఎవరినైనా పరిశీలిస్తుంది. భార్యని పరిశీలించడానికేమో భర్త ద్వారా, భర్తని పరిశీలించడానికి భార్య ద్వారా ఎన్నో రకాల కుట్రలు పొందుతుందిట. నేను శాంతమూర్తిని, నాకు అస్సలు కోపం రాదన్న వాడిని ఖచ్చితంగా పట్టుకుంటుందిట అండి. పాపం ఒక ఆయనలాగే ఉపన్యాసం చెప్పడానికి వచ్చి వేదిక మీద కూర్చున్నాడు. మహానుభావులారా, నేను 25 సంవత్సరములు తపస్సు చేసి కోపాన్ని జయించాను అన్నాడు. అనగానే ఈ అమ్మాయి లేచింది. గురువుగారండి, మీరు నిజంగా 25 ఏళ్ళు తపస్సు చేసి కోపం జయించారా అని అడిగింది. అవునమ్మా, నేను 25 ఏళ్ళు తపస్సు చేశాను, కోపం జయించాను అన్నట్టు ఈయన. ఏమంటే గురువుగారు, మీరు నిజంగానే 25 ఏళ్ళు తపస్సు చేసి కోపం జయించారా అందిట. ఈయన ముఖంలో పెట్టి, అవునమ్మా, మళ్ళీ ఎన్నిసార్లు అడుగుతావు తల్లి, నేను నిజంగానే 25 ఏళ్ళు తపస్సు చేసి కోపాన్ని జయించానన్నాడు. గురువుగారు, నిజంగానే మీరు 25 ఏళ్ళు తపస్సు చేసి కోపాన్ని జయించారా అంది. ఏ, ఎన్నిసార్లు అడుగుతావు వాయ్, నేను 25 ఏళ్ళు తపస్సు చేశాను, కోపాన్ని జయించానన్నట్టు ఈయన. ఏమండి నిజం చెప్పండి, మీరు 25 ఏళ్ళు తపస్సు చేసి కోపాన్ని జయించారా అందిట. లాగ్ గోప మీద కొడతాను ఏమనుకుంటావో, ఇంతా కణుతూ చూస్తున్నాను. 25 ఏళ్ళు తపస్సు చేసి కోపాన్ని జయించాను, కోపాన్ని జయించానంటే నిమిషానికోసారి కోపాన్ని జయించారా, కోపాన్ని జయించారా అంటావు. నేను 25 ఏళ్ళు తపస్సు చేసి కోపాన్ని జయించాను, మళ్ళీ అడిగితే తంతాను అన్నట. ఇది మన లక్షణం. మనం ఎన్ని ప్రయత్నములు చేసి ఎంత జయిద్దామన్నా భగవంతుడు ఏదో రకంగా మనం పరీక్షిస్తాడు. అందులో ఈ క్రోధదేవత యొక్క లక్షణమేది మన బుట్టలో వేస్తుందన్నమాట. అటువంటి క్రోధదేవతని నేను, పితృకార్యక్రమము రోజు కోపగించకూడదు కదా, నీలో కోపముంటుందా లేదా అని పరిశీలించి లోపలికి వచ్చాను. వికారాలు చూపించాను, నువ్వు చెక్కు చెదరలేదు. నీ ఎదురుగుండా గుడిసెలోకి వచ్చాను, నువ్వు మాట్లాడలేదు. కాలితో కొండను తన్నాను, అయినా మాట్లాడలేదు. ఆహాహా, ఏ సహనం అయ్యా నీ దగ్గర అని ఆ దేవత ఏమన్నది, నేను నిన్ను అనుగ్రహిస్తున్నాను, నువ్వు ఈ యుగం చివరిదాకా కలియుగాంతం వరకు చిరంజీవుల్లో నువ్వు ఒకడివి, చిరంజీవిత్వం పూర్తయ్యాక నీకు పునర్జన్మ లేకుండా నేను దీవిస్తున్నాను. క్రోధదేవత దీవించిన వాడికి బ్రహ్మదేవుడు పునర్జన్మ లేకుండా చేస్తాడు, కాబట్టి నీకు పునర్జన్మ విద్యతే అంటున్నాను, నన్ను క్షమించు. ఎందుకంటే క్షమించమని క్రోధదేవత ఎందుకందో తెలుసా, పితృ కార్యక్రమాన్ని మాత్రం పాడు చేయకూడదండి. దేవతల కార్యక్రమమును పాడు చేసినా దేవతలు క్షమిస్తారు, కానీ పితృదేవతల కార్యక్రమానికి మాత్రం ఎప్పుడూ విఘాతం కలిగించరాదు. అలాంటి పని చేసిన నన్ను క్షమించమంటే ఆయన, నీ తప్పెక్కడుంది, నువ్వు మహాత్మురాలివి, నీ లక్షణం అందరికీ క్రోధాన్ని ఇవ్వడం, అటువంటి క్రోధాన్ని నాకు కూడా వస్తుందో లేదా అని నా దగ్గరకు వచ్చి పరీక్షించావు. దైవానుగ్రహం వల్ల, నీ వల్ల నేను నిజం చెప్పాలంటే ఒక గొప్ప పరీక్షలో నెగ్గినవాడిని అయ్యాను, సాధకుండి అయ్యాను, బ్రహ్మలోకానికి వెళ్ళబోతున్నాను, కాబట్టి తప్పేమీ లేదు, వెళ్ళిరా. మా పితృదేవతలు వచ్చేలోపు వెళ్ళిపో, లేకపోతే వాళ్ళు నిన్ను శపించే ప్రమాదం ఉన్నది అనగానే ఆవిడ టక్కును వెళ్ళిపోయిందట ఆ క్రోధదేవత. సరిగ్గా మధ్యాహ్నానికి పితృదేవతలు వచ్చారు. తీరా ఎదురుగుండా చూస్తే కొండ పగిలిపోయింది, అందులో పాలు నేల మీద పడున్నాయి. దౌర్భాగ్యుడా, పితృ కార్యక్రమాన్ని ఆవు పాలతో నడపరా అంటే ఆవు పాలు నేల పాలు చేస్తావా, కొండ పగలగొడుతూ ఉంటే క్రోధదేవత చూస్తూ ఊరుకుంటావా, పైగా ఉండి పొగుడుతావా, ముంగిసవై పుట్టు అని చెప్పించేశారు వాడు. వాళ్ళు తట్టుకోలేకపోయారు కోపాన్ని. ఎందుకని, పితృ కార్యక్రమాన్ని అంత నిష్ఠతో చెయ్యాలి. అన్నిటికంటే శ్రాద్ధ కార్యక్రమం నిర్వహించడం అంత కష్టం అరట్లేదండి. దాని పేరే శ్రాద్ధం. అంటే ఏమిటి తెలుసా, శ్రద్ధయా, శ్రద్ధతో చేసే కార్యక్రమం. శ్రద్ధ దగ్గర అశ్రద్ధ వచ్చిందంటే, కోపం వచ్చిందంటే, నీకు తెక్కు వచ్చిందంటే ఇంక నువ్వు కార్యక్రమం చేసినట్టు కాదు, అంత సహనముతో చెయ్యాలి. సహన కార్యక్రమాన్నేమో ఈయన బానే చేశాడు, వాళ్ళ కోపం వచ్చింది, ఆ చేయవలసిన పనిలో లోటు వచ్చిందని శపించేశారు తొందరపడి. అప్పుడు చెమదగ్గిని, మహాత్ములారా మీరే చెబుతారు ఏమని, శ్రాద్ధం రోజు కోపించరాదని. క్రోధదేవత నన్ను పరీక్షిస్తే ఆ పరీక్షలో నెగ్గినందుకు సంతోషించటం మాని నన్ను ముంగిసైపోండి, నకులమైపో అని చెప్పిస్తారా? సరే అయ్యింది, ఏదో అయ్యింది. నాకు శాప విముక్తి ఏమిటి అంటే, భగవంతుడు కూడా మెచ్చుకునే గొప్ప కార్యక్రమాన్ని విమర్శించిన నాడు నీకు శాప విముక్తి అన్నారట. కార్యక్రమం చాలా గొప్పది. అది దేవుడు కూడా మెచ్చుతాడు, అందరూ మెచ్చుతారు. అటువంటి కార్యక్రమాన్ని తిట్టినప్పుడు నీకు శాప విముక్తి అంటే అటువంటి కార్యక్రమం ఎవరు చేస్తారు అనగా, ద్వాపర యుగం చివరి పాదంలో ధర్మరాజు గారు అపూర్వమైన యజ్ఞం చేస్తాడు. అటువంటి పుణ్య కార్యక్రమం ఎక్కడ ఉండదు. దానికి విష్ణువు అధ్యక్షుడు. అయినా నువ్వు అక్కడికి వెళ్ళి ఇందులో లోపం ఉందని తిట్టు, అప్పుడు నీకు శాప విముక్తి. అంటే అప్పుడప్పుడు ఎక్కడన్నా ఈ కార్యక్రమాన్ని ఎవరన్నా విమర్శించారంటే మన 54 రోజుల కార్యక్రమాన్ని ఆ జమదగ్గిన లాంటి వాళ్ళు అనమాట. మంది కూడా అంత గొప్ప కార్యక్రమం కాబట్టి విమర్శించేవాడు శాపంతో విమర్శిస్తున్నాడని గ్రహించండి. అందుకనే ఎవడన్నా తిట్టినా నాకేమనిపించదు. ఎప్పుడన్నా ఉపన్యాసకుల్ని ఎవరైనా అప్పుడప్పుడు తిట్టేవాళ్ళు ఉంటే వాళ్ళు ఏమనుకోవాలన్నమాట, పాపం వాడు ఎవడో జమదగ్గిన లాంటి వాడు ముంగిసైపోయి ఆనాడు జమదగ్గిని ధర్మరాజు గారి యజ్ఞం తిట్టినట్టుగా తిడుతున్నాడు, మనల్ని అలా తిడుతున్నాడు మన అదృష్టవంతులు అనుకోవాలి. అంతేగాని వాడు తిట్టాడు కదా అని బెంగెట్టుకుని ఉపన్యాసాలు మానేయకూడసమా. అందుకనే నేను ఇంత హాయిగా ఉండగలగడానికి మూల కారణం ఇది. నాకు ఈ భారత కథ అలా ఉపయోగపడుతుంది. ఎవడు తిట్టినా ఎవడు పొగిడినా ఈ రెండు ఈ చెవితో సేకరించి ఆ చెవితో వదిలేస్తాను. అందువల్ల హాయిగా ఉండగలుగుతున్నాను అన్నమాట. ఎక్కడ నిందాస్తుతులకు మాత్రం మీరు కావాలంటే ఎన్ని తిట్టుకోండి, ఐ డోంట్ కేర్. తెగ పొగడండి, ఐ డోంట్ కేర్. ఈ రెండు ఆ రకంగా ఉండాలంటే నిందాస్తుతులకి సమానంగా ఉండవలసింది. కాకపోతే లోకంలో సహజంగా పొగిడినప్పుడు వచ్చే ఆనందం తిడితే ఎలా వస్తుంది? అప్పుడు కూడా ఆనందించగలిగితే మాత్రం వాడు మహాయోగి అయిపోతాడు. ప్రయత్నించాలి, అంతే, ఏం చేస్తాం. మొత్తం మీద ఈ ముంగిస జమదగ్ని పితృదేవతల శాపం వల్ల ముంగిస అయ్యింది. ధర్మరాజు గారి యజ్ఞంలో ఇప్పుడు లోటు లేదు, కానీ అంత గొప్ప యాగమును తిట్టగానే దానికి శాప విముక్తి అన్నారట వాళ్ళు. ఎందుకంటే తిట్టినప్పుడు అవతల వ్యక్తి ముఖంలో ఫీలింగ్స్ ఎలా ఉంటాయో నువ్వు చూడు. ధర్మరాజు గారు అంత విమర్శించినా ఏం పట్టించుకోకుండా నాలో లోపం ఉంటే సవరించుకుంటానన్నాడు అంతే ఆయన. అటువంటి మహానుభావుడి యాగాన్ని తిట్టు, తిట్టాక నీకు అసలు రూపం వస్తుంది అని పితృదేవతలు అన్నారు. ఇప్పుడు ఈ విషయాన్ని అక్కడున్న ఋత్విక్కులు శ్రీకృష్ణుడు ధర్మరాజు గారికి చెప్పగానే ధర్మరాజు తెల్లబోయాడు అసలు విషయం ఇదన్నమాట. లేకపోతే ఒక విషయం ఆలోచిద్దాం మనం. ఎక్కడో ఒక మామూలు మానవుడు యముడి కాళ్ళు కడిగాడు. ఆ నీళ్లలో పడగానే ముంగిసకి ఏమైంది? బంగారం అయ్యింది. కృష్ణుడి కాళ్ళు కడగ్గా వచ్చిన నీళ్లలో పడితే ముంగిసకి బంగారం అవడం ఏంటంటే బంగారం లాంటి వైకుంఠం వస్తుంది. కావాలనే కృష్ణుడు ఈవేపు బంగారం అవ్వకుండా చేశాడు. అయితేనే అప్పుడు అది ధర్మరాజు యజ్ఞాన్ని విమర్శిస్తుంది, విమర్శిస్తేనే దానికి శాప విముక్తి అవుతుంది. అందుకోసం శాప విముక్తి అయ్యిందంటే యుగాంతం అయ్యాక శాశ్వత బ్రహ్మలోక నివాసం వస్తుంది. ఇన్ని కారణముల చేత ఆ యజ్ఞములో లోపం లేకపోయినా లోపం ఉన్నట్టుగా ముంగిస గారు తిట్టారు. ఇప్పుడు ధర్మరాజు గారికి అందరూ ఆ విషయం చెప్పాక ఎంతో ఆనందపడ్డాడు ఆయన కూడా. ఏమైనప్పటికీ నాకు ప్రశంసలు అక్కర్లా, ఏదన్నా లోపం ఉంటే ఇలా చెప్పేవాళ్లే కావాలి అన్నారట. ధర్మరాజు గారు చేసిన ఆ పవిత్రమైన యజ్ఞమునకు సకల దిక్పాలకులు, సకల దేవతలు, శ్రీకృష్ణ పరమాత్మ ఒకటేమిటి త్రిమూర్తులు అందరూ ప్రశంసించారు. ఆ తర్వాత ధర్మరాజు గారి శరీరం అవభృత స్నానం అయిపోయాక కొన్ని కోట్ల సూర్యుల కాంతి వంటి కాంతితో ప్రకాశించిందనమాట. ఇక్కడితో అశ్వమేధ పర్వం పూర్తయిపోయింది మనకి. ఇక ఇక్కడి నుంచి ఆశ్రమవాసం, ఔసల, మహాప్రస్థాన, స్వర్గారోహణ పర్వాలని 4 పర్వాలు ఉంటాయి. ఆఖరి పర్వం ఏముందిలేండి, ఇక స్వర్గారోహణ పర్వం అంటే గట్టిగా గంట కూడా ఉండదు. ఇందులో ఆశ్రమవాసం, ధృతరాష్ట్రుడు మొదలైన వాళ్ళు అరణ్యంలో బ్రతికేటటువంటి ఘట్టం అన్నమాట. ఇక అశ్వమేధ యాగం అయిపోయిన రోజు దగ్గర నుంచి పాండవులంతా హాయిగా మళ్ళీ నూతన వస్త్రాలు ధరించారు, నగరంలోకి వచ్చారు. అపూర్వ రీతిలో ధర్మబద్ధంగా ధర్మరాజు పరిపాలన చేసేవాడు. ప్రతిరోజు ధర్మరాజు గాంధారికి, ధృతరాష్ట్రుడికి పాద నమస్కారం చేసి ఆ తర్వాత తల్లికి నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకునే సింహాసనం మీద కూర్చునేవాడు. నిజానికి ధర్మరాజు గారు అర్ధసింహాసనంలో కూర్చుని ముఖ్య సింహాసనం ధృతరాష్ట్రుడికి ఇచ్చాడు. వాడిది మహర్జాతకం అంటే ఒక విధంగా చెప్పాలంటే, దౌర్భాగ్యంలో కూడా సౌభాగ్యం. యావజ్జీవితం ఎక్కువ కాలం వాడే పరిపాలించినట్టు అయింది. ఒకప్పుడు గుడ్డివాడిగా ఉన్న పాండురాజు గారి యొక్క సింహాసనాన్ని పాండురాజు పరిపాలనా కాలంలో ఆయనే సేకరించాడు, కొడుకుల కాలంలో ఆయనే ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇంత ధర్మరాజు గారి రాజ్యానికి వచ్చిన సింహాసనం మీద ఆయనే కూర్చున్నాడు. ఈ విధంగా కొంతమంది విచిత్ర జాతకం అంటారన్నమాట. అందుకనే ఒక్కొక్కడికి, ఒరే నీకు ఐశ్వర్యం దరిద్రం పట్టినట్టు పట్టిందిరా అంటారు. అంటే అంతలా పట్టుతుందిరా వాడు ఐశ్వర్యం. అలా ఆయనకి దౌర్భాగ్యంలో సౌభాగ్యం, సౌభాగ్యంలో దౌర్భాగ్యం అంటారు. హాయిగా జీవితం సాగుతోంది. అప్పుడప్పుడు మాత్రం కొడుకులు గుర్తు చేర్చేవాడు. కానీ భీముడికి మాత్రం
ధర్మరాజు గారు రోజు లేవగానే ముందు గాంధారి ధృతరాష్ట్రులకి నమస్కారం చేసినప్పుడల్లా కొత్త కొత్తలాడిపోయేదిట. ఎందుకని, ఈ ధర్మరాజు తాను ఒక్కడే దండం పెట్టడం కాదు, భీముణ్ణి, అర్జునుణ్ణి, నకులుణ్ణి, సహదేవుణ్ణి అందరినీ పిలిచి దండం పెట్టండి పెద్దనానికనేవట. వాళ్ళంటే పెట్టేవారు మిగతా వాళ్ళంతా. ఒక భీముడికి ఆ ధృతరాష్ట్రుడు చూసినప్పుడల్లా ఇనప విగ్రహాన్ని కౌగిలించుకుని ముక్కలు చేసిన రోజులు భీముడిని చంపడానికి ప్రయత్నించాడా లేదా? మరి ఇనప విగ్రహం, భీముడి యొక్క ఇనప విగ్రహాన్ని కౌగిలించుకుని ముక్కలు ముక్కలు కింద చేసేశాడు. నా మీద నీకెంత కసిరా గుడ్డి పీనుగా అని తిట్టుకునేవాట. పైగా ధృతరాష్ట్రుడు కొడుకులు నూరుగురు గుర్తొచ్చేవాడు. అసలు ధృతరాష్ట్రుడు చూసినప్పుడల్లా ద్రౌపది వస్త్రాపహరణం, ఆ ద్రౌపదితో పాటు తాము అడవుల్లో పడిన పాట్లు, కీచకుడు ద్రౌపదిని అవమానించిన ఘట్టాలు, ఈ దుశ్శాసనుడు చేసిన వస్త్రాపహరణ ఒకటే అన్నీ గుర్తుకొచ్చేవి. తనకి చిన్నప్పుడు దుర్యోధనాదులు విషం పెట్టడం ఇవన్నీ గుర్తుకొచ్చేవిట. అందుకని కొత్తలాడిపోతూ ధర్మరాజు గారి దగ్గర మాత్రం మంచి యాక్షన్ చేసేవాడు, ప్రేమగా నమస్కారం చేసినట్టు చేసేవాడు. బయటికి వెళ్ళాక తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టుకునేవాడు. ఒక చట్టం చేసేట ధర్మరాజు గారు, ఏమని, మా ధృతరాష్ట్ర మహారాజు గారి యొక్క పాత గొడవలు ఎవరైనా ఎత్తి ఆయన్ని ఎవరైనా దెప్పినట్టు తెలిస్తే వాడికి మరణశిక్ష, కాబట్టి పాతవెవరూ గుర్తు చెయ్యొద్దు, ఆయన్ని మాట వరసకు కూడా బాధ పెట్టద్దు అన్నాడు. అందుకని పౌరులు ఎవరూ మాట్లాడేవారు కాదు, పరిచారకులు మాట్లాడేవారు కాదు. ద్రౌపది మహాత్పురాలు ఆవిడన్నీ మర్చిపోయి గాంధారి ధృతరాష్ట్రుల్ని చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసింది. ఇంకా ద్రౌపది మహాత్పురాలు అని చెప్పాను కదా, అందరూ మర్చిపోయినా ఒక్క భీముడు మాత్రం రహస్యంగా అటు ఇటు చూసుకుని, ఎవరూ లేనప్పుడు ధృతరాష్ట్రుడు గాంధారి మాత్రమే ఉన్నారు, ఇంకెవరూ లేరనుకున్నప్పుడు, ఒకవేళ ఎవరైనా ఉన్నప్పుడు పెద్దానికి నేను భోజనం పెడతాను మీరు వెళ్ళిపోండి అని అన్నం పట్టుకొచ్చి అక్కడ పెట్టి అందరినీ బయటికి గెంటి తలుపేసి ఇక ఏమని పట్ట, అంధుని కొడుకులయం దొకరుని తప్పిపోనీక తృల్చితి భూరి శక్తి దర్పితం వైన మద్బాహు పంజరము సొచ్చిన రిపురాజన్య సింహములకు వెడలంగ వచ్చునే వెంగలులై వారు కయ్యంబు చేసిరికాక నన్ను నెరిగిన తొడరుదురెట్టులు దుర్యోధనాదుల అని తెగట ఆర్చినట్టినాదు దోర్దండముల చందనం బలంది కుసుమదామముల్ చుట్టి మృక్కుదు మహోపకారులరయంగ దైవముల్ కావే అను తదీయ మర్మంబులెల్ల భేదిల్లనధిపా. ఆ ఇద్దరూ మాత్రమే వినేటట్టుగా భోజనం పెట్టి మరీ తిట్టేవాడు. ఎలా తిట్టేవాడు, గుడ్డివాడి కొడుకుల్ని అంధుని కొడుకులు అని మొదలెట్టేవాడు. గుడ్డివాడికి గుర్రం గుడ్డిదైనా దాణాకి తక్కువ లేదని, దౌర్భాగ్యుడికి 100 మంది కొడుకులా, ఇంతమంది పెళ్ళాలా, ఈ కొడుకుల్లో ఒక్కడు కూడా విడిచిపెట్టకుండా నా భయంకర పరాక్రమంతో చంపేశాను. నా చేతులు మామూలు చేతులా, ఈ చేతులనే ఇనప పంజరంలో గడుగు పెట్టిన శత్రువులనే సింహాలు పచ్చడవకుండా బతుకుతాయా? దౌర్భాగ్యులు కాకపోతే, వెర్రి పీనువులు కాకపోతే ఈ దుర్యోధనుడు దుశ్శాసనుడు నాతో యుద్ధానికి వస్తారా? యుద్ధానికి వచ్చి చచ్చారు వాళ్ళంతా, వాళ్ళని పచ్చడి చేసేశాను. దుర్యోధనుడు తొడలు విరగొట్టాను గాని వాడి డొక్కల్ని ఇంకా 4 తన్నాలనిపించింది నాకు. వాడి నెత్తి మీద కాలు పెట్టి తొక్కాలనిపించింది, పీకి మీద అడుగేసి పచ్చడి కింద తొక్కాలనిపించింది. ఏం చేయను, ఆ సమయానికి అక్కడ బలరాముడు, మా అన్నయ్య ఉన్నారు. మా అన్నయ్య అక్కడ లేకపోతేనా తన్నిని తన్ను తన్నకుండా తన్నేవాడిని ఆ దుర్మార్గుణ్ణి. ఓహో నా చేతుల్లారా అనేది ముసలైన వింటుండగా, ఓహో నా చేతుల్లారా ఆయన అండం అన్నమాట. నా చేతులు మీరు, నిజంగా మీరు చేతులు కాదు, నా పాలిటి ఇంద్రాది దేవతలు. ఎంత గొప్ప చేతులు మీరు, ఇటువంటి పవిత్రమైన చేతులు నాకు ప్రసాదించిన బ్రహ్మదేవుడికి మొక్కుకోవాలి. ఈ చేతులకి చందనం బలంది, దేవుడికి పూసినట్టుగా రోజు గంధం పోస్తాను, కుసుమ దామముల్ చుట్టి పువ్వుల దండలు చుడతాను. ఎందుకంటే ఈ చేతులే లేకపోతే ఆ చుప్పనాతుల్ని చంపేవాడే, ఆ పాపాత్ముల్ని చంపడానికి ఉపయోగపడిన చేతులు ఇవి. ఈ చేతులు ఎంత గొప్పవి, ఆహాహాహా, ఇంద్రుడి కంటే, చంద్రుడి కంటే, విష్ణువు కంటే, శివుడి కంటే, బ్రహ్మ కంటే నా చేతులే గొప్ప దేవతలు నాకు. ఈ దేవతలకు రోజు గంధం పోస్తా, ఈ దేవతలకు రోజు పువ్వులు చుడతాను. అరయంగ దైవములుగావే, నిజానికి నాకు దేవతలు ఎవరున్నారు వేరే, నా దేవుళ్ళు ఈ చేతులే. ఈ చేతుల్ని ఎంత పొగిడినా తక్కువే. ఈ చేతులతో ముసలాడు మూతి మీద కూడా ఒకటి కొట్టేవాడిని అప్పట్లో. ఏం చేయను, మా ధర్మరాజు గారు ఏమంటారు అని బెంగా. సిగ్గు లేకుండా తిండి చూడండి ఎలా తింటున్నాడు, బంగారపు కంచంలో గడ్డి తిన్నట్టు తింటున్నాడు, గుర్రం తిన్నట్టు తింటున్నాడు, గాడి తింటున్నట్టు తింటున్నాడు అని తిట్టేసేవాడు పాపం.
తదీయ మర్మంబులల్ల భేదిల్ల నదిపండి. నిజంగా ఆయన తప్పు కూడా ఎక్కడుంది మనం అనుకుంటాం, కానీ అన్యాయం సహజంగా కౌరవులు అందరికీ చేసినా భీముడికి ఎక్కువ చేశారు. చిన్నప్పటి నుంచి భీముడిని చంపడానికి ఎన్ని కుట్రలు పన్నారండి, అందుకని ఈయనకి ఇంత కసి. విషం పెట్టారా, లక్క ఇంట్లో కాల్చారు, ఆయన మీద పాములు పంపించి పాములతో కాటేయించారు, కాళ్ళు చేతులు కట్టి గంగమడుగులు తోయించాడు దుర్యోధనుడు, ఎప్పటికప్పుడు వీళ్ళని ఏడిపించి ఎన్ని రకాలుగా చంపాడు, ఎన్ని తిట్లు తిట్టాడో. నీ మొగుళ్ళు మొగుళ్ళు అవ్వాళ్ళు రా ద్రౌపది నా తొడ మీద కూర్చోన్నాడండి మొగుడు ఎదురుగుండా, అది ఎంత బాధ అనిపిస్తోందో ఆయనకి. అందులో ద్రౌపది వస్త్రాపహరణం మరింత దుఃఖం అనిపిస్తోంది. అందుకే తట్టుకోలేక ధర్మరాజులాగా అందరికీ సహనం ఉంటుందా, అర్జునుడిలాగా సహనం ఉంటుందా, అసలు చీరలు ఒలవబడినప్పటికీ ద్రౌపది మర్చిపోయింది కానీ నేను మాత్రం మర్చిపోకుండా. వీలున్నప్పుడల్లా వీక్లీ వన్స్ అనమాట, ఆదివారం సెలవు పెట్టుకున్నట్టుగా పెట్టుకోవడం, వారానికి ఒకసారి రావడం. ఆ వీక్ వచ్చినప్పుడల్లా ఈయనకి వీకెండ్ అది వీకెండ్ కదా ఈయనకి వీకెండ్ అనమాట, ఆ విధంగా తిట్టడం మొదలుపెట్టాడు. ఇది ఎవరికీ తెలియదు వచ్చింది తిప్పలు. అందుకే ఇక్కడ ఏమన్నారు, ధర్మరాజరుగడు, ధర్మరాజుకు తెలియదు, అర్జునుడికి తెలియదు, ద్రౌపదికి తెలియదు. అప్పుడప్పుడు నకుల సహదేవులు మాత్రం వచ్చి భలే తిట్టావన్నాయో, ఇంకా తిట్టి ఇంకా తిట్టని, మళ్ళీ అంతలోనే ధర్మరాజు వస్తాడేమోనని పారిపోయేవారట. ధర్మరాజు గురించి భయపడి నకుల సహదేవులకి ఇష్టమైన భీముడంటేనే ఎక్కువ ఇష్టం వాళ్ళకి. ఎందుకంటే భీముడు ఉన్నది ఉన్నట్టుగా కొండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడతాడు. అందుకని భీముడు తిట్టే తిట్లని సంతోషించి కూడా చుంకి అనేవారట, అంటే మూతి మూసుకునేవారు, వేళ్ళు వేసుకునేవారు, ఒక్క మాట మాట్లాడేవారు కాదు. కెమన్నాస్తి చుప్చాప్, ఈ విధముగా భీముడి తిట్లకు ఆనందించి తాము మాత్రము తిట్టకుండా నకుల సహదేవులు వెళ్ళిపోయేవారు. కాబట్టి నకుల సహదేవులకు తెలుసు అప్పుడప్పుడు చీవాట్లు అట్లు తింటున్నటువంటి ధృతరాష్ట్ర దంపతులకు తెలుసు, తిట్టిన భీముడికి తెలుసు, ఏ దేవుళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి తెలియదు. 15 ఏళ్ళు గడిచింది అండి ఇలాగా, అంటే అశ్వమేధయాగం అయిన 15 ఇయర్స్. ఇంక ఈ 15 ఏళ్ళు అయ్యాక తట్టుకోలేకపోయాడు ధృతరాష్ట్రుడు. రోజు రోజుకి పెరిగిపోతోంది ఈ చివాట్ల పర్వం, ఆశ్రమవాస పర్వం కాదు, చివాట్ల పర్వం కింద ఉంది. చివాట్లు చెప్పు దెబ్బలు, చివాట్లు చెప్పు. అందులో ఫోన్ చేసినప్పుడు తిడుతున్నాడు ఈయన. దీనితోడు విదురుడు కూడా ఒకసారి అన్నట్ట, ఏమని, ఎందుకయ్యా ఇక్కడే ఇంతకాలం ఉంటావు నువ్వు? ఆ భీముడా తిడుతున్నాడు, నీకా వయస్సు అయిపోయింది, ఇప్పటికే నీ కొడుకులు చచ్చిపోయి 15 ఏళ్ళు దాటింది, ఇంకా ఎన్నాళ్ళు ఈ రాజ్యంలో ఉంటావు, అడవికి పోయి తపస్సు చేసుకో అన్నట్ట. నిజంగా పోతన గారు రాశారండి భాగవతంలో ఈ ఘట్టాన్ని, పుట్టుందుండవు పెద్దవాడవు మహాభోగంబులేవు, నీ పట్టెల్ల చెడిపోయే ఆలుమగడు శోకంబునన్ మగ్నులై కట్టా దాయల పంచనుండ తగవే కౌరవ్య వంశాగ్రణీ. నువ్వు పుట్టుకతో గుడ్డివాడి, ఇప్పుడా వయస్సు పెరిగిపోయి చాలా వాడు, 150 ఏళ్ళు దాటిపోయాయి, మహాభోగాలు ఏం లేవిక, పూర్వంలాగా మంచి భోగాలు అనుభవించడానికి ఇంక ఈ ముసల్తనంలో నీ శరీరం సహకరించదు. నీ పట్టెల్లో చెడిపోయే శరీరంలో ఉన్నటువంటి అవయవాల్లో పట్టు తగ్గిపోయింది, అంటే వార్ధక్యంలో చర్మం వెళ్లాడిపోతోంది, ముఖంలో అవయవాల్లో చాలా లోపాలు వచ్చాయి. దుస్సహజరాభారంబు పై గ్రప్పే సహించటానికి వీలు కాని ముసలితనం అనే బాధ నిన్ను పట్టుకుంది. జర మా చెడ్డ బాధడు బాబోయ్, వార్ధక్యం ఉన్నదే ఈ కాలం యొక్క లక్షణం, అది ఎంతటి వాడినైనా పడగొట్టేస్తుంది. ఇవాళ ఉన్న ఈ యవ్వనం, ఈ అందాలు ఉంటాయా, క్రమంగా పోతాయి అంతే. ఎవరైనా చివరికి ఈ స్టేజీకి రావాల్సిందే, కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళలేడు పాపం. వెనక్కి వెళ్ళాలంటే ఒకటే, చచ్చి మళ్ళీ పుట్టాల్సిందే, అప్పుడైనా మళ్ళీ కొంతకాలం పోయాక మళ్ళీ ఇంకో రూపంలోకి వెళ్ళవలసిందే. ఈ జరాభారంతో ఎలా బతుకుతున్నావు నువ్వు? నీ చుట్టాలెల్లను పోయి, నీ చుట్టాలు చచ్చిపోయారు, నీ భార్య భర్తలిద్దరూ రోజు శోకంతో మగ్నులై ఈ దాయాదుల దగ్గర పడి దరిద్రపు తిండి తింటారా? ఎందుకయ్యేది? పైగా భీముడు ఏమంటున్నాడు రోజు, బిడ్డలకు బుద్ధి చెప్పని గురుడ్డికి పిండంబు వండికొని పొండితే పైబడ్డాడని భీముండరగొడ్డెములాడంగ కూడుగుడి చదవధీప అన్నట్ట. నీ బిడ్డలకు బుద్ధి చెప్పవా, ఆనాడు నీ కొడుకులకు బుద్ధి చెప్పి ఉంటే ఇవాళ నీకు ఈ దరిద్రపు స్థితి వచ్చేదిరా, నీ కొడుకులు తెచ్చేవాడా, మాకు ఈ దుఃఖం వచ్చేదా,
ఈ బిడ్డలకి బుద్ధి చెప్పక మమ్మల్ని ఏడిపించిన గుడ్డాడికింత పిండం వండికొని పట్టుకెళ్ళి వాడు మొహాను కొట్టండి, వాడు తినేది పిండం అని రోజు భీముడు వరగొడ్డాలు ఆడుతూ ఉండగా, అంటే చివాట్లు పెడుతూ ఉండగా, వ్యంగ్యముగా పలుకుతూ ఉండగా, దెప్పుతూ ఉండగా, ఆ కూడు తింటావా ఎందుకు వచ్చింది పోని కనియదవో బిడ్డలనేక. ఈ వయసులో కొత్తగా ఏమైనా బిడ్డలను కంటావా? మనియదవో తొంటి కంటే పూర్వం కంటే వైభవంతో బతుకుతావా? మనుమల మాటలు వినియదవో మనవల మాటలు వింటావా? ఒక్క మనవణ్ణి మిగిలిచేట్టయ్యా నీ కొడుకు? కొడుకులు లేరు, మనవలు లేరు, ముని మనవలు లేరు, ఒక్కళ్ళు లేరు. పోని నీ దగ్గర సొంత సొమ్ము మిగిలిందా? అర్ధుల రమ్మనియదవో ఇచ్చుటకును. ఎవరైనా ముష్టివాళ్ళని పిలిచి దానం చెయ్యాలంటే నీ సొమ్మేముంది? నీ కొడుకుల్ని అడుక్కొని, నువ్వు అడుక్కొని యాచించి ఆ యాచన సొమ్ముని దానం చెయ్యాలి తప్ప సొంత సొమ్ము లేదు. ఇంక ఏముంది ఇక్కడ? పో, అడవికి పో అని పాపం విదురుడు కూడా చెప్పాడు. అందుకే ఒకనాటికి ధృతరాష్ట్రుడు ధర్మరాజుని, దగ్గర బంధువుల్ని పిలిచాడు. ఈ విషయం మాత్రం భీముడు ఇలా అన్నాడని చెప్పలేదండోయ్, ఔచిత్యం కలిగిన వాడు. మళ్ళీ అన్నదమ్ముల మధ్యలో ఇదొరుగు చేసిన పాపాలు చాలు, మళ్ళీ ఇప్పుడు అసలు భీముడు ఎందుకు తిడుతున్నాడో కూడా తెలుసు ఈయనకి. అందుకనే కొంచెం జ్ఞానోదయమైన వాడు గనక భీముడు తిట్టాడు నేను వెళ్ళిపోతున్నానని చెప్పకుండా దగ్గర బంధువుల్ని సమావేశపరిచి ధర్మరాజుతోటి డగ్గుత్తికతోటి గొంతు కంఠం అంతా గద్గదమవుతూ ఉండగా అన్నాడు, నాయనా ధర్మరాజా, నేను పుణ్యమే చేశాను పాపమే చేశాను నాకు తెలియదు, నా జీవితం అంతా విచిత్రంగా గడిచిపోయింది, ఎంతో మందికి లేని యోగాలు నాకు వచ్చాయి, నా తమ్ముడు పాండురాజు ఈ భూమండలాన్ని జయించి ఇంత సామ్రాజ్యం సంపాదించి నన్ను రాజుగా చేసి సింహాసనం మీద కూర్చోబెట్టి తాను మాత్రం అడవికి పోయాడు పాపం, తమ్ముడి ధర్మమానని ఈ రాజ్యం మీద కొంతకాలం ఉన్నాను, పక్షపాతంతో కొడుకుల చేతిలో రాజ్యం పెట్టి కొంతకాలం పాలించాను, నువ్వు ధర్మాత్ముడివి, నన్ను మళ్లీ సింహాసనం మీద కూర్చోబెట్టి పరిపాలన నా చేతే నిర్వహింపజేస్తున్నావు, నా వల్లే మన వంశమంతా నశించిపోయిందని నాకు తెలుసు, నా కతంబున చేసి ఆ కౌరవులకు నాశంబు వాటిలుట తెల్లంబు, మీకు జడు క్రూరు అతిలోభి జ్ఞాతి జనద్రోహ కరు రాజు చేసి కురు ధరిత్రికి, అచ్చుతు చెప్పిన అమల వాక్యంబులు విననేరనైతి నా తనయువలని ఘనతర స్నేహంబునను మొగమోటను తగి ఎడి మాటల తరిమియొత్తియాడకుండితి, భీష్ముండు అస్త్రగురుడు విదురుడును సంజయుండును వేవిధముల నాకు చెప్పిరి గాంధారి నన్ను దూరి చెప్పే అమ్మాటలే పెడచెవుల నిడితి. నాయన, నా వల్లే కౌరవులందరికీ ఇంత నాశనం వచ్చింది అదంతా మీకు తెలుసు, నువ్వు అడగచ్చు నువ్వేం తప్పు చేశావు, నీ కుమారులు చేసిన తప్పుకి నీదేం బాధ్యత ఉందని. ఆ మాట నువ్వు అనొచ్చు కానీ నేను అనలేను, ఎందుకంటే నాకు తెలుసు నా లోపం, నాకు చిన్నప్పటి నుంచి నా కొడుకంటే వెర్రి పిచ్చి, ఈ దుర్యోధనుడు పరమ నీచుడు, వీడి వల్ల కౌరవ వంశం నాశనం అవుతుంది, వీడిని వదిలే బాబోయ్ అని నా పెద్దలు చెబితే వినిపించుకోకుండా వాడు లేకుండా నేను ఉండలేను, వాడు నా పెద్ద కొడుకు, నా కొడుకు, నా కొడుకు అని వాడి మీద వ్యామోహం పెంచుకుని ఆ జడుడిని క్రూరుణ్ణి లోభిని ఈ జ్ఞాతుల యొక్క నాశనానికి మూలకారకుడైన వాడిని రాజుని చేశాను, ధర్మాత్ముడివైన నిన్ను యువరాజుగా చేయక ఆ మూర్ఖుడి చేతిలో రాజ్యం పెట్టాను. నా దగ్గరికి కృష్ణుడు వచ్చాడు, ఎన్నో చెప్పాడు, ధృతరాష్ట్ర మహారాజా చివరి రోజుల్లో నువ్వు రోజు ఏడుస్తూ బ్రతుకుతావు, ఇవాళ నేను చెప్పిన మాట విని ఐదుళ్ళు పాండవులకు ఇస్తే నీ ఏడుపు ఉండదు, లేకపోతే యావజ్జీవితం ఏడుస్తూ భోంచెయ్యాలి అని చెబితే అచ్యుతుడంతటి వాడు, కృష్ణుడంతటి వాడు చెప్పిన మాట కూడా వినలేదు నా కర్మయోగం వల్ల. దీనికి అనేక కారణములు, అందులో ఒకటి ఏం చెప్పాడు, నా తనయుడంటే నాకు ప్రేమ, ఆ వ్యామోహం, రెండోది నాకు కొంచెం మొహమాటం, కొడుకుల దగ్గర నోరెత్తి చెప్పలేని దరిద్రపు బుద్ధి పట్టుకుంది నాకు, అందువల్ల సరి అయిన నిర్ణయం తీసుకోక నేను అజ్ఞానినైపోయాను. అప్పటికి నా భార్య గాంధారి చెప్పింది, మహారాజా నువ్వు చాలా పొరపాటు చేస్తున్నావు, ఈ పుత్ర వ్యామోహాన్ని త్యజించకపోతే అసలు పుత్రుడే లేకుండా పోతారు బాబోయని ఈ గాంధారి చెప్పింది, విదురుడు చెప్పాడు, సంజయుడు చెప్పాడు, అస్త్రగురుడు ద్రోణుడు చెప్పాడు, భీష్ముడు చెప్పాడు, మహానుభావులు ఋషులు చెప్పారు, ఎవ్వరు చెప్పినా వినలేదు నా కర్మ. అది ఇప్పుడు నేను ఎలాగో నా బాధనే పడుతున్నాను. యచ్చాకం పాండుపుత్రేషు గుణవత్సు మహాత్మసు నదత్తవాన్ శ్రియం దేప్తాం పితృమైతా మహీమయం. వ్యాసులు వారు మూలంలో రాశారు. ఇది నిజానికి సామ్రాజ్యం ఎవడది? మీ నాన్నది. మీ నాన్నగారు పాండు మహారాజు గారు భూమండలంలో ఉన్న శత్రురాజులందరినీ జయించి ఈ హస్తినాపుర సింహాసనాన్ని మహాసామ్రాజ్యం చేశాడు. ఎంతో పూర్వం ఎవ్వరూ చేయలేని ఘనకార్యం ఆయనే చేశాడు. ఇంత సామ్రాజ్యం రెండు కారణములతో అయినది. చిన్నప్పుడు నేను గుడ్డాడినని నాకు రాజ్యార్హత లేకుండా అంతా చేసి పాండురాజును పట్టాభిషిక్తుని చేశారు. గుడ్డాడికి రాజ్యాన్ని పరిపాలించే అధికారం లేదు గనక మీ నాన్నకి రాజ్యం ఇస్తే, మీ నాన్న ఉత్తముడు గనక మా అన్నయ్య గుడ్డివాడైనా అన్నయ్య అన్నయ్యే పెద్దవాడికే రాజ్యం, నేను ఆయనకి పక్క నుండి సేవ చేస్తాను అని తన రాజ్యం తాను త్యజించి సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టి కిరీటం నా నెత్తి మీద పెట్టాడు. అంత త్యాగశీలి మీ నాన్న. ఆ మీ నాన్న బుద్ధులే నీకు వచ్చాయి, నా బుద్ధులు నా కొడుకు వచ్చాయి. నేను స్వార్థంతో సింహాసనాన్ని ఆక్రమించాను, పోనీ ఆక్రమిస్తే ఆక్రమించాను. ఆ తర్వాతైనా అయ్యో నా రాజ్యం చిన్నది, ఈ చిన్న రాజ్యాన్ని పాండురాజు తన పరాక్రమంతో బాగా విస్తారం చేశాడు, శత్రువుల్ని జయించాడు, వాళ్ళని సామంతుల్ని చేశాడు, కానుకలు పట్టుకొచ్చాడు, కట్నాలు పట్టుకొచ్చాడు, ఇంత సామ్రాజ్యాన్ని నాకు ఇచ్చాడు అని పాండురాజు మీద ఒక్కనాడు నేను ఎక్కువ ప్రేమ పెంచుకోలేకపోయాను. పాండురాజు కొడుకుల్ని మిమ్మల్ని అడవుల్లోనే ఉంటే బాగుంటుంది, ఇక్కడికి రాకుండా ఉంటే బాగుంటుంది, నా కొడుకులకి వాటా వస్తారేమో, పోటీకి వస్తారేమోననే మనస్సులో చిన్నప్పుడు అనుకున్నాను. ఆ బుద్ధులని ఇప్పుడు చెప్తున్నాడండి, సత్యం చెప్పేస్తున్నాడు. ఒకప్పుడు వీళ్ళంతటా హస్తినాపురానికి వస్తే అడవిలోంచి అయ్యయ్యో పాండురాజుకి పిల్లలు లేకుండా చచ్చిపోతే బాగుండేదేమో, ఆ పిల్లలు అడవుల్లోనే పడుంటే బాగుండేదేమో, నా కొడుకులకి ఇప్పుడు వీళ్ళు పోటీ అవుతారేమో, వాటాకు వస్తారేమో అని బాధపడ్డట. దుర్యోధనుడు బయటపడ్డాడు, ఈయన బయటపడలేదు, ఇప్పుడు బయటపడుతున్నాడు. ఇప్పుడేనే ఎందుకు బయటపడుతున్నాడు అంటే వార్ధక్యంలో పశ్చాత్తాపం వస్తుందిట. వయస్సులో ఉన్నప్పుడు పాపాలు చేసిన ప్రతి వాడికి వార్ధక్యంలో చచ్చే ముందు కొంత భయం పట్టుకుంటుందండో, నేను చేసిన పాపములకి నేను నరకానికి పోతానేమో, ఆ నరకం నుంచి తప్పించుకోవడానికి సత్యం పలకడం ధర్మం కదా, మహాత్ములను ఆశ్రయిస్తే మంచిది కదా అని అనిపిస్తుంది. జ్ఞానులకు అప్పుడైనా బుద్ధి వస్తుంది, అజ్ఞానికి అప్పుడు కూడా రాదు, మూర్ఖుడికి అది రాదు. చిన్నప్పుడు తప్పు చేయడం తప్పు కాదట, ఆ తప్పు నొప్పుకుని నేను భవిష్యత్తులో బాగుపడాలి అని సద్గురువుని ఆశ్రయించేవాడు ఎప్పుడు అదృష్టవంతుడే. అందుకే ఇప్పుడు ఏమని చెప్తున్నాడు, నేను పెద్దల ఎదురుగా నీ ఎదురుగుండా నా తప్పులు ఒప్పుకుంటున్నాను, ఒప్పుకోవడం ద్వారా నేను తరిస్తాను, అందువల్ల నా తప్పు నాకు తెలుసు. పాండుపుత్రులు గుణవంతులు మహానుభావులు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వాలి, ఇవ్వకుండా నేను పొరపాటు చేశాను, నా కొడుకు కంటగట్టాను, ఇప్పుడు నేను పూర్తిగా పశ్చాత్తాపంతో దగ్ధమైపోయిన హృదయంతో మాట్లాడుతున్నాను. ఈ రాజ్యం మీరు మహాపరాక్రమంతో సాధించారు, మీ రాజ్యం మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని నువ్వు అడుగుతావేమో. వార్ధక్యం రాగానే అడవికి వెళ్ళి సన్యాసాశ్రమ స్వీకారం చేసి తపస్సు చేసుకుని శరీరం విడిచిపెట్టడం మన వాళ్ళంతా చేశారు, మన పూర్వులంతా, మన పెద్దలంతా, మన చంద్రవంశపురాజులంతా అలాగే చేశారు. అది పూర్వరాజుల యొక్క లక్షణం. వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తను త్యజాం. వార్ధక్యంలో మునీశ్వరులుగా మారి ఆశ్రమ స్వీకారం చేసి అక్కడ కొంతకాలం ఆశ్రమ జీవితం గడిపి యోగాభ్యాసముతో శరీరం విడిచిపెట్టాలి, ఇది క్షత్రియ ధర్మం. అందుకని నేను వెడతాను, నా మాట విను. నేను అడవి కడతానంటే తెల్లబోయి ఎంతకాలం ప్రేమ నటించావనమాట మా మీద, నీ మనసులో అడవికి వెళ్లాలని ఒక ఊహ పెట్టుకుని ఆ ఊహ బయటికి రాకుండా కేవలం మా దగ్గర మేము ఏదో సేవ చేస్తుంటే ఆ సేవ స్వీకరించినట్టు నటిస్తావా, ఇంత మోసం చేస్తావా పెదనాన్న అంటే ఇందులో ప్రేమ అన్నమాట. మమ్మల్ని వదిలి నువ్వు వెళ్ళిపోతావా, నువ్వు లేకపోతే నేను ఉండలేను, మాకు తండ్రివి తల్లివి దైవానివి నువ్వే, ఏదో మా పరిపాలనలో నువ్వు సుఖంగా ఉన్నావు, నీకు నేను సేవ చేస్తున్నాను, ఆహారం పెడుతున్నాను అనుకున్నాను తప్ప నీకిక్కడ ఉండడం ముళ్ళ మీద ఉన్నట్టుందని, ఇష్టం లేదని గ్రహించలేకపోయాను అని పాపం ఏడ్చాడు ధర్మరాజు, చాలా శోకించాడు. అప్పుడు ఆయన తెల్లబోయి, లేదు నాయన, నీలో లోపం ఉందని నేను వెళ్ళిపోవటాలు అండల్లా, నేను వెళ్ళిపోతానడానికి గల కారణం నీ లోపం కాస్తమా, నా పాపం. అదీ కాక వార్ధక్యంలో అడవికి వెళ్ళడం మన క్షత్రియ ధర్మం, అందువల్ల నీ వ్యవహారములో మాట వరసకు కూడా రవ్వంత కూడా సొంత కూడా ఇంత కూడా దోషం లేదు, నీలో లోపం ఎంచితే అది మహాపాపం. నీవంత ప్రేమగా నా కొడుకు కూడా ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు నేను నీ మీద వైరాగ్యంతోటో నీ మీద ద్వేషంతోటో ఇంకో బాధతోటో వెళ్ళటంలా, వార్ధక్య ధర్మాన్ని అనుసరిస్తున్నాను అంటూ ఉండగానే కళ్ళు తిరుగుతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయని గాంధారి చేయిపోచ్చుకుని కింద పడిపోయి స్పృహ తప్పిపోయాడు. వెంటనే గాంధారి ఆయన ఒళ్ళో పడుకోబెట్టుకుంది. ఒక్క క్షణకాలం ధర్మరాజు ఆశ్చర్యపోయి ఏమని ఏడ్చాడో తెలిసినా, ఆహా, 10,000 ఏనుగుల బలం కలిగిన ఒక మహానుభావుడు కాలప్రభావంతో కళ్ళు తిరిగి పడిపోవడమా, నాగాయుత బల సంపన్నుడు ఆయన, పైగా ఎటువంటి బలం, ఆ బలం కూడా అనిలజుమేని చందమగు ఆయస రూపము, అనిలజుమేని చందమగు నాయస రూపము చూర్ణితంబు చేసిన బలమాన నీయుడు, బలమాన నీయుడు. ఒక చేడియనక్కట ఆశ్రయించే ధర్మరాజు గారికి పాపం చాలా దుఃఖం వచ్చి ఏమంటున్నాడో తెలిసిన, ఒకనొకప్పుడు భీమసేనుని యొక్క ఇనుప విగ్రహాన్ని, ఆయస రూపము అంటే ఇనుప విగ్రహం, ఇనుముతో తయారు చేసిన భీముడి విగ్రహాన్ని దగ్గరకి లాక్కుని రెండు చేతులతో నొక్కి చూర్ణితంబు చేసిన మాననీయుడు, పిండి పిండి కింద తుక్కు తుక్కు కింద చేసిన ఒక మహావీరుడైన ఇవాళ భార్యని స్త్రీని ముసలిదాన్ని ఆశ్రయించుకుని పడిపోయాడు. ఏమనగలద విధాతృనని అతని కీడును మానసంబునం జనుపమి లావు పేరుకొని శోకము ధర్మదుడందెవువరా. బ్రహ్మదేవుడి చేష్టలు ఇలాగే ఉంటాయి, ఎంత గొప్పవాడినైనా సరే ఎందుకు పనికి రాకుండా చేస్తాడు. యౌవనములో ఉన్నప్పుడు నాంత అందగాడు లేడు, బలవంతుడు లేడు, వీరుడు లేడని విర్రవీగుతారు. వార్ధక్యంలోకి వచ్చాక ఎవడో ఒకడు ఆసరా లేకుండా వాహనం దిగలేరు, మెట్లెక్కలేరు, కదల్లేరు, పడిపోతారు. ఈ బ్రహ్మ ఎవడినైనా ఇలాగే పడగొడతాడు అని పాపం గుండెలు బాదుకుని కాసేపు ఏడ్చాడు. అప్పుడు గాంధారి ఏమన్నదో తెలుసా, ఈయన ఇలా కళ్ళు తిరిగి పడిపోవడానికి గల కారణం ఏమిటనుకుంటున్నావు, ఇప్పటికి నెలలాళ్ల నుంచి అన్నం మానేశాడు, ఉపవాసంతో ఉండి తిండి తినక ఇలా కళ్ళు తిరిగి పడ్డాడు తప్ప కేవలం వార్ధక్యం వల్ల వచ్చిన నీరసం కాదట. నేటికి నెల్లాళ్లుగా కేవలం రాత్రిపూట ఆవు పాలు మాత్రమే తాగి బతుకుతున్నాడు, అన్నమంతా విడిచిపెట్టాడని కానీ ఈయన తెల్లబోయాడు. నెల్లాళ్ల నుంచి అన్నం తినడం లేదా ఎందుకు, భీముడు నిజంగా తిప్పుతూ ఉంటే చిచ్చి ఇంక బతకూడదు అనిపించిందిట, అందుకే ఆయన అన్నం మానేశాడు. నిజంగా ఆ విషయం చెప్పలేదు కావిడ. గాంధారి, మనం ఎన్నో పాపాలు చేశాం, మన పిల్లల వల్ల పాండవులు నానా యాతన పడ్డారు, ఇంకా వాళ్ళ మీద పడి బ్రతకడం ఏమిటి, అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకుందాం, ఇంకిక్కడ ఉండొద్దు, వైరాగ్యంతో బ్రతుకుదాం అని మా ఆయన ఒక నెల్లాళ్ల నుంచి కేవలం ఆవు పాలు, అది కూడా ఒక్క పూట రాత్రిపూట మీదే మాత్రమే తాగుతున్నాడు, తపస్సు మీద దృష్టి పెట్టాడు, తపో దృష్టి ఉండడం వల్ల ఆహారం విడిచిపెట్టాడు, ఆహారం లేకపోవడం వల్ల క్షీణించిపోయాడు ఈయన. చూడు ఇప్పుడు ఈ శరీరం అని పైన కప్పుకున్న ఉత్తరీయం ఉంటుంది కదా, ఉత్తరీయం తీస్తే ఈ ఎముకలు కనపడుతున్నాయట, వక్షస్థలం. సాధారణంగా వక్షస్థలం ధృతరాష్ట్రుడికి ఎలా ఉండే తెలుసా, మంచి కండలతో, ఆంజనేయ స్వామి చూసారు అప్పుడప్పుడు చూపిస్తారు మంచి విగ్రహం, అలాగ కఠినమైనటువంటి మాంసంతో ఉండేది. ఇప్పుడు ఆ మాంసం పోయి ఈ అస్థిపంజరం, ఉరహ పంజరం కనపడుతోంది, అంటే చిక్కిపోతున్నాడు అనమాట. దీనికి గల కారణం మాసం నుంచి తిండి లేదు ఆయనకి, ఆయాస పడుతున్నాడు. ఈయన మళ్ళీ తిండి తినాలంటే ఆయన నువ్వు అడవికి పంపుతానంటేనే ఆయన తింటాడు, లేకపోతే తినడు అనగానే మెల్లిగా ధృతరాష్ట్రుడు మూర్ఛ నుంచి తేరుకున్నాడు. ధర్మరాజు ఏడుస్తూ వచ్చి చల్లని నీళ్లు మొహం మీద కొట్టాడు, ఒళ్ళంతా గంధం పూశాడు. నేను నిన్ను అడవికి ఎలా పంపుతాను, కావాలంటే నేను వచ్చేస్తాను అడవికి, మనందరం కలిసి అడవికి పోదాం, అక్కడే తిండి మానేసి చచ్చిపోదాం, అంతేకాని తండ్రిని నిన్ను విడిచిపెట్టి నేను ఈ రాజ్యభోగాలు అనుభవించలేను, ఇప్పటికే నీ కుమారులందరికీ అన్యాయం చేశాను అని ఏడుస్తుంటే మళ్ళీ నువ్వు కూడా అడవికి పోయి నాకు అన్యాయం చేస్తావా, నువ్వే తండ్రివి, నువ్వే తల్లివి, నువ్వే దైవమని నమ్ముకున్నానా, నా వల్ల పొరపాటు జరిగిందా, ఏమైనా దెప్పకూడని మాటలు అన్నానా, క్షమించు బాబోయ్ అంటే, గాంధారి నువ్వు నచ్చ చెప్పు ఈ అమాయకుడికి, నేను అతని మీద కోపంతో వెళ్లడం లేదు, వార్ధక్యంలో అడవికి వెళదామనుకుంటున్నాను, అతను నన్ను అడవికి పంపితేనే నేను ఏదన్నా ముట్టుకుంటాను, లేకపోతే మంచినీళ్ళు కూడా ముట్టుకుంటే ఇక్కడే చచ్చిపోతాను అన్నాడు. నా మీద ఒట్టంటాడు ధర్మరాజు, కాదు అడవికి పంపకపోతే నా మీద ఒట్టంటాడు ఈయన. సరిగ్గా ఆ సమయానికి నీలమేఘఛాయ శరీరుడు పరమ పూజ్యుడు వేదవ్యాస మహర్షి అక్కడికి అడుగుపెట్టాడు. వ్యాసుడు అడుగుపెట్టి, ఏన్నైనా ధర్మరాజా, ఎందుకు అతన్ని అంత ఏడిపిస్తావు, ఎప్పటికైనా ప్రతి వ్యక్తి అడవికి వెళ్ళి శరీరం విడిచిపెట్టవలసిందే, నువ్వు కూడా ఇక్కడేం సింహాసనం మీద ఎల్లకాలం ఉండడానికి వీల్లేదు, వార్ధక్యంలో ప్రతి వ్యక్తి వనవాసానికి పోవలసిందే,
నా మాట విను. వీరి పోని చుటొప్పునగ పూర్వరాజన్యులు చనిన ఎట్టి సౌమ్య పథమున ఈ రాజు చనుట మేలు కాననితని కానన గమనమునకు నిమ్మనుజ్ఞ విచారంబులెల్ల దక్కి. వీళ్ళని పంపి, పూర్వం మీ వంశంలో ఉన్న మహారాజులంతా వార్ధక్యంలో అరణ్యాలకు వెళ్ళి కురుక్షేత్రం వంటి ప్రాంతాల్లో ఏదో ఒక చోట ఆశ్రమ నిర్మాణం చేసుకుని అక్కడే కందమూలాలు తింటూ ఆహారం తగ్గించి తపస్సు చేసి యోగాభ్యాసంతో శరీరం విడిచిపెట్టారు. ఆ మంచి మార్గంలో, దివ్య మార్గంలో ఈ ధృతరాష్ట్రుడు కూడా శరీరం విడిచిపెట్టాలి అని నా సంకల్పం కూడా. మా అమ్మ, అంతఃపురం శంతనాదులు వీళ్ళంతా అలా వెళ్ళిపోయిన వాళ్ళే. భరతుడు అలాగే రాజ్యం విడిచిపెట్టి అడవికి వెళ్ళి తపస్సు చేసి శరీరం విడిచిపెట్టాడు. దుష్యంతుడు అలాగే విడిచిపెట్టాడు. యయాతి మహారాజు అలాగే శరీరం విడిచిపెట్టాడు. రేపు ఇతడు కూడా అలాగే విడిచిపెట్టాలి. కాబట్టి ఇతన్ని అడవికి వెళ్ళడానికి నువ్వు అనుజ్ఞ ఇవ్వవలసిందే. ఇంకా మరొక మాట మాట్లాడకు. ఇది గురువుని నేను చెబుతున్న సలహా. గురువుగారి ఆజ్ఞ అనుల్లంఘనీయం అనగానే ధర్మరాజు వెంటనే, నీవు ఏం చెబితే అది వింటాను, నువ్వే మాకు దిక్కు, మా వంశాన్ని నిలబెట్టింది నువ్వు, మా వంశానికి ఋత్విక్కువి, ధర్మాత్మునివి, గురువువి నువ్వే అనగా, అందుకే చెబుతున్నాను ఆయన, ఈతడికి వనవాసమే కర్తవ్యం. అసలు ఇప్పటికీ ఇన్ని రోజులు ఉండకూడదు ఈయన. తన కుమారులు పోయిన వెంటనే అడవికి వెళ్ళవలసింది. కానీ నీ ఇలాంటి ధర్మాత్ముడు అతనికి అదృష్టవశాత్తు దొరకబట్టి పరమ పూజ్యుడివైన నువ్వు సర్వశక్తులు వడ్డి తల్లిదండ్రుల కంటే ఎక్కువగా అతన్ని సేవించి పూజించడం వల్ల ఇన్నాళ్ళు ఇక్కడ ఉన్నాడు. కొడుకులు పోయిన 15 ఏళ్ల వరకు నీ దగ్గర అశ్వమేధ యాగం జరిగిన తర్వాత 15 ఏళ్ళు ఉన్నాడు ఆయన హస్తినాపురంలో. చాలు, ఇంకంతకంటే ఏమిటండి 15 ఏళ్ళు అంటే మాట్లా, ఎంతకాలం సుఖంగా ఉన్నాడు. ఇక వెళ్ళిరు. నీకు ఒక రహస్యం చెబుతున్నాను విను. ఏమిటి? రాజులకు రణమరణముంటే దృఢ సమాధి తనువు విడుచుటుండెగాక వృద్ధులై రోగతల్పమున చావు మేలె భరత ముఖ్య. మహారాజులకి యుద్ధానికి వెళ్ళి చావడమే కర్తవ్యం. ఎప్పుడూ కూడా వీరోచితంగా యుద్ధంలో శత్రువుల్ని చంపడమో తాను చావడమో చెయ్యాలి. అంటే రణమరణమే, యుద్ధమరణమే ధర్మం. ఒకవేళ యుద్ధములో చావకుండా విజయం పొందితే వార్ధక్యంలో అరణ్యానికి వెళ్ళి సమాధిలోకి వెళ్ళి ప్రాణమంతా పైకి తీసుకొచ్చి ఈ సహస్రార కమలాన్ని భేదించుకుని పైకి వెళ్ళిపోవాలి. ఈ విధంగా యుద్ధ మరణమో లేక సిద్ధి మరణమో పొందాలి తప్ప వృద్ధుడై రోగంతో మంచం మీద పడి కక్కు కక్కు దగ్గుకుంటూ నానాయాత్ర పడి చావకూడదు. అందుకే రోగతల్పమున చావు మేలే అన్నాడు ఆయన. వార్ధక్యంలో మంచం మీద పడి చావకూడదు. ఈతన్ని వదిలి అనగానే ఇక వ్యాసుడు చెప్పాక రెండో మాట లేదు, మీరు ముందు భోజనం చెయ్యండి, వెళ్ళి మీరు దంపతులు, ఆ తర్వాత మీకు వనవాసానికి అనుజ్ఞ ఇచ్చేశానన్నాడు ఆయన. రాజుగారు అనుజ్ఞ ఇవ్వకుండా మేము అడవికి వెళ్ళకూడదు కాబట్టి ఇంతకాలం ఆగాము. రాజు అయిన నీవు అనుజ్ఞ ఇచ్చావు, మా తండ్రి అనుజ్ఞ ఇచ్చాడు, ఇక మేము హాయిగా వెడతామన్నట్ట. అప్పుడు దగ్గరుండి ధృతరాష్ట్రుని తీసుకెళ్లి కడుపార భోజనం పెడితే ఈమె నెల్లాళ్ళకి సరిపడిన తిండి అంత ఒక్కరోజు తిన్నాడు ఆయన. ఆయనకి భగవంతుడు ఆ శక్తి ఇచ్చాడండి. నెల్లాళ్ళు ఉపవాసం ఉండగలడట. నెల్లాళ్ళకి సరిపడ శుభ్రంగా భోజనం చేశాడు ఆయన, సంతృప్తిగా భోజనం చేశాడు. ఇప్పుడు నిజంగానే భోజనం చేశాడు హాయిగా. మళ్ళీ రేపు పొద్దున అడవికి వెళ్ళిపోతే ఇలాంటివి దొరకవేమో అన్నట్టుగా తిన్నాడు ఆయన. కందమూలాలు తినాలేమో అన్నట్టుగా. ఇప్పుడు కుంతీదే వచ్చి, అమ్మ గాంధారి నువ్వు తినేని బతిమాలితే గాంధారి కూడా తిన్నది. అప్పుడు అంతా వరసగా భోజనాలు చేశాట. అప్పటిదాకా అంతా ఉపవాసం ఉండిపోయారనమాట. ఇలా అందరూ భోజనాలు చేసుకున్నాక ఆ రాత్రి విశ్రాంతి సమయంలో గాంధారి ధర్మరాజు గారు వెళ్ళమన్నాడు, మహానుభావుడు వ్యాసుడు వెళ్ళమన్నాడు. ముహూర్తం ఎప్పుడు పెట్టారండి అని ఇప్పుడు ఈవిడే గెలికింది. పగలంతా భోజనం చేశారు, కబుర్లు బాగానే చెప్పుకున్నారుగా. రాత్రి భర్త దగ్గరకు వచ్చి, ఇంకా వనవాసం ఎప్పుడు, ముహూర్తం పెట్టారా అన్నది. ఆయన ముహూర్తం పెట్టాడుగా, రేపు చెప్పుకుందాం ముహూర్తం, రేపు యథాప్రకారంగా 6:30 కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు.